அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தமுஷ்ட்ரா முரதிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குரு பதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்ல பிரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயநுமஹ. ஸ్రీకృష్ణ పరమాత్మల యొక్క అనుగ్రహం లేకపోతే యుద్ధ రంగంలో విజయం లభించదు అనే విషయం ఎక్కడో లోపల దుర్యోధనుడికి కూడా ఉంది. అజ్ఞానం వల్ల, అవిద్య అనే ఒక మాయ వల్ల దుర్యోధనుడు భగవంతుణ్ణి విస్మరించినా, ప్రతి వ్యక్తిలో అంతంత మాత్రంగా ఉండే, అంతర్లీనంగా ఉండే ఒక శక్తి ఉంటుంది కాబట్టి ఆ శక్తి వల్ల శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం పాండవులకు ఉన్నది. ఆయన శరీరంతో మనస్సుతోటి పాండుకుమారులకి సాయం చేస్తున్నాడు. ఆ సాయం నేను కూడా పొందితే యుద్ధరంగంలో విజయం పొందుతాను అని ఒక ఊహ కలిగింది. అందుకే శ్రీకృష్ణుడి సాయం అడగడానికి వెళ్లే ముందు మాట వరసకు కూడా కర్ణుడికి కూడా చెప్పలేదు, శకునికి చెప్పలేదు, తండ్రికి చెప్పలేదు, రహస్యంగా బయలుదేరాడు. ఇక్కడ ఒక అంతరార్థం ఉంది. చాలామంది అనుకున్నారు కొన్ని పనులు రహస్యంగా చేస్తే మంచిదనే ఉద్దేశంతో బయలుదేరాడు అని తర్వాత తెలిసాక అనుకున్నారు. అసలు అది కాదట. కర్ణుడికి నిజంగా ఈయన నేను కృష్ణుడి దగ్గరికి వెడతాను, శ్రీకృష్ణుడిని రణరంగంలో నాకు సాయం చేయమని అడుగుతాను అని కర్ణుడికి చెప్పాడు అనుకుందాం. చెబితే వెంటనే కర్ణుడు ఏమంటాడు అంటే, నన్ను తక్కువ చేస్తున్నావా, నా సాయం నీకు చాలదా, కృష్ణుడు ఇద్దరినీ చంపే శక్తి కలిగిన వాడిని, కృష్ణుడి దగ్గరికి వెళ్ళొద్దంటాడు. అందుకని స్నేహితుడిని కూడా నమ్మడు ఆయన. మమ్ము ఎవరిని నమ్మవని అశ్వత్థామ ద్రోణపురంలో అంటాడు. అసలు ఈ సృష్టిలో దుర్యోధనుడు చాలా విచిత్రమైన ప్రాణి. మనకి అక్కడక్కడ ఏమనిపిస్తుందంటే కర్ణుడిని నిజంగా ప్రాణం కింద నమ్మాడేమని. కర్ణుడిని నమ్మడం కాదు, కర్ణుడిని అలా ఉపయోగించుకున్నాడు. కర్ణుడిని అర్జునుడికి ఒక ప్రతివీరుడిగా భావించి ఉపయోగించుకోవడమే కానీ దుర్యోధనుడి మనస్సులో కన్న తండ్రిని కూడా నమ్మడు, కొడుకుని నమ్మడు, భార్యను నమ్మడు, ఎవరిని నమ్మడు, నమ్మకపోవడమే వాడి కర్మ. అందుకే వాడు వెళ్లే ముందు ఎవరికీ చెప్పలేదు, మాట వరుస కూడా ఎవరికి చెప్పకుండా రహస్యంగా నేను ఒకనొక ప్రాంతానికి వెడుతున్నానని తన మిత్రులకి చెప్పి వెళ్ళిపోయట. ఆ ప్రాంతం ఏమిటో వీడు వచ్చేదాకా తెలియదు. ఆయన ఎలా బయలుదేరాడు ఈలోపు ఇవేం తెలియకపోయినా శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి మనం కూడా మన వైపుకు రమ్మని ఆహ్వానిద్దాం. ఆయన ఎప్పుడు మన పక్షానే ఉంటాడు. కానీ ఏమో కౌరవుల యొక్క లక్షణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళు వెళ్లి కృష్ణుడిని ప్రార్థించి, కృష్ణ నీ సాయం మాకు కావాలంటే కృష్ణుడు తొందరపడి మాటిస్తాడేమో, ఆయన మాటిచ్చినా ఇవ్వకపోయినా మనం ఆయన ఇంటికి వెళ్ళి అడగడం ఒక ధర్మం. ఎప్పుడైనా కొంతమందిని భోజనానికి పిలిచేటప్పుడు ఇంటికి వెళ్ళి పిలవాలి. అలాగే నాబోటి వాడిని పురాణానికి రమ్మని ఆహ్వానించేటప్పుడు ఇంటికి వచ్చి ఆహ్వానించాలి. ఇప్పుడు కలియుగం కాబట్టి ఫోనుల్లో అడిగేస్తున్నారు. కానీ యాక్చువల్గా అయితే మా ఇంటికి వచ్చి, అయ్యా గురువుగారు ఈ రోజు నుంచి మా ఊళ్ళో మా వేదిక మీద పురాణం చెప్పండి అని ఆహ్వానించడం ఒక ధర్మం. కలియుగం కదా, కలియుగంలో ఇక ధర్మం ఎక్కడ ఉంటుంది? ఏదో మీలాంటి మహానుభావుల దగ్గర ఉంటే ఉండొచ్చు, కానీ అన్ని చోట్ల ధర్మం ఉండదు కాబట్టి దాన్ని పట్టించుకోవడంలా. అలాగే ఎవరినైనా యుద్ధరంగంలో సాయానికి పిలిచేటప్పుడు కూడా ముఖాముఖి వాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి, ఏమండో మీరు మాకు సాయం చెయ్యండి అని అడగాలి. ఎందుకంటే యుద్ధానికి వచ్చేటటువంటి వాడు ప్రాణం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటాడు గనక. ఒకసారి యుద్ధరంగంలో మనకి సాయం చేశాడంటే వాడు ఆ క్షణంలో వాడు చావడానికి కూడా సిద్ధపడవలసిందేగా. యుద్ధం అంటూ జరిగాక విజయం రావచ్చు, అపజయం రావచ్చు, ఏదైనా రావచ్చు. అందువల్ల జ్ఞానులు ఎప్పుడూ కూడా కాళ్ల మీద పడి దగ్గరికి వెళ్ళి మీరు మాకు సాయం చేయండి అని అడుగుతారంట. పెద్ద పెద్దవాడిని, ఏదో సామాన్యులు కాదు కానీ గొప్ప గొప్ప వాడిని అలా పిలవాలి. అందుకని అర్జునుడిని పిలిచి పరమాత్ముడిని నువ్వు కూడా ఆహ్వానించిరా అన్నట. అందుకని అర్జునుడు బయలుదేరాడు. ఇద్దరు ఇంచుమించుగా దుర్యోధనుడు అర్జునుడు ఒక 10-15 నిమిషాలు తేడాలో వెళ్ళారు. అది ఒక యోగం, కాలయోగం. తేరా వెళ్లేసరికి ఎప్పుడూ నిద్రపోవడం ఎరగని కృష్ణుడు కావాలని దుర్యోధనుడి రాక్ కనిపెట్టాడు. పట్టపగలు సుధర్మా సభ దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప ప్రాంతం. సుధర్మ అనేది శ్రీకృష్ణ పరమాత్మని సభాభవనం. హాయిగా ఉంటుంది ఆ సభాభవనం, చల్లగా ఉంటుంది. వేసవకాలంలో చల్లగా ఉంటుంది, కటిక చలివేసే కాలంలో ఓ నులివెచ్చదనం కూడా ఇస్తుంది. ఇంద్రుడు శ్రీకృష్ణుడికి భక్తిగా ఈ సభాభవనాన్ని సమర్పించాడు. స్యాత్ సుధర్మ దేవ సభ, దేవతల యొక్క సభ సుధర్మ అంటే. ఆ సుధర్మ సభని ఎప్పుడో ఇంద్రుడు ద్వారకా నగరం కట్టినప్పుడు ఇచ్చాడు. అప్పటి నుంచి శ్రీకృష్ణుడి సభ అందులోనే జరుగుతోంది. కొంచెం అతను పిలిచి ఇది రీసౌండ్ రాకుండా చేయండి, గందరగోళం వస్తుంది ఇందులోంచి. ఒకసారి అందరూ కూడా గోవింద గోవిందనండి, కొద్దిగా ఇది రీసౌండ్ ఇస్తుంది. ఆ సుధర్మ సభ అప్పటి నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు దానిని సభాభవనంగా వాడుతున్నాడు. ఈ సభాభవనంలో ఆయన ధర్మకార్యాలే తప్ప నిద్ర వంటి కార్యక్రమం నిర్వహించడు. కానీ కావాలని ఎవ్వరూ లేకుండా చూసి అక్కడ ఒక చక్కని పరుపు వేయించుకుని ఒక పానుపో చెయ్య, ఆ చెయ్య దగ్గర పడుకున్నాడు. పడుకునేటప్పుడు ఆయన ఏం చేశాడు, కావాలని ఒకే ఒక్క ఆసనం ఉంచాడు అక్కడ. ఆసనం ఎక్కడా పెట్టలేదు, కావాలని ఆ ప్రాంతంలో ఎక్కడో ఆ మంచానికి కొంచెం అటు ఇటుగా ఉండేలా పెట్టాడు. ఆయన నిద్రపోతూ కాపలా వాళ్ళని పిలిచి, నేను నిద్రపోతున్నాను, ఎవరైనా పొరుగుదేశం వాళ్ళు వస్తే మాత్రం లోపలికి పంపండి, మన వాళ్ళు ఎవరైనా వస్తే వారిని మాత్రం రానివ్వద్దు అన్నాడు ఆయన. కాపలా వాళ్ళు కృష్ణుడు ఏం చెబితే వింటారు కదా, అందుకని వాళ్ళు ఈ ద్వారకానగర వాసులు శ్రీకృష్ణ భక్తులు మాత్రం ఎవరిని పంపించడం లేదు. ముందుగా దుర్యోధనుడు వచ్చాడు, పొరుగుదేశం వాళ్ళు ఎవరొచ్చినా పంపించమని కృష్ణుడి ఆజ్ఞ కదా, అందుకని దుర్యోధనుడిని సాధారణంగా లోపలికి వెళ్ళమన్నారు. దుర్యోధనుడు వచ్చాడు, వచ్చేసరికి శ్రీకృష్ణుడేమో పరుపు మీద పడుకుని ఉన్నాడు. ఒళ్ళు మండింది, రాత్రి లేదు పగలు లేదు, ఈ గోపాలుడికి ఈ వెన్న దొంగకి తినడం పడుకోవడమేనేమో అనుకున్నట్ట. అయినా పని మనది కదా, ఏం చెయ్యాలి ఇప్పుడు. ఇతడు లేచేదాకా నిద్రపోతున్న వాడిని లేపడం ఒకటి అధర్మం, రెండోది గాఢంగా నిద్రపోతున్న వాడిని లేపితే వాడికి తిక్క కూడా రావచ్చు, అప్పుడు సాయం చెయ్యకపోవచ్చు. ఇవన్నీ ఆలోచనలో దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు లేస్తాడో, లేచేదాకా కూర్చుందామంటే ఇక్కడెక్కడ దగ్గరలో ఆసనాలు కూడా లేవే అని కొంచెం ఆ సభాభవనం అంతా దృష్టిని ప్రసరించాడు. మంచానికి కొంచెం దూరంగా ఒక్క పీఠం మాత్రం ఉంది, ఆ పీఠాన్ని ఈడ్చుకొచ్చి ఎడం చేత్తో కృష్ణుడి తల దగ్గర పెట్టుకుని దర్జా కూర్చున్నాడు. ఈ బోడి కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏమిటి, తలకాయ దగ్గర కూర్చోవాలి. అసలు ఈయన దగ్గరకు వచ్చి సహాయం అడగడమే దండగా. తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతుడు గనక ఆయన సాయం తీసుకోవాల్సి వస్తుంది. సాయం తీసుకుంటున్నాం కదా అని పాదాల దగ్గర కూర్చుంటామా, అందులో వాడికి చాలా లోకు కదా. చాలుపూరే చక్కగా కాలికి తొడుగు పాదుకలు తలకెక్కని అనుకునేవాటి. ఎప్పుడు పాండవులు కౌరవులకి ఉన్న తేడా అక్కడే ఉంది. పాండవులు శ్రీకృష్ణుడి పాదుకలు నెత్తిమీద పెట్టుకుంటారు, అదే ఈ దుర్యోధనుడు ఏమనుకునేవాడు, వాళ్ళు కాళ్ళుకి తొడుక్కునే చెప్పులు లాంటి వాళ్ళు ఈ గోపాలకులు, కాళ్లకు తొడుక్కునే చెప్పుల్ని ఎవడన్నా నెత్తికెక్కించుకుంటారా అని అంత లోకుగా బలరాముడిని అన్నాడు ఈ మాట. కృష్ణుడి కూడా కదా, అంటే గురువు గారి మీద వాడికి అంత భక్తి ఉంది. మీకు భాగవతంలో కిందటి సంవత్సరం చెప్పాను, అందులో ఏమన్నాడు బలరాముడితో, చక్కగా కాలికి తొడుగు పాదుకలు తలకెక్కెన్ అన్నట్టు ఏకంగా. హాయిగా కాళ్లకు తొడుక్కోవలసిన పాదుకలు ఇవాళ తలకెక్కుతున్నాయి, లేకపోతే మీరు వచ్చి మాతో బియ్యం వండుతారా అని అంత కఠినంగా గురువు గారితో పలికినటువంటి వాడు వాడు. అందువల్లే కాళ్ళ దగ్గర కూర్చోకుండా తల దగ్గర కూర్చున్నాడు. సరిగ్గా ఆయన అలా కూర్చున్నాడో లేదో ఆ సమయానికి అర్జునుడు వచ్చాడు. రావడంతో శ్రీకృష్ణుడిని చూసి పులకించిపోయాట. ఆయన ఇక్కడ ఒక అద్భుతమైన పద్యాన్ని ఉద్యోగ విజయాలలో చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు రాశారు. తిరుపతి వెంకట కవులని జంట కవులు ఉండేవారు, వాళ్ళు ఉద్యోగ విజయాలని ఒక నాటకం రాశారు. అప్పటికి తిరుపతి శాస్త్రి గారు చచ్చిపోయాడు, చెళ్లపిళ్ళవారు మాత్రమే ఉన్నారు. అయినా ఒకసారి జంట కవులని పేరు పెట్టుకున్నారు కనుక ఒంటరిగా ఉన్నాయి జంట కవులని రాసేవాడు ఆయన. చెళ్లపిళ్ళవారు ఎంత అద్భుతంగా రాశారండి, అక్కడ నిరంతర నిర్నిద్రుడు నిద్ర చెందడి పవల్ అంటాడు ఆయన. నిజంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏనాడు నిద్రపోడు. ఆయన గనక ఒక్కసారి నిద్రపోయాడా ఈ లోకమంతా సర్వనాశనం అయిపోయినట్టే. ఆయన కళ్ళు మూస్తే ప్రపంచం ప్రళయం అందులో కలిసిపోతుంది ఆ ప్రళయంలో. అందువల్ల భగవంతుడు ఎప్పుడూ కూడా నిద్ర లేకుండా లోకాలని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన భూమి మీద పుట్టినప్పుడు సరదా కోసం నిద్రపోతున్నట్టు నటిస్తాడు లీలతో, కానీ నిజంగా అక్కడ వైకుంఠంలో ఉన్నప్పుడు ఆయన నిద్రపోడు. యోగ నిద్రకెళ్ళినప్పుడు ఆయన అనేక శిరస్సులు ధరించి భూలోకానికి చెందిన శిరస్సుని మాత్రమే కన్ను మూడ్చినట్టుగా నటిస్తాట. అందువల్ల భగవంతుడికి నిరంతర నిర్నిద్రుడు, ఎప్పుడూ నిద్రలేనివాడు అని పేరన్నమాట. అటువంటి వాడు నిరంతర నిర్నిద్రుడు నిద్ర చెందెడి పవల్ తచ్చీరషపుం ప్రక్కన కురునాథుండది కూరుతుండె తళుకుల్ గొల్కంగ పీఠం బునన్. ఆయన ఎప్పుడు నిద్రపోడు, ఇవాళ నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. తల దగ్గర పెద్ద పీఠం ఒకటి వేసుకుని కుర్చీ వేసుకుని కురునాథుడు గాఢంగా నిద్రపోతున్నాడు. ఏమన్నా నాకేం వినపడలేదు, మీకు ఏమైనా వినపడుతుందా, మైకు బాగానే వినపడుతుందా, నాకేంటో ఏ తేడా వచ్చినట్టు అనిపిస్తుంది అండి వాళ్ళు కొంచెం సౌండ్లో. ఒక్కసారి అతను ఒక్క రెండు నిమిషాలు కూర్చుని బాగా వినేదాకా ఉండమనండి, ఆ ఓపిక పెట్టమనండి. ఎందుకో ఇవాళ కొద్దిగా మైకు రోజులో లేదు, ఏమొచ్చింది, ఎవరన్నా కెలికారా వీళ్ళు ఎవరన్నా, ఈ ఒక్క కొంచెం సౌండ్లో నిన్నట్లాగా మంచి అద్భుతంగా రావడంలా అయితే డౌన్ అయిపోతుంది లేదా రీసౌండ్ ఇస్తుంది అనమాట. బహుశా ఎవరన్నా వేదిక మీద ఎక్కారేమో నేను కాకుండా స్నానం చేయకుండా. గోవింద, తళుకులు కులుకుతున్నటువంటి పీఠం మీద ఇప్పుడు కురునాథుడు కూర్చునున్నాడు. ఆ మహానుభావుడి శిరస్సు దగ్గర కూర్చునే యోగం అతనికి ఉందేమో, నాకు మాత్రం పాదాలే దిక్కు అనుకుని ఎంతో వినయంతో పాదాలకు నమస్కారం చేసి కిందైనా కూర్చోవచ్చు కానీ కూర్చోలా, చేతులు కట్టుకుని నిలబడ్డాట. ఆయన ఎప్పుడు లేస్తే, ఆయన దృష్టి ఎప్పుడు నా మీద పడితే అప్పుడు ఆయనకి నమస్కారం చేసుకుంటాను మళ్ళీని, అంతవరకు పాదాల దగ్గరే నిలబడతానన్నాడు. భగవంతుణ్ణి ఆశ్రయించే భక్తుల యొక్క లక్షణం ఇలా ఉంటుంది. ఈ విధంగా ఆ మహానుభావుడు నిలబడి ఉండగా అప్పటిదాకా నిద్ర నటిస్తున్న ఆయన ఇద్దరూ వచ్చేదాకా ఆగాడుగా. ఈయన దండం పెట్టాడు, ఆయన కూర్చున్నాడు, ఈయన నిలబడ్డాడు, వెంటనే టక్కున లేచాడు. లేవగానే ఇలా కళ్ళు నిలువుకుంటూ అబ్బో అర్జున ఎప్పుడొచ్చావు అన్నట్ట. ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి పద్యాల్ని ఉద్యోగ విజయాల్లో రాశారు. ఎక్కడ నుండి రాకిటకు ఎల్లరును సుఖులే కదా, యశోభాక్కులు నీదు నన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములున్, చక్కగనున్నవారే భుజశాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకు దక్కగ నిల్చి శాంతుగతి తాను చెరించునే తెలుపు అర్జున. ఎక్కడి నుంచి వచ్చావు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియక, అదొక కుశల ప్రశ్న. ఎవరైనా వచ్చినప్పుడు బాగున్నారా అని అడుగుతారు, బాగున్నారు కాబట్టి వచ్చాడు వాడు, లేదా ఎందుకు వస్తాడు ఇక్కడికి. పురాణానికి వచ్చాడంటే వాడు బాగున్నాడు కాబట్టి వచ్చాడు, కానీ ఏమండి బాగున్నారా అని మనం కొత్తగా అడగాల, కానీ అదొక ధర్మం. అది కూడా ఎవరిని అడగాలి, తనకంటే వయస్సులో చిన్నవాళ్ళని కానీ లేదా శిష్యుల్లాంటి వాళ్ళని కానీ పైకి రావలసిన వాళ్ళని కానీ భవిష్యత్తులో యుద్ధాలలో విజయం పొందవలసిన వాళ్ళని మాత్రమే కులాసాగా ఉన్నారా బాగున్నారా అని అడగాలి. మళ్ళీ మమ్మల్ని అయితే కులాసాగా ఉన్నారా అని అడగకూడదుమా, గురుస్థానంలో ఉన్నవాడిని ఎప్పుడూ కూడా పౌరాణికుల్ని బాగున్నారా అని అడగకూడదు. నేను ఖచ్చితంగా బాగుంటాను, బాగున్నాను కాబట్టి ఇక్కడ కూర్చుని పురాణం చెబుతున్నాను, లేకపోతే కింద పడుకునేవాడిని పోయి. కాబట్టి పెద్దలకు మాత్రం ఏమనాలట, అయ్యా నమస్కారం అనాలట. ద్రోణుణ్ణి అర్జునుడు నమస్కారం చేసే గౌరవించాలి. అదే అర్జునుడిని ద్రోణుడు నాయనా కులాసాగా ఉన్నావా, అయినా నువ్వు క్షేమంగా ఉండునాయనా అనాలి. ఇప్పుడు శ్రీకృష్ణుడు పరమాత్మ, ఆయనకి శిష్యుడు అర్జునుడు, అందుకని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, కుశలంగా ఉన్నావు కదా, అందులో నువ్వు ఒక్కడివి కదా, ఎల్లరును సుఖులే కదా, మీ వాళ్ళంతా సుఖంగా ఉన్నారా. భాక్ అంటే పొందిన, యశోభాక్ అంటే కీర్తి పొందిన వాళ్ళు. యశోభాక్కులు నీదు అన్నలును, మీ అన్నయ్య ధర్మరాజు భీముడు ఎంతో కీర్తిని పొందిన వాళ్ళు, ఆ కీర్తివంతులు సుఖంగా ఉన్నారా. ఇంకా నీ తమ్ములు, వాళ్ళ మనస్సులు చాలా మంచివి, వాళ్ళు కూడా కులాసాగానే ఉన్నారు కదా. ఇక మంచి శక్తివంతుడు, ఎప్పుడు చూసినా యుద్ధరంగంలో తన బాహుబలం ప్రదర్శించాలి అని కోరుకునే మీ అన్నయ్య భీముడు, అన్నయ్య మాట జవదాటకుండా శాంతంగా ఉంటున్నాడా, ప్రత్యేకంగా అడుగుతాడు ఆయన. ఇందాక అడిగాడు కదా మీ అన్నయ్యలు బాగున్నారు, తమ్ముడు బాగానే ఉన్నాడు అంతవరకు అయిపోయింది కదా. అన్నయ్యలో ఈయన ఉన్నాడు. అయినా మీ అన్నగారు భీముడు అన్నమాట జవదాటకుండా, క్రోధావేశాలకి లోను కాకుండా, తన పరాక్రమాన్ని ప్రదర్శించకుండా శాంతంగా ఉన్నాడా? ఈ మాట ఎందుకు అన్నాడు అనుకుంటున్నారు? ఈ వెనకాతలు తలకాయ దగ్గర ఉన్నవాయని గెల్లడానికి. వరి పిచ్చాడా, నిన్ను నేను చూశానరా, మిగతా వాళ్ళు ఎలా ఉన్నా భీముడికి నువ్వంటే ఆగ్రహం. అన్నయ్య మాట విని ప్రస్తుతానికైనా చల్లారున్నాడు. అలా ఉన్నాడో లేదో ఇప్పుడు అర్జునుడి ద్వారా తెలుస్తుంది. నీ తలకాయ పగలకుండా, తొడలు విరగకుండా జాగ్రత్త పడరా అని కొంచెం హెచ్చరించడానికి అనమాట. ఇది మనకి పైకి తెలియదు. నిజం చెప్పాలంటే ఈ పద్యంలో ఉన్న చమత్కారమే అది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అంతా సుఖంగా ఉన్నారా, కీర్తివంతులైన మీ అన్నయ్య ధర్మరాజు భీముడు, మంచి మనస్సు కలిగిన నకుల సహదేవులు అంతా సుఖంగా ఉన్నారా అని ఊరుకోవచ్చుగా. మహాభుజశాలిట, భుజశాలి వృకోదరుడు, మామూలు మాటలు వాళ్ళ అక్కడ. భుజపరాక్రమం కలిగిన వాడు, ఆయనకు ఆయుధాలు అక్కర్లా, చేతులతో యుద్ధం చేసే వీరాధి వీరుడైనటువంటి భీముడు ఎంతో క్రోధంతో ఉన్నాడు దుర్యోధనుడి మీద. ప్రస్తుతానికి అన్నగారి మాట విని కోపాన్ని తగ్గించుకుని శాంతంగా ఉన్నాడా లేదా? అస్సలు అతనికే చూడకుండా అంటున్నాడు అనమాట. ఆ వెనకాతలు ఉన్నవాడు ఇది వింటున్నవాడు పళ్ళు పటపట కొరకాలన్నమాట, కొత్త కొత్తలు ఆడిపోవాలన్నమాట. బుద్ధి ఉంటే బాగుపడతాడు, బుద్ధి లేకపోతే ఎలాగో యుద్ధంలో కాళ్ళకి శుద్ధి అవుతుంది, దేహశుద్ధి అవుతుంది. ఇన్ని రకాలుగా హెచ్చరించి చేతులు పుచ్చుకుని ఆ చేతులతో కాసేపు ఇలా తిరిగి టక్కన తలకాయ వేపు ఉన్నాయని చూశాడు. అప్పటికి కూడా దుర్యోధను లేవలేస్తామా, కాలు మీద కాలేసి కూర్చున్నాడు అనమాట. కాలు మీద కాలేసి కూర్చోడమే వాడికి పోయే కాలం అసలు. అందులో భగవంతుడి దగ్గర కదా మనం, ఇంట్లో అంటే టీవీకి ఎలా అయినా కూర్చోవచ్చు. పరమాత్ముని గురించి నారదాదులకి తెలుసు, భీష్మాదులకి తెలుసు, లోకానికి తెలుసు. వాడు మూఢుడు గనక శ్రీకృష్ణుడి తలకి కాలు తగిలేలా కాలు మీద కాలేసి కూర్చున్నాడు, పైగా కాళ్ళు ఇలా ఊపాడు. ఆ ఊపబట్టే తొడలు విరుగుతాయనే శాపం కూడా వచ్చింది వాడికి. అటువంటి మూర్ఖుడికి తిరిగి గబుక్కు నెరక్కి తిరిగి చూసి అబ్బా నువ్వెప్పుడొచ్చావు అన్నాడు. చెప్పాక పాండవోద్యోగ విజయాలు మనకి తెలుగు వాళ్ళకు ఒక వరం అన్నమాట. తిక్కన గారిని బాగా చదువుకుని ఆ పదాలు కొంచెం అలా ఇలా మార్చి దాన్ని అందంగా వాళ్ళు నాటకంగా తయారు చేశారు. బావా ఎప్పుడు వచ్చి తీవు సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే మీ వంశోన్నతి కోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ శ్యామముమై చర్యంపు దుర్రే నీ తేజం బుహెచ్చింపుతున్ బావా ఎప్పుడు వచ్చి తీవు. ఇందులో ఒక గొప్ప చమత్కారం, ప్రతి పద్యంలోనూ ఒక చమత్కారం లేకుండా కవులు రాయరు. మొట్టమొదట ఆయన్నేమో ఎక్కడి నుంచి వచ్చామన్నాడు తప్ప మాట వరుసకు కూడా బావాన్లా, అర్జునుడంటే ఎంత ఇష్టమైనా బావాన్లా. ఈ బావ అనే పదం ఒకప్పుడు కంసుణ్ణి వసుదేవుడు సంబోధించాడు. అలా సంబోధించిన కొంతకాలానికి కంసుడు తెచ్చాడు. తెలుసా మీకు భాగవతంలో, మొట్టమొదటి భాగవతంలో బావాని వచనంబు నిక్కముసుమి అని వసుదేవుడు బావాని సంబోధించాట. సంబోధించిన తర్వాత కొద్ది నెలల్లో చచ్చిపోయాడు వాడు. ఇప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడు ఆ వసుదేవుడు కొడుకు వాసుదేవుడు బావ అని మళ్ళీ దుర్యోధనుడిని సంబోధిస్తున్నాడు. ఇంత కవిత్వం తెలియకపోతే, భాగవతం తెలియకపోతే ఈయన ప్రత్యేకంగా ఈ సంబోధన ఎందుకు చేశాడో తెలియదు. పోతనగారు బావా నీ వచనంబు నిక్కముసుమని మొదట వాడిన వాడు ఎప్పుడో నేటికి 650 ఏళ్ల క్రితం పోతన వాడాడు. నిన్నగాక మొన్న ఒక 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం తిరుపతి వెంకటకవులు వాడారు. ఈ వాడడంలో పోతనగారి కవిత్వం బాగా తెలుసుకుని వాడాడు ఆయన. ఈ పదం వాడిన తర్వాత కొద్ది రోజులకే కంసుడికి మరణం వచ్చింది. ఇప్పుడు వీడికి కూడా దుర్మరణం తప్పదు. అర్జునుడి మీద ఎంతో ఆత్మీయత ఉన్నా ప్రత్యేకంగా బావా అనలా. బావా ఎప్పుడొచ్చావు, అంతా కులాసాగా ఉన్నారా, నీ సోదరులు నీ తమ్ముళ్ళు చుట్టాలు బాగున్నారా. ఇది అయిన తర్వాత భీష్ముడు మొదలైన వాళ్ళు ఎత్తుకోలేదు, ముందు ఎత్తుకోవడం. నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును, ఎప్పుడు నీ వెనకే ఉండి నీ గురించి పాకులాడుతూ ఉంటాడు. నువ్వు ఒకటంటే వాడు 100 అంటాడు. వాల్లభ్యము కోరుట వల్లభత్వము అంటే ప్రభుత్వం. నీ వాల్లభ్యము పట్టు కర్ణుడు ఎప్పుడు నీ ప్రభుత్వాన్ని మోస్తాడు నెత్తి మీద అనమాట. గవర్నమెంట్ అంతానేమో దుర్యోధనుడిది. ఈ గవర్నమెంట్ ఎన్ని తప్పులు చేసినా దాన్ని మోసేవాడు వీడనమాట. అందుకని వల్లభస్య భావః వాల్లభ్యం. వాల్లభ్యం అనే పదానికి అర్థం తెలియకపోతే ఏదో అనుకుంటాడు చాలామంది తెలియక. ఈ మధ్యన ఒక ఆయన అయితే వాల్లభ్యం అంటే తోక అన్నట్ట. వాలము అంటే తోక, కానీ వాల్లభ్యం అంటే తోక సుమా.
వల్లభుడు అంటే రాజు, అధిపతి, అధికారి. అతని యొక్క లక్షణం వాల్లభ్యం. దుర్యోధనుడి ప్రభుత్వం ఎప్పుడూ నిలబడాలి. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని లంచాలు పుచ్చుకున్నా, ప్రజలు నాశనమైనా మా ప్రభుత్వమే ఉండాలి అని ఎవడన్నా కోరుకుంటే అటువంటి వాడిని ఈ సంబోధన చెయ్యాలి. నీ వాల్లభ్యం పడతాడే అంటే ఎప్పుడు నీ ప్రభుత్వాన్ని నిలబెట్టాలని చూస్తాడే, అటువంటి కర్ణుడు బాగున్నాడా, ఆ కర్ణుడి యొక్క బంధువులు బాగున్నారా ఇప్పుడు అన్నాడు అనమాట. అది అయిపోయాక మీ వంశానికి అభివృద్ధి కోరుకునేటటువంటి భీష్ముడు, ఎప్పుడు మీ మేలు కోరుకునే ద్రోణుడి వంటి బ్రాహ్మణోత్తములు వీరంతా క్షేమంగా ఉన్నారా, వాళ్ళు ఎప్పటికప్పుడు నీ పరాక్రమాన్ని, నీ తేజస్సుని హెచ్చిస్తున్నారా లేదా? వాళ్ళంతా ఉంటే నీ పరాక్రమం పెరుగుతుంది, వాళ్ళు లేకపోతే నీ పరాక్రమం పెరగదని అందులో అంతర్లీనంగా అభిప్రాయం. అనగానే ఏమయ్యో, ఈ పరాక్రమాలు, ఈ హెచ్చింపులు, ఈ పలకరింపుల కోసం నేను రాలేదు, నేను నీ సాయం కోసం వచ్చాను. మేము పాండవులతో యుద్ధానికి సంసిద్ధం అయ్యాం, తప్పక నీ సాయం మాకు అవసరం. కాకపోతే మున్నేను కానవచ్చితి నిన్ను, తిక్కన గారు చాలా అందంగా మహాభారతంలో 700 సంవత్సరాల క్రితం రాసిన పద్యం. ఎక్కడ 700 అండి, 1120 రాశాడంటే దాదాపు 1000 అయిపోతుంది. 1000 క్రితం రాసిన పద్యం. మున్నేను కానవచ్చితి నిన్ను, సుజనులైన వారు నెమ్మిని మునుముల్ కన్నల్ తగగై కొండ్రు సమున్నత సౌజన్య సారయుతుడవు నీవు. నువ్వు ముందేమో అర్జునుడికి తిరిగి అతన్ని పలకరించావు, నీలో కొంచెం పక్షపాతం నాకు కనబడుతోంది, కానీ ఆ పక్షపాతం నీకు నాకు కూడా న్యాయం కాదు, ప్రజలు మెచ్చరు. ముందుగా నేనే నిన్ను చూడ్డానికి వచ్చాను, చూడ్డానికి వచ్చి ఎక్కువసేపు నిలబడలేక పైన కుర్చీలో కూర్చున్నాను. ఆయన ఓపిక ఉంది కాబట్టి నిలబడ్డాడు. జ్ఞానులు ఎప్పుడూ కూడా, మంచివాళ్ళు ఎప్పుడూ కూడా ముందుగా వచ్చిన వాడిని గౌరవించి అతని కోరిక తీర్చాక రెండోసారి వచ్చిన వాళ్ళని గౌరవిస్తారు. క్యూ సిస్టమ్, క్యూ సిస్టమే. ఫస్ట్ క్యూలో నిలబడిన వాడిని ఎప్పుడూ కూడా గౌరవించాలి, ఆ తర్వాత రెండో వాడికి టిక్కెట్ ఇవ్వాలి. అంతేగాని వెనకాతలు ఉన్నవాడిని ముందు పిలిచి వాడికి బ్లాక్లో టిక్కెట్ ఇవ్వకూడదు. అంచేది మేమిద్దరం ముందు వచ్చినా, నేనే ముందు వచ్చాను గనక నువ్వు నన్ను సమున్నత రీతిలో గౌరవించు. నువ్వు ఆ విషయంలో ఆరితేరిన వాడు అనుకో, ధర్మాత్ముడు అనుకో, నీకు తెలియని ధర్మమే ఉంది. ముందొచ్చిన వాడి కోరిక తీర్చాకే వెనకొచ్చిన వాడి కోరిక తీర్చాలని నీకు తెలియదా అని పైగా కృష్ణుడికే ధర్మాలు చెప్పాడు ఆయన. అప్పుడు కృష్ణుడేమన్నాడు, నీ విటమున్న వచ్చితి ఇది నెక్కము, పార్థుని తొల్తగాంచితిన్ కావున మీకు నిద్రకు గౌరవమొప్పగ తోడుపాటు సద్భావము దీనికి తెర్రకు తప్పకయుండగా ఏర్పరించదన్ మీ వల్ల పెట్టులు అట్ల తగ నీవును ఈతడు కోరుకుండొగిన్. అందులో ఏం అబద్ధం లేదే, నేనేమి నువ్వు రాలేదన్లా, నెక్కము నిజమే, నీ విటమున్న వచ్చితి, నువ్వే ముందుగా ఇక్కడికి వచ్చావు అది సత్యం. కాని అసలు ధర్మం మరొకటి ఉన్నది, బహుశా నువ్వు మనుస్మృతి చదవలేదేమో. మనుస్మృతిలో మన ఇంటికి ఎవరు ముందొచ్చారన్నది కాదు, మనం ఎవరిని ముందు చూశాం, మన దృష్టి ఎవడి మీద పడిందో వాడికి ఆహ్వానం పలకాలని, అతని కోరిక తీర్చాకే తక్కిన వాళ్ళ యొక్క కోరిక తీర్చాలని ఉన్నది. అర్జునుడు నా సరిగ్గా లేవగానే నా దృష్టి పడేటట్టుగా ఎదురుగుండా నిలబడ్డాడు. అందుకని నువ్వు ముందొచ్చినా నేను అతనిని ముందు చూచాను గనుక, పలకరించాను గనుక అతని కోరిక తీర్చడం ధర్మం. మీ ఇద్దరూ కూడా నాకు ఆత్మీయులే, అయినా సద్భావం సద్భావమే, మనుధర్మ స్మృతి ప్రకారమే మన రాజ్యం నడుస్తున్నది. ఆ విషయం నీకు తెలుసు. అయినా నేనేమి పక్షపాతం లేకుండా మీ ఇద్దరికీ నా సాయం అందిస్తాను. నువ్వు ఇందాక నాతో రాగానే అన్నావు, మేము యుద్ధం చేస్తాం అనుకుంటున్నాం, మాకు సాయం కావాలి అన్నావు. ఆ సాయం మీ ఇద్దరికీ ఖాయంగా చేస్తాను, దాన్ని రెండుగా విభజిస్తానన్నాడు ఆయన. ఈ పద్యాన్నే మార్చి తిరుపతి వెంకటగౌళ ఉన్నారు, ముందుగా వచ్చి తీవి మునుముందుగా అర్జునుని నేను సూచితని మార్చాడు అనమాట. ఎంత అందంగా ఈందే బాగుంది ఈ పద్యం మాత్రం, నీ విటమున్న వచ్చి తీది నిక్కమన్నాడు ఆయన. ఎందుకంటే తిక్కన గారు కవి బ్రహ్మ, అయితే లోకంలో అది ఎక్కువ ప్రసిద్ధికి ఎక్కిందనమాట ఆ పద్యం. అది అనేక కారణాలు ఉంటాయిలేండి, నాటకాల్లో రాశారు, నాటకంలో ఎంతోమంది మహానుభావులు ఆ రోజుల్లో గొంతు విప్పి పాడుతూ ఉంటే దాంతో జగత్ ప్రసిద్ధికి ఎక్కే ఆ పద్యాలు. ఇప్పుడు అర్జునుడికేసి కృష్ణుడు తిరిగి, అర్జున నీకు దుర్యోధనుడికి కూడా సాయం చేస్తాను, నేను యుద్ధం చెయ్యకుండా ఒక్కడిని ఉరికే సాయం చేస్తాను, సలహాలు ఇస్తాను, నేనొక్కడిని ఒకవైపు ఉంటాను. నా దగ్గర బాగా శిక్షణ పొందిన యుద్ధరంగంలో రాక్షసుల్ని చీల్చి చెండాడే పరాక్రమం కలిగిన 10,000 మంది శిష్యులున్నారు. వాళ్ళు కూడా అచ్చం నాలాగే ఉంటారు. అందుకే వాళ్ళందరికీ నారాయణ గోపాలురు అని పేరు. 10,000 మంది వాళ్ళు. శ్రీకృష్ణుడికి ఎవరి మీదైనా ప్రేమ వస్తే వాళ్ళకి సారూప్యము అని ఇస్తాడు. సారూప్యం అంటే ఏమిటి? అచ్చం కృష్ణుడి రూపం ఇస్తాడు. శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో అలాగే నీలముగా ఉంటారట వాళ్ళు. వాళ్ళు కిరీటం పెట్టుకుంటారు, నెమలి పింఛం పెట్టుకుంటారు, చేతులు పొడుగ్గా ఉంటాయి, మోకాళ్ళ దాకా వేళ్లాడతాయి, నడుముకి పసుపచ్చని బట్టే కడతారు. శ్రీకృష్ణుడిని చూస్తే వాళ్ళని చూసినట్టు ఉండేదిట, వాళ్ళని చూస్తే కృష్ణుడు చూసినట్టు ఉండేదిట. అయితే కృష్ణుడు కృష్ణుడే, వాడు వాళ్ళది వేరే విషయం. కేటు డూప్లికేట్లాగే ఉంటారు. అయినప్పటికీ మహానుభావుడైన కృష్ణుడు తన భక్తులకు ఆ వేషం ఇచ్చాడు. అటువంటి వాళ్ళు శ్రీకృష్ణుడి దగ్గర యుద్ధరంగంలో ఆరితేరిన వాళ్ళు. అనేక యుద్ధ విద్యలు కృష్ణుడి దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళు 10,000 మంది. వాళ్ళందరికీ నా పేరే ఉంటుంది, నారాయణ గోపాలురు. ఆ 10,000 మందిని ఒక బ్యాచ్కి నేను సాయంగా అందజేస్తాను, ఒక పక్షానికి ఇస్తాను. నేను ఒక్కడిని ఒక పక్షాన్ని ఉంటాను. మరొక్కసారి చెబుతున్నాను, ఆ 10,000 మంది యుద్ధం చేస్తారు. వీరులు ధనుస్సు మొదలుకొని అన్ని ఆయుధాలు పట్టుకుంటారు. వాళ్ళని ఒక పక్షానికి పంపుతాను, నేను ఒక్కడిని ఒక పక్షాన్ని ఉంటాను. కానీ నేను మాత్రం ఆ యుద్ధమున్ ధర్యంప అటుగా కొక ప్రక్కన ఊరకే సాయము చేయువాడ పెళ్ళు చల్ నన్ను పెంబట ఎగ్గులాడిన దోయిలి ఎగ్గుదున్ నిజము తొల్త వచించితి. ఇప్పుడు ఆయన ముందే చెప్పాడు, నేను ఆయుధం ధరించను, ఒకవైపు ఉంటాను, ఊరికే చూస్తాను, ఏదన్నా మాట సాయం కావాలంటే చేస్తాను, ఉచిత సలహాలు ఇస్తాను, సముచితమైన సలహాలు ఇస్తాను, ఇంకేమైనా చిన్న చిత్తగా పనులు చెబితే చేస్తాను, ఆయుధం పట్టుకోకుండా చేసే పనులన్నీ చేస్తాను, యుద్ధం మాత్రం చెయ్యను. నేను మాత్రం ఒక కత్తో కర్రో పుచ్చుకును, చక్రమో పుచ్చుకుని యుద్ధరంగంలో దూకను. ఇదిగో ముందే చెబుతున్నాను, ఆ తర్వాత ఇదిగో మేము తెలియ కోరుకున్నామండి, అనవసరంగా నువ్వు వచ్చావు, మాకు సాయం చేయటం లేదు అని ఎగ్గులాడిన దోయిలి ఎగ్గుదును. అప్పుడు మీరు ఏదన్నా నన్ను అభాండం వేసి తిట్టారా, కృష్ణ మమ్మల్ని మోసం చేశావు అని అభాండాలు వేస్తే మాత్రం నేనేం చేయలేను, ముందే మీకు దండం పెడుతున్నాను. నిజము తొలత వచించింది, మీకేం కావాలో కోరుకోండి అనగానే సరే బాగానే ఉంది, ఇప్పుడు ఇంతకీ ఎవరు కోరుకోవాలి అన్నాడు మళ్ళీ దుర్యోధనుడు. కోరుట బాలు నీకొప్పు ముందుగన్. కోరుకోవడం అర్జునుడికే ధర్మం. ఇక్కడ అర్జునుడు నీకంటే వయస్సులో చిన్నవాడు, నువ్వు జ్యేష్ఠుడివి, రాజువి, నిన్ను తప్పిపట్టేవాడు లేడు, కాబట్టి అధికారం నీది. ఈయన అధికారి కాదు, ధర్మరాజు గారు చెప్పగా వచ్చిన ఒక దూత. దూత అయిన కారణం చేత మీ ఇద్దరిలో చిన్నవాడవడం వల్ల, నేను ముందుగా చూడడం వల్ల, ఇన్ని కారణముల చేత కోరుకోవడం ఆయనకిస్తున్నాను. కోరుకో, ఏం కావాలో అర్జున అన్నట్ట. అర్జునుడు వెంటనే ఉన్నాడు, హే మళ్ళీ రెండో కోరికేముంది, నీవే నాకు కావాలి, నాకు యుద్ధం చేయక్కర్లేదు, ఏమక్కర్లా, ఖాయంగా నీ సాయం నాకు వేరే ఎక్కర్లా, నువ్వు పక్కనుంటే చాలు అన్నాడు ఆయన. దుర్యోధనుడు ఎగిరి గంతులేసేట. అక్కడ చెప్పాడండి, మహాభారతంలో వేదవ్యాసులు వారు విజృంభించి రాశారు. దుర్యోధనుడు ఒక్క క్షణకాలంలో పిచ్చెక్కినంత ఆనందం వచ్చేదట. పిచ్చాడు ఆనందం అంటారే, అలాంటి ఆనందం అనమాట. ఎందుకని, ఎక్కడ అర్జునుడు ఈ సైన్యం కోరుకుంటాడో, ఉత్తి కృష్ణుడు వచ్చి నా మీద పడతాడేమో, నా పక్కన కూర్చొని తిండి తింటూ అలా ఉంది యుద్ధం ఇలా ఉంది అని విమర్శిస్తాడేమో అని భయపడ్డాట. ఇప్పుడు అర్జునుడు కోరుకోగానే ఆనందం పట్టలేక, కృష్ణ నువ్వు నీ మేధాశక్తిని ఉపయోగించి అర్జునుడిని ముందు కోరుకోమన్నావు, కానీ ఆ పైన ఈశ్వరుడు తన మేధాశక్తిని ఉపయోగించి నాకు ఉపకారం చేశాడు, నువ్వు అక్కడే ఉండు, వాళ్ళకి ఏమి సాయం చేయకుండా ఊరికే కబుర్లు చెప్పు, వాళ్ళు మధ్య మధ్యలో నీకు వెన్న మేగడ పెడతారు, శుభ్రంగా తిని వెన్న తిని నున్నగా తయారవు, మేం మాత్రం వీళ్ళని వెంట పెట్టుకుని యుద్ధానికి వస్తాం, నిన్ను సన్నగా ముక్కల కింద తరుగుతాం అనుకుని ఇంత ముఖమాటల్లో కూడా చెప్పాడు మొహమ్మద్ వాడు. చాలా ఆనందపడిపోయి ఆ 10,000 మందిని పట్టుకుపోతున్నాను అన్నట్ట. ఆ 10,000 మంది పడ్డారండి బాధ, కృష్ణ ఇంత అన్యాయం చేస్తావా, మేము నీ శిష్యులం, అటువంటిది మమ్మల్ని వాడికి అంటగడతావా, మమ్మల్ని వేరు చేస్తావా, ఇదేం అన్యాయం అంటే నాయన తప్పదు మరి, ఎవరో ఒకరు అటెళ్ళాలి, నేను అటెళ్ళి మీరు ఇటున్నా అది ప్రమాదమే, అలాగే మీరు అటెళ్ళి ఇటున్నా అది తప్పే, కానీ నేను వచ్చినటువంటి వాడికి సాయం చేయాలి, తప్పదు పోండి అన్నట్ట. అయితే ఒక విషయం చెబుతున్నావు విను, యుద్ధరంగంలోకి వెళ్ళాక నీ మీద భక్తి విడిచిపెట్టేస్తాం, నిన్ను అర్జునుడిని తూట్లు పడగొట్టేస్తాం, మళ్ళీ నీ శరీరాన్ని చీల్చి చెండాడతాం అన్నట్ట. అలాగే చెయ్యండి, యుద్ధరంగంలోకి వెళ్ళింది దేనికి, కృష్ణుడు మా గురువు గారు మా దేవుడు మమ్మల్ని తయారు చేశాడు, అతనితో యుద్ధం చేయకూడదు అని చేతులు కట్టుకోవడానికి పంపట్ల. రేపు పొద్దున నేను అర్జునుడు మీకు ఎదురు పెడితే మమ్మల్ని చంపే అధికారం మీకు ఇస్తున్నాను, మీ పరాక్రమం పూర్తిగా ప్రదర్శించండి అన్నట్ట. నారాయణ గోపాలు చాలా వీరులు, వాళ్ళని ఈ ప్రపంచంలో ఎవరూ చంపలేరు ఒక్క కృష్ణుడు తప్ప. కానీ కృష్ణుడు చూస్తూ చూస్తూ వాళ్ళని చంపలేడు. వాళ్ళు శ్రీకృష్ణుడు అవతారం చాలించాక భూమి మీద ఉంటే భూమికి ప్రమాదం వాళ్ళ వల్ల, ఎందుకంటే వాళ్ళకి క్రమంగా అహంకారం పెరుగుతోందిట. మేము కృష్ణుడి భక్తులమని మూర్ఖత్వంతో వాళ్ళు రెచ్చిపోయి సామాన్య ప్రజల్ని పీడించడం మొదలుపెట్టారు. భక్తుల్లో కూడా ఒక స్థాయి దాటాక వాళ్లల్లో లోకద్రోహం తయారవుతుంది. మనం చూస్తాంగా హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు లాంటి వాళ్ళు బ్రహ్మ గురించి తపస్సు చేశారు, ఆ తపస్సు చేసి వరాలు పొంది లోకాలను పాడు చేశారు. అందుకని ఏంటంటే వీళ్ళు రేపు పొద్దున్న నా భక్తులై నా చేతిలో చావరు గనక విజృంభించి లోకాలను నాశనం చేస్తారు. వీళ్ళని ఇక్కడే నాకంటే ముందే అంతం చెయ్యాలి, వీళ్ళు చచ్చాకే నేను అవతారం చాలించాలి అని కృష్ణుడు ఒక సంకల్పం చేశాడు. వీళ్ళు చావాలంటే నాకు ఎదురు పక్షంలోకి వెళ్ళాలి. రేపు పొద్దున వాళ్ళు యుద్ధానికి ఎడతారు, కసిగా నన్ను బాణాలతో కొడతారు, నన్ను బాణాలతో కొడితే అర్జునుడు ఊరుకోడు, వాళ్ళని చంపేస్తాడు, దాంతో వాళ్ళ పెంట వదిలిపోతుంది, వాళ్ళు చచ్చి వైకుంఠానికి పోతారు. వాళ్ళకి అలా విముక్తి కలిగించడానికి కృష్ణుడు వాళ్ళని అటుకెంటాడు. ఒక్కొక్కప్పుడు పరమాత్ముడు కూడా తాను అవతారం చాలించే ముందు తనతో వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ వదిలించేస్తాడు, లేకపోతే ఆయన చూస్తూ ఉండగానే ఆయన కొడుకులు కొట్టుకు తెచ్చిపోవడం ఏంటండి. వాళ్ళు ఇక్కడ ఉన్నారా, కృష్ణుడు ఉన్నంత వరకు అదుపులో ఉంటారటండి. మీరు ఎక్కడన్నా చూడండి, ఒక సంస్థ ఉంది, ఆ సంస్థకి ఒక యజమాని ఉన్నాడు, ఆయన ఉన్నంతసేపు వర్కర్లు బాగా పనిచేస్తారు, ఆయన అలా తప్పుకోగానే ఎవడ దాన్ని వాళ్ళు లేచి తదీంధీంతనన అంటారు. అన్ని చోట్ల సృష్టి యొక్క రహస్యం అది. నేను చూస్తున్నాను, నేనున్నప్పుడు నా పీఠంలో జరుగుతున్న విధానం వేరు, నేను బయటకు వచ్చానా నా పీఠంలోనే నేను లేకపోతే గురువుగారు ఎలాగోలేరు కదా అని ఓ 10 నిమిషాల ముందే హారతి ఇచ్చి గుడి కట్టేస్తారు. ఏం చేస్తున్నాం, తప్పదు అది. అలాగని మనం రోజు అక్కడ కూర్చుంటామా? ఇప్పుడు మీరు అందరూ 2 గంటల ఉపన్యాసానికి వస్తారు, ఇంట్లో రోజు మీ ఇంట్లో పనిచేసేవాళ్ళు, మీ మాట వినేవాళ్ళు కూడా మీరు బయటికి రాగానే వాళ్ళకి అది ఆట విడుపు. అందుకని ఇంటికి వెళ్ళగానే ఇల్లు తోవడం అనే చక్క సీరియల్ పెట్టి చూసుకుంటారు, అత్తవా పెంట మీద చెత్తవా, అదొక ఆనందం. యజమాని గారు ఉంటే చూస్తూ చూస్తూ చూడలేరు. అందువల్ల శ్రీకృష్ణుడు ఏం చేశాడనమాట, నేను వెళ్ళిపోయాక వీళ్ళు ఉండకూడదని వీళ్ళని కూడా పట్టుకుపోయాడు అనమాట. ఇప్పుడు దుర్యోధనుడు అన్నాడు, కృష్ణ ఏమైతేనేం 10,000 మంది నాకు సాయం వచ్చారు, ఇక నేను మా గురువు గారి దగ్గరికి వెడతాను అని బలరాముడి దగ్గరికి వెళ్ళి, ఏమండి గురువు గారు, కృష్ణుడు అయితే అలా వంక పెట్టాడు, మీకు నేనంటే ఇష్టం, ఆయనకి మళ్ళీ మీరు మెలిపెట్టే మనిషి కాదు, కృష్ణుడు మెలిపెట్టే మనిషిట, ఈయన మాత్రం అలాంటి వాడు కాదట, మీరు అమాయకులు, ముఖాముఖి మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, మీకు నేనంటే ఇష్టం, మీరు యుద్ధరంగంలో నాకు సాయం చెయ్యండి అంటే, ఆయన అన్నాడు, నాయనా దుర్యోధన, ఈ మధ్యనే ద్రుపదరాజు గారు మొదలైన వాళ్ళు ఉండగా ఉపప్లావ్యంలో పాండవులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మేము. ఆ సమావేశంలో నేను నిన్ను బాగా సమర్థించాను, నువ్వు ధర్మాత్ముడివే అన్నాను. దాంతో సాత్యకి నన్ను నోటుకు వచ్చినట్టు తిట్టాడు నా తమ్ముడు. ఆ తమ్ముడు తిడుతున్నప్పుడు తక్కిన వాళ్ళందరూ సాత్యకి ఓటేశారు. ఆఖరికి మా తమ్ముడు కృష్ణుడు కూడా, మాట వరస కూడా నేను చెప్పింది సత్యం అనలేదు, మా కృష్ణుడికి కూడా నా మీద ఈ విషయంలో విరోధం ఉన్నది, నేనేమో నీ పక్షం అది అందరికీ తెలిసినదే, కృష్ణుడికేమో అర్జున పక్షం. ఇప్పుడు యుద్ధం అంటూ జరిగితే కృష్ణుడేమో అటు వెడతాడు, కృష్ణుడిని అర్జునుడు కోరుకున్నాడు గనక, నేను నీ వైపుకి వచ్చి నా తమ్ముడి మీద బాణం వేస్తానా, నా తమ్ముడు నేను కొడతానా, నా తమ్ముడు నాకు దేవుడు, నా తమ్ముడిని కాదని వెళ్ళను, కాబట్టి తమ్ముడితో యుద్ధం చేసే దుస్థితి నాకు రాదు, ఏ పరిస్థితులలోనూ నేను మీ ఇద్దరికీ సమానుండే, ఇటు పాండవులు కౌరవులు సమానులే, అయినప్పటికీ నీ మీద ఒక రవ్వంత పక్షపాతం, నీతో యుద్ధం చేయలేను, అలాగని నీ పక్షాన వండి పాండవులతో అసలు యుద్ధం చేయలేను. నాకు ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే, ప్రాణం కంటే ఎక్కువైనటువంటి శిష్యుడువైన నిన్ను చంపలేని యుద్ధానికి వచ్చి, అలాగని నీకు సాయం చేసి నా సొంత చెల్లెలు సుభద్రభర్త అర్జునుడితో యుద్ధం చేస్తానా, కాబట్టి ఎలా చూసినా ఇది ధర్మం కాదు. నేను మీరు యుద్ధం చేస్తున్న సమయంలో తీర్థయాత్రలకు పెడతాను. పద్మాగర్ గారిని వెంట పెట్టుకుని వారి మధ్య మధ్యలో క్షేత్రాల కథలు చెబుతూ ఉంటే కక్కుర్తి లేకుండా డబ్బులు కూడా పట్టుకెళ్ళి హాయిగా యాత్ర చేసి వస్తాను. నేను తీర్థయాత్రలకు పోతాను, ఇంకొక 4-5 రోజుల్లో ముహూర్తం పెట్టుకుపోతున్నాను, మళ్ళీ మీ యుద్ధం అయ్యాక వస్తాను, యుద్ధ వార్తలు మాత్రం వింటాను. కానీ ఎక్కడున్నా ఆఖరిన ఒకవేళ పోయే కాలం నీకు వస్తే, నీవు భీముడు గదాయుద్ధం చేస్తే అప్పుడు మాత్రం వస్తానన్నట్ట అన్నట్టే ఆయన చివరిని వాళ్ళిద్దరూ గదాయుద్ధం చేస్తుంటే వచ్చాడు. అంటే ఈయనకి లోపల తెలుసు, కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ విజయం తథ్యం కదటండి, అది బలరాముడికి తెలియదా, బలరాముడు ఆదిశేషుడు, ఆదిశేషుడికి ఆ మాత్రం తెలియకపోదు. ఇక్కడ మనకు అనుమానం రావాలి, అంతటి ఆదిశేషుడు విష్ణు పానుపు భగవంతుడికి వ్యతిరేకంగా ఎందుకని దుర్యోధనుడి సపోర్ట్ చేస్తున్నాడు. స్వతసిద్ధంగా ఉన్న పావు లక్షణం, ఆయన సర్పం కదా, శ్రీమన్నారాయణుడు పైన పడుకున్నంత వరకు ఆ సర్పం శాంతంగా ఉంటుంది. ఆయన తప్పుకున్నాడా? మళ్ళీ బుస్సు అంటుంది. సాధారణంగా పురాణం జరుగుతున్నంతసేపు ఈ హాల్లో మీరు నిశ్శబ్దంగా ఉంటున్నారు, ఫోన్లు కట్టేస్తున్నారు, అలా అన్నప్పుడే మోగుతుంది ఫోను. అదే ఒక్కసారి పురాణం అయిపోయాక ఈ మహావిష్ణువు తప్పుకోగానే వీళ్ళంతా వాళ్ళు బుసలు కొడతారు, ఫోన్లన్నీ ఆన్ చేసి హలో హలో ఏదో కొంప దగ్గర పోలో అన్నట్టే ఏమైపోయిందో. అది సృష్టి రహస్యం అది. కాబట్టి అంతటాదిశేషుడైన స్వతసిద్ధమైన సర్పలక్షణాలు ఒక్కొక్కప్పుడు భూమి మీద బయటపడుతూ ఉంటాయట. అందువల్ల ఆయనకు అప్పుడప్పుడు దుర్యోధనుడి మీద పక్షపాతం ఉన్నా ఆయన భగవంతుడు అనంతుడు కృష్ణుడి కాదని అనలేడు. అందుకే నేను సాయం చేయనన్నట. సరే నీ ఇష్టం, నువ్వు ఎలా అనుకుంటే అలాగే చెయ్యన్నాడు ఆయన. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వీడు ఎంత తెలివైనవాడో తెలుసా, కృతవర్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. యాదవులకి సేనాధిపతి, శ్రీకృష్ణుడికి సేనాధిపతి ఆయన కృతవర్మ. ఆయన దగ్గరికి వెళ్ళి, కృతవర్మ నాకు నువ్వు సాయం చెయ్యాల్సిందే, ముందుగా వచ్చిన వాళ్ళకి సాయం చేస్తానని నువ్వు ప్రతిజ్ఞ చేసేవట కదా అంటే సందేహం లేదు నేను అక్షౌహిణి సైన్యంతో నీకు సాయానికి వస్తానన్నట. ఎంత దుర్యోగం చూసారా, ఒక్క క్షణం ముందు అర్జునుడు వెళ్ళుంటే కృతవర్మ సాయం అతనికి అందేది. పాండవులకు ఆ యోగం లేదు, ఆ కూడా వెళ్లే వాళ్ళకి బతికే యోగం లేదు. అందుకని ఏమన్నాడు, మా సైన్యం ఒక అక్షౌహిణిని వెంట పెట్టుకుని నేను నీకు సాయం వస్తానన్నాడు. ఇంతకీ ఇక్కడ కూడా ఒక టెక్నిక్ ఉంది. ఈ కృతవర్మ కంసుని బంధువు. యాదవుల్లో చాలా శాఖలున్నాయి, యదువంశీయులు, భోజవంశీయులు, వృష్ణివంశీయులు, కుకురు వంశీయులు, అంధకులు, సాత్వతులు. వీళ్లలో అవడానికి అందరూ ఒకటే అవడానికైనా శాఖల కింద విడిపోయారనమాట. కులాలు, కులంలో మళ్ళీ ఉపకులాలు ఉంటాయన్నమాట. ఎన్ని కులాలు ఓరినాయరాయి. అందుకని వాళ్లలో కూడా వాళ్ళకి ఏంటంటే, శ్రీకృష్ణుడేమో వృష్ణి వంశస్థుడు, ఈ కృతవర్మ కంసుడు వీళ్ళేమో భోజవంశస్థులు. మొదటి నుంచి ఎందుకో కానీ భోజవంశస్థులకి పైకి కలుసున్నా లోపల లోపల వెళ్ళి అనమాట శాఖాభేదం. ఈ శాఖాభేదాలు ఎంతవాడినైనా కొంప ఉంచుతాయి. అందుకే కంసుడి కాలంలో యాదవులు చితక్కొట్టాడు, మళ్ళీ కృష్ణుడు వచ్చిన తర్వాత అందరూ కలిశారు. అయినా కృతవర్మకు లోపల ఎక్కడో కొంచెం కొత్త కొత్త ఉంది. అందులో వాడు కంసుడికి ఆత్మీయుడు. ఇన్ని కారణముల చేత కూడా కృష్ణుడు ఇటు ఉంటున్నాడు గనక ఆయన నేను కౌరవుల వైపు వస్తానన్నాడు. పైగా అక్షౌహిణి సైన్యంతో, అక్షౌహిణి సైన్యం అంతా చచ్చిపోయారు మొత్తం, వాడు ఒక్కడే బతికాడు. ఈ గొడవ చివరికి చిట్ట చివరిలో యదువంశ నాశనానికి కారణమైంది. తెలుసిన మీకు అది ఎలాగో మీరు వింటారు క్రమంగా శ్రద్ధగా పురాణాన్ని. ఒక్కసారి తగాదాలు రాకూడదు కానండి వంశంలో, అతుక్కున్నట్టే అతుక్కుని వెళ్ళి విడిపోతాయండి. మనస్సుకి ఎప్పుడూ భేదం రాకూడదు. అందుకే ఇవన్నీ వాళ్లలో వాళ్ళకి అనేక రకాల స్వార్థ ప్రయోజనాలు ఉంటాయి. అందుకే కృతవర్మ వెనక ముందు తోడకుండా అక్షౌహిణి సైన్యంతో నేను నీకు సాయం వస్తానన్నాడు. అమ్మయ్యా ఇక్కడికి వచ్చినందుకు నాకు 10,000 మంది నారాయణ గోపాలులు వచ్చారు, కృతవర్మ అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు. ఈ కృతవర్మ ఉంటే నాకు సాత్యకితో భయం ఉండదు. కృష్ణుడి తమ్ముడు సాత్యకి మహాపరాక్రమవంతుడు, అతన్ని ఎదుర్కొనే వీరుడు ఈయన. అర్జునుడికి కర్ణుడున్నాడు, సాత్యకికి కృతవర్మ ఉన్నాడు. ఈ విధంగా ఢీ అంటే ఢీ అనేవాళ్ళు తనకి పక్షం వైపుకి తిప్పుకున్నాడనమాట. ఇప్పుడు దుర్యోధనుడు అలా వెళ్ళిపోగానే శ్రీకృష్ణుడిని అర్జునుడి దగ్గరికి తీసుకుని, కృష్ణుడు అర్జున ఇంత అమాయకుడు ఏమిటయ్యా, అందుకే మీరు ఎప్పటికప్పుడు యుద్ధరంగంలో దెబ్బలు తింటున్నారు అనవసరంగాను. జూదంలో మీ అన్నగారు ఆనాడు అమాయకత్వం వల్లే మోసపోయాడు, తన రాజ్యాన్ని కోల్పోయాడు. మళ్ళీ ఇవాళ నువ్వు కూడా అలాంటి అమాయకుడు అయిపోయావు. లేకపోతే ఏమిటిది, మహావీరులు నాకంటే పరాక్రమవంతులు, పైగా యుద్ధం చేస్తారు. అటువంటి 10,000 మంది సైనికుల్ని కోరుకోకుండా ఒంటరి వాణ్ణి, యుద్ధం చెయ్యనన్నవాణ్ణి, ఊరికే సాయం చేస్తానన్నవాణ్ణి, తిండి దండగ మనిషిని నన్ను కోరుకున్నావు. నేను రోజు బోళ్ళు తింటాను, అది ఖర్చు కడితే నీకు వేస్ట్ కదా అన్నట్టు ఏం ఎరగనట్టుగా. అప్పుడు అర్జునుడు ఎంత గొప్ప సమాధానం చెప్పాడు తెలుసా, భవాన్ సమర్థః తాన్ సర్వాన్ నిహంతుం నాత్ర సంశయః, నిహంతుమహమప్యేకః సమర్థః పురుషర్షభ. వేదవ్యాసుల వారు ఉద్యోగ పర్వంలో రాసిన గొప్ప శ్లోకం ఇది. నీవు సర్వసమర్థుడివి, నువ్వు ఒక్కడివి తలుచుకుంటే ప్రపంచాన్ని గుటుక్కుని మింగుతావు. ఒకవేళ యుద్ధం చేయాలనుకుని ధనుస్సు ఎక్కు పెడితే నీ బాణాల దెబ్బకి కౌరవులేమిటి, పాండవులేమిటి, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఒక్క దెబ్బకి చచ్చిపోతారు. నువ్వు సర్వసమర్థుడివి, అందరినీ చంపగలవు, న అత్ర సంశయ, ఇందులో ఏమీ సందేహం లేదు, దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్ అన్నాడు ఆయన. ఒక్క నువ్వే కాదు, నిహంతు మహమప్యేక, నేనొక్కడిని కూడా వాళ్ళని చంపగలను. నేను సమర్థః, సమర్థుణ్ణి ఆత్మబలంతో చెబుతున్నాను, నేను సర్వసమర్థుణ్ణి, నువ్వు సర్వసమర్థుడివి. ఇప్పుడు మనిద్దరం కలిసి యుద్ధం చేసామనుకో, నువ్వో రథం నేనో రథం ఎక్కి అప్పుడు నీ ముందు నేనెక్కడవుతాను? నువ్వు పరమాత్ముడివి, నీ ముందు కౌరవులు ఆగరు. నువ్వు విజృంభిస్తే కౌరవులందరినీ ఒక్కరోజులో మట్టు పెడతావు. అప్పుడు నాకేం పేరు వస్తుంది? రేపు పొద్దున అందరూ అంటారు కృష్ణుడు జయాన్ని తెచ్చిపెట్టాడు, అర్జునుడికి విజయుడనే పేరుంది కానీ వాడేం విజయం పొందలేదంటాడు. నువ్వు యుద్ధం చేయకుండా ఉండడం అందుకే నాకు కావాలి. నువ్వు యుద్ధం చేస్తే విజయుడికి విజయనామం ఉండదు. నువ్వు చూస్తూ ఉండగా నీ సలహాలు స్వీకరిస్తూ నీ ఆశీర్వచనం శిరస్సు మీద పెట్టుకుని నీ కటాక్షంతో నీ అండతో శత్రువులు జయిస్తే అప్పుడు నాకు చరిత్రలో ఒక గొప్ప పేరు ఉండిపోతుంది, కీర్తి మిగిలిపోతుంది. నాకు కీర్తి కావాలి. అంతేగాని నువ్వు వచ్చి యుద్ధం చేసి సాయం చేయడం నాకు అక్కర్లేదు. అంటే ఈయన కీర్తికాముకుడు, అదే సమయంలో కృష్ణుడు పరమాత్మ, ఆయన అండం ఉండాలి, కృష్ణుడు ఉండాలి, కృష్ణ సహకారంతో శత్రువులు జయించాలి. కృష్ణుడు లేకుండా నేను ఒక్కడే చేశానని ఘనకీర్తి ఆయనకు అక్కర్లా. నా కృష్ణుడు యొక్క అండతో నేను జయించానని కీర్తి నాకు కావాలి. మళ్ళీ అజ్ఞాని అయితే ఏమంటాడు? నీ కీర్తి, నీ సాయం అక్కర్లా, నువ్వెక్కడో ఉండు, నేనే విజయం పొందాలంటాడు. ఈయన అలా అనలేదు సుమా, నీ ఆశీర్వచనం నీ అనుగ్రహంతో నేను యుద్ధంలో విజయం పొందాలి. నువ్వు ఒక్కడివి అలా పక్కనుంటే చాలయ్యా, పరమాత్మ నీవు నా దగ్గర అండగా కొండంతండగా నిలబడితే కొండల్ని పిండి చేస్తాను. మరొక్క మాట, నువ్వు ఊరికే చూస్తూ ఉండడం కాదు, ఆయుధం పట్టుకోకుండా ఇంకే పనినే చేస్తానన్నావు గనక నా రథాన్ని నడుపు, సారథిగా ఉండు అనగానే సంతోషపడిపోయి, నిజంగానే నేను అలాగే అనుకున్నాను, నీకు నేను రథసారథ్యం చేస్తాను. నేను సారథిగా ఉండగా సూర్యుడికేసి సామాన్య మానవుడు ఎలా చూడలేడో అలాగే నీకేసి ఎవరూ చూడలేరు. ఊరకే చూస్తాను అన్నాను గాని చూస్తూ ఊరుకుంటానా? నిన్ను ఎలా యుద్ధరంగంలో నిలబెట్టాలో, నీకు ఎలా విజయం ఇప్పించాలో నాకు తెలుసు అని కౌగిలించుకున్నాడు ప్రేమగా. ఇంకక్కడ మద్రదేశాధీశ్వరుడైనటువంటి శల్యుడు మేనల్లుళ్ళకి సాయం చేయడానికి అక్షౌహిణి సైన్యంతో బయలుదేరాడు. బలరాముడికి భీముడికి ఉన్నంత బలం కలిగిన మహాత్ముడు ఆయన. అన్నిటికీ మించి శల్యుడు ధర్మాత్ముడు. అటువంటి ధర్మాత్ముడు సైన్యాన్ని తీసుకుని మద్రదేశం నుంచి భారతదేశానికి వచ్చాడు. అప్పట్లో ఇదంతా భారతదేశమైనా, మద్ర అంటే ఇప్పుడు చెప్పగా మాడ్రిడ్, స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ని మద్రదేశం అంటారు. అక్కడి నుంచి ఆయన అక్షౌహిణి సైన్యంతో వస్తాడు. చాలా దూరం కదా, నడిచి రావాలి కదా ఎక్కువ మంది సైనికులు. ఇప్పుడు అందరినీ కాలినడక మీద వచ్చే సైన్యాన్ని కూడా వెంట పెట్టుకురావాలి గనక ఈ రథాలు, ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ వెంట పెట్టుకొస్తున్నాడు. ఈ దుర్యోధనుడు చాలా తెలివైన వాడు. శల్యుడు గనక పాండవుల వైపు వెడితే మా యుద్ధం 3 రోజుల్లో ముగిసిపోతుంది. కర్ణుణ్ణి చెతక్కొట్టగలిగే శక్తి, ఎంతోమంది రాక్షసుల్ని సంహరించే శక్తి శల్యుడికున్నది. శల్యుడితో యుద్ధం చెయ్యలేని బలహీనత కర్ణుడికున్నది. అందువల్ల కర్ణుడికి ప్రతివీరుడు అవతల వైపు అర్జునుడు ఉన్నాడు. ఇప్పుడు శల్యుడు కూడా వెళ్ళాడో తనకి ప్రమాదం వస్తుంది. అందుకని వీడేం చేశాడు, ఈ శల్యుడు సైన్యాన్ని తీసుకొస్తున్న మార్గంలో రకరకాలైన డేరాలు వేసి వాళ్ళకి భోజనాలు పెట్టించేశాడు, పిండి వంటలతో భోజనాలు. ఇక సైనికులకు కావలసిన మద్యం పోశాడు. శల్యుడికి కాస్త సరదాగా డ్రింకింగ్ అంటే ఇష్టం అండి. అసలు ఎప్పుడు కూడా ఈ మాడ్రిడ్ వాళ్ళు ఎప్పుడైనా స్పెయిన్లో వాళ్ళు కులాసాగా రాత్రి అయిన తర్వాత ఒక్కొక్కడొక్క పేపర్ తాగవలసిందే. అందుకే వాళ్ళకి తాగుడన్నా రసికత్వం అన్నా బాగా ఇష్టం. వాళ్ళ బలహీనత అది. అందుకని ఈయన దారి పొడుగుతా రకరకాల వారుణీ వాహినీలు, బెల్ట్ షాపులు అక్కడ ఏర్పాటు చేశాడు. ఇహ తాగండి అన్నాడు. ఆ భోజనాలు, ఈ మద్యాలు, ఈ నాట్యకర్తల యొక్క నాట్యాలు ఇవన్నీ చూడగానే పొంగిపోయి, మా మేనల్లుడు ధర్మరాజు ఎంత గొప్పవాడు, నేను వస్తున్నానని తెలిసి దారిలో ఇన్ని పదార్థాలు ఏర్పాటు చేశాడా, నేతులతో కూడిన భోజనాలు, మంచి కులాసాగా తాగడానికి కావలసినటువంటి ద్రవాలు, ఆ ద్రవాలు కూడా ఉపద్రవం లేని ద్రవాలు. ఇక్కడ అంతరార్థం ఏంటంటే ఏ కల్తీ శాల్తీయో కాదు, కల్తీసారా తగితే తస్తారు. అలా ఉపద్రవం పొందించని ద్రవాలు ఇవన్నీ ఏర్పాటు చేశాడు. ఇవన్నీ మేనల్లుడు చేశాడు అనుకుంటున్నాడు ఆయన. అయితే తొందరపడి ఏమన్నాడో మాట, ఇన్ని రకములుగా మా సైనికులకి మాకు ప్రయాణ మధ్యంలో సేవలు చేసి భోజనాధికారులు ఏర్పాట్లు చేసి రకరకాలైనటువంటి కులాసాలు చూపిస్తున్న, విలాసాలను చూపిస్తున్న వ్యక్తి ఎవడో వాడు అడిగితే ఏమైనా ఇస్తానన్నాడు. అప్పటిదాకా సైనికులు వెనకాతలు దాక్కుని ఉన్నట్టు దుర్యోధనుడు రహస్యంగా కనబడకుండా, ఎప్పుడైతే ఈయన నాకు ఈ ఏర్పాట్లన్నీ చేసిన వాడు బయటకు వచ్చి అడిగితే వాడు ఏమడిగినా ఇస్తానని శపథం చేశాడో, టక్కన ఆ సైనికులను ఎవరి తప్పుకోండిని తాను బయటకు వచ్చాడు. వచ్చి నమస్కరించి మామయ్యా దండం అన్నట్ట. అల్లుడు నువ్వా అన్నాడు ఈయన కొంచెం తెల్లబోయి. అవునవును, మీకు కౌరవ పాండవులంతా సమానం, అయినప్పటికీ ఇప్పుడే మీరు ఇంతమంది చూస్తూ ఉండగా, ఇంతమంది వింటూ ఉండగా,
ఈ ఏర్పాట్లు చేసిన వాడు ఏమడిగినా చేస్తానన్నారు. ఇచ్చిన వాటిని నిలబెట్టుకోవాలి అనగానే తప్పదు, ఏం చేస్తాం, నాకు నువ్వైనా వాళ్ళైనా ఒకటే కాదని అనను. ఇంతకీ నీ కోరిక ఏమిటన్నాడు ఆయన, నీ సైన్యంతో నా సైన్యం వైపు వచ్చేయి, మాకు సాయం చెయ్యి, పాండవుల్ని పడగొట్టాలనగానే తథాస్తు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, ఒకసారి మాట అన్నాను ప్రాణం పైన నిలబెట్టుకుంటాను, కాకపోతే ఒక్కసారి మా మేనల్లుళ్ళు పాండవుల దగ్గరికి వెళ్ళి వాళ్లతో మాట్లాడి వాళ్ళకి కొన్ని కానుకలు ఇచ్చి వచ్చేస్తానన్నట్ట. ఏమండో మీరు అక్కడికి వెళ్ళాక మళ్ళీ వాళ్ళు ఏదో అంటారు, అటు తిరిగిపోరు కదా, ఇచ్చిన మాట గుర్తుంచుకోవాలి కదా అంటే ఈ మద్రదేశం వాళ్ళు ఇచ్చిన మాట కోసం ప్రాణం విడిచిపెడతారు. అంతేగాని ఇక్కడ నీకు మాట ఇచ్చి అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి మాట ఇచ్చేటటువంటి దౌర్భాగ్యుని కాదు, నిశ్చింతగా వెళ్ళన్నట్ట. వాడు ఒకటి రెండు సార్లు, మీరు మహాత్ములు అసత్యమాడరు, ఇచ్చిన వాటి నిలబెట్టుకుంటారు అచ్చి అనుకుంటూ పోయాట. అంటే వాడు లోపల పీకులు అటువాడికి, తీరా మళ్ళీ అక్కడికి వెళ్ళాక పాండవులు మావయ్యో అటు వెళ్ళకూడదు అంటారేమో, ఈయన మనస్సు కరిగిపోతుందేమో, ఈయన అటుపోతాడేమో అని భయం అనమాట. మహామేధావులండి బాబు కొంతమంది, దుర్యోధనుడు లాంటి తెలివైన వాడు ఎక్కడ ఉండడు. కాకపోతే ఆ తెలివితేటలు క్రూరత్వంతో మూర్ఖత్వంతో ఉండడం వల్ల దెబ్బతిన్నాడు వాడు. వాడు ఈ లాక్కునేది కృష్ణుని లాక్కునుంటే బాగుపడేవాడు వాడు. వాడు మనుషుల మీద దృష్టి పెట్టాడు ఎంతసేపు, మేధావు మీద దృష్టి పెట్టల. మేధావి వర్గం కూడా కావాలి. ఆ మహామేధావి ఈ ప్రపంచానికే మేధాశక్తినిచ్చినటువంటి పరమాత్మని నిర్లక్ష్యం చేశాడు. ఈ విధంగా శల్యుణ్ణి తిప్పుకున్నాడు. అంటే నారాయణ గోపాలు లాక్కున్నాడు, యాదవుల యొక్క సేనాధిపతి అయినటువంటి కృతవర్మను అక్షౌహిణి సైన్యంతో లాక్కున్నాడు, పాండవుల సొంత మేనమామను లాక్కున్నాడు. ఇప్పుడు ఈ విధంగా అందరినీ లాక్కున్నాక సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇక అక్కడతో అక్కకుండా తనకి సంబంధించిన వాళ్ళు సంబంధించిన వాళ్ళందరికీ ఉత్తరాలు రాసేశాడు అనమాట. భగదత్తుడికి వీళ్ళందరికీ ముందే ఉత్తరాలు రాశాడు, అందరూ కూడా మీరు నాకు సాయం రావాలి. వాడు యుద్ధానికే సంసిద్ధుడైపోయాడు ఆల్రెడీ. ఆ తర్వాత శల్యుడు దుర్యోధనుణ్ణి పంపి హుటాహుటి ప్రయాణాలు ఇంకెక్కడ ఆగల, మళ్ళీ ఆగితే మధ్యలో ఎవడన్నా ఇలాంటివి ఏమైనా టెక్నిక్లు చేస్తారేమో, ఇంకో కోరికలు కోరతారేమో అని అనుకుని ఎక్కడ ఆగకుండా ఏకదాటి ప్రయాణం చేసి ధర్మరాజు దగ్గరకు వచ్చి ధర్మరాజు కాళ్ళకి దండం పెడుతూ ఉండగా కౌగులించుకుని, నాయన ఎన్ని కష్టాలు పడ్డారు మీరు, అరణ్యవాసం అజ్ఞాతవాసం దైవానుగ్రహంతో పూర్తి చేశారు, ఇక యుద్ధానికి సిద్ధపడి విజయం పొందుతారనుకుంటున్న సమయంలో, నేను మీకు సాయం చేద్దామనుకుంటున్న సమయంలో విధి వక్రించింది, దురదృష్టవశాత్తు నేను దుర్యోధనుడికి మాట ఇచ్చాను అని జరిగింది చెప్పగానే ధర్మరాజు సంతోషంగా, ఇచ్చిన మాట తప్పకండి, మీరు అలాగే వెళ్ళండి, మిమ్మల్ని మళ్ళీ ఇటు రమ్మని నేను కోరను, ఒక్కసారి మాట ఇచ్చారంటే మాట మీద నిలబడవలసిందే, కాకపోతే భగవంతుడు మాకు ఇంతవరకే శక్తి ఇచ్చాడు అనుకుంటాను, మీలాంటి ధర్మాత్ములు ధర్మంతో కూడిన దేహబలం కలిగిన వాళ్ళు మా వేపు లేకపోవడం కొంత దురదృష్టం, అయినప్పటికీ సత్యం కంటే ఈ ప్రపంచంలో మరొక దైవం లేదు గనక సత్యం మీద నిలబడి అటే వెళ్ళండి, కానీ మేనల్లుళ్ళమైన మాకు కూడా కొంచెం సాయం చేయండి అన్నట్ట. తప్పక చేస్తాను, యుద్ధంలో నీకు సాయం చేయలేను కానీ ఇంకే రకమైన సాయమైనా కోరన్నట్ట. అయితే కోరుతున్నాను వినండి, నాకు తెలుసు ఈ ప్రపంచంలో శ్రీకృష్ణుడి వంటి గొప్ప వ్యక్తి మరొకడు లేడు, మా అర్జునుడికి శ్రీకృష్ణుడు రథసారథ్యం చేస్తాడు, రథం నడుపుతాడు, రేపెప్పుడో కర్ణుడు కూడా కౌరవులకి సేనాధిపతి అవుతాడు, నాకు తెలుసు, నా మనస్సు చెబుతున్నది. అప్పుడు కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేసే ముందు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, దుర్యోధన అర్జునుడికి కృష్ణుడనే గొప్ప సారథి ఉన్నాడు, అందువల్లే అర్జునుడు యుద్ధరంగంలో విజయం పొందుతున్నాడు, మళ్ళీ నాకు అటువంటి సారథి కావాలి, అటువంటి సారథి ఈ ప్రపంచంలో శల్యుడే, కృష్ణుడితో సమానంగా రథం నడిపి రథికుడికి విజయం చేకూర్చిపెట్టేవాడు శల్యుడే అని నిన్ను కోరుకుంటాడు. ఇదంతా ధర్మరాజు ఎప్పుడో జరగబోయేది చెప్పగలిగాడు సరే, అదనవాడి తెలివి అంటే. ఆ తెలివితేటలు రావాలంటే చాలా కృషి చేయాలి వాళ్ళు. ధర్మరాజు అందుకే వాళ్ళకి రాజు అవ్వగలిగాడు, మిగతా వాళ్ళ దగ్గర బలం ఉంది తమ్ముళ్ళ దగ్గర, కానీ ఈయన దగ్గర దేహబలాన్ని మించిన బుద్ధిబలం ధర్మబలం ఉంది. ఎంత ఆలోచన అంటే అసలు భవిష్యత్తును ఊహించడం అంటే, ఒక 100 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో కూడా మనం ఊహించాలి. ఆ ఊహ మన నాయకులకి లేకే ఈ 60 ఏళ్లుగా మనకి స్వాతంత్రం వచ్చినట్లు మనం తగులడ్డాం. ఎందుకో తెలుసా, అడవులు తగలడిపోతున్నాయి, భవిష్యత్తులో ఈ కృత్రిమ వాతావరణం ఏమవుతుంది, ఇవన్నీ ఊహించాలి. ఆ ఊహ అమెరికా వాళ్ళకు ఉంది, మనకి లేదు. ఎందుకు లేదు అంటే మనకి స్వార్థపరులైన నాయకులు ఎక్కువైపోయారు. అక్కడేమో వాళ్ళకి స్వార్థం లేదని కాదు, వాళ్ళ దేశాన్ని బాగా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అమెరికాలో అడవిలో ఒక చెట్టు నరికితే వాడికి 30 ఏళ్లు జైలు శిక్ష, తెలుసా మీకు ఆ విషయం, ఒకసారి చూడండి మీరు వాళ్ళ చట్టాలు. కాలిఫోర్నియాలో అడవులు ఉన్నాయి, ఆ అడవులు తగలబెడుతూ ఉంటే కూడా వాటిని ఆర్పడానికి గవర్నమెంట్ వెళ్ళాలి తప్ప మనం వెళ్ళకూడదు. అడవి మార్గంలో రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్డు గుండా పెడుతూ ఉంటే పొరపాటున ఒక చెట్టు పడిపోయింది అనుకోండి, ఆ చెట్టుని మనం దిగి తీయటానికి వీల్లేదట, చెట్టు మనం పక్కకి తీసామా అది కూడా కేసు,
ఆ చెట్టుని మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాడే వచ్చి అది కూడా వాడు ఏం చేస్తాడు, రోడ్డు మీద చెట్టు పడిపోతే అటు ఇటు మధ్యలో మొక్క కట్ చేసి ఆ మొక్కని ఈ వేరు వదిలేస్తాడు, ఈ మధ్యలో దొంగ తీసేస్తాడంతే. అంటే న్యాచురల్ సంపదని, ప్రకృతి సంపదని ఇంకోడెవడు ముట్టుకోకూడదు. ఆ ప్రకృతిని పక్కకు కూడా తీరు. మన ఇంట్లో ఒకవేళ తుఫాన్ వచ్చి చెట్టు పడిపోయింది అనుకుంటే, నేను హ్యూజ్టన్లో ఉపన్యాసం చెప్పాను ఎప్పుడు 2010 సంవత్సరంలో, అక్కడ ఉపన్యాసం చెబుతున్న ఇంట్లో పెద్ద గాలివానకి పెద్ద చెట్టు ఒకటి పడిపోయింది. ఆ చెట్టు పడిపోతే ఆ చెట్టు తీయడానికి వాళ్ళు వెంటనే మళ్ళీ గవర్నమెంట్కి ఫోన్ చేశారు. పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ ద్వారా ఆ చెట్టును తొలగించారు. ఖర్చు వీడిదే, కానీ వాళ్ళు వచ్చి చూడాలట. నీ అంతటా నువ్వు చెట్టు పడగొట్టేవేమో ఎవరికి తెలుసు. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయాలంటే నేను ఆశ్చర్యపోయాను. మన దొడ్లో చెట్టు పడిపోవడమా, అసలు దొడ్లో చెట్టు బతకనిస్తున్నారు ఎవడ ఎవడన్నా? మామిడి చెట్లు కొట్టేయటం ఎవడో చెప్పేట, వాస్తు పెడక వాస్తు పెచ్చాడు అనే బిరుదులు కలిగిన వాడు ఎవడో వచ్చి ఈశాన్యంలో చెట్టు ఉండకూడదన్నాడు, నరికేశాడు. అసలు ఈశాన్యంలో చెట్టు ఉండకూడదని వీడికి ఎవడో చెప్పాడు? గోడలు పగలగొట్టేస్తాయి కనుక కొన్ని చెట్లు ఉండొద్దన్నారు. చెట్లు దేవతలు, ఈశాన్యం దేవతాస్థానం, చెట్లు అనే వృక్ష దేవతలు ఉండకూడదన్నట్ట. అంతే నరికి పారేశారు. బ్రహ్మాండమైన చక్కగా కొమ్మలతో పువ్వులతో ఆకులతో పళ్ళతో ఉన్నటువంటి మామిడి చెట్టు నరికేసాడు ఒక ఆయన. ఇంత అందమైన చెట్టు నాకు ఎంత దుఃఖం అనిపించిందో. ఆ చెట్టు నరికాడు, ఆ ఇంట్లో వాళ్ళంతా నాశనం అయిపోయారు తర్వాత. చెట్లను నరకూడదు అలా ఇష్టం వచ్చినట్టుగా. తెలిసి తెలియని నరకొర మనుషులు ఎక్కువైపోయి ఈ మధ్యకాలంలో. ఎవడు పడితే వాడు ఒక వాస్తు శాస్త్రజ్ఞ, ఎవడు పడితే వాడు ఒక మార్తాండ అని బిరుది ఇచ్చేసుకోవడం వాడికి వాడే. ఇలాంటి వాళ్ళు అరకొర వాళ్ళు సరిగ్గా పాండిత్యం లేకపోతే చెప్పకూడదు, చెబితే మీకు అర్థం అవ్వాలి. సంస్కృతం మీద పట్టు ఉండాలి, శాస్త్రం మీద పట్టు ఉండాలి. ఏదో రెండు మొక్కలు చదివేసుకుని కంప్యూటర్లో టిక్ టిక్ అని కొట్టేసి నీ పేరు మార్చేసుకో. నువ్వు మారద్దు, నువ్వు మాత్రం చచ్చిన వరకు నువ్వు ఎన్ని పాపాలైనా చెయ్యి, నువ్వు మాత్రం పేరు మార్చేసుకో. ఇంకేముంది ఈ మధ్యకాలంలో పెద్ద అరుపు అనమాట వాడు ఎవడో ఇంకా అరిచేసి మీరు పేరు మార్చేసుకోండి నా దగ్గరకు వచ్చేసారంటే మీ పేరు మార్చేస్తాను, ఇక మీరు బాగుపడిపోతారు. ఈ అరుపులు విని వీడు వెళ్ళిపోవడం, వాడి దగ్గరికి వెళ్ళడం, వాడికి 1000 రూపాయలు తగలేయడం, 2000, ఇక అక్కడి నుంచి క్యూలో వెళ్ళడం. ఆ పేరు మార్చుకుంటే అంత తేలిగ్గా మారిపోతాయా? ఎన్ని ఉన్నాయి. మనిషి మారాలంటే చక్కగా భగవంతుడు అర్చన చేయించాలి, దానాలు చేయాలి, ప్రదక్షిణలు చేయాలి, ఇవన్నీ ఏమీ లేకుండా పేరు మార్చేసుకుంటే మారిపోతాట. మార్చుకోండి, చూస్తాను ఏమవుతుందో చూద్దాం. ఏమీ అవ్వదు. ఇవన్నీ నేను ఇలా చెబుతానని శాస్త్రం కొండపత్రలు కొట్టాడు చెబుతానని ఎవడైనా అనుకుంటే అనుకోవచ్చు, కాక ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే పండితుల యొక్క ధర్మం, అది గురువుల యొక్క లక్షణం. అది ఎప్పుడైనా మనం సత్కర్మాచరణ చేస్తే దానికి తగినట్టుగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అవేం చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి పాపాలు చేసేసి ఏమీ లేకుండా ఆఖరిని వెళ్ళిపోయి నీ పేరు మార్చేసుకుంటే ఎక్కడ మారుతావు? కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకు చెబుతున్నానంటే అనుక్షణము కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని గొప్ప ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. నాయన నీకు రహస్యం చెబుతున్నాను. శ్రీకృష్ణుడి యొక్క రథసారథ్యమునకు వ్యతిరేకముగా మళ్ళీ రథసారథ్యం చెయ్యమని కర్ణుడు నిన్ను కోరతాడు. నువ్వు తప్పక కర్ణుడికి సారథి అవుతావు. అయినప్పుడు నువ్వేం చేస్తావు తెలిసిన? కర్ణుడి చీటికి మాటికి దెప్పి, మాటలతో బాగా దెప్పి వాడి ఉత్సాహాన్ని పరాక్రమాన్ని తగ్గించేయి. కర్ణుడు బాణం ఎక్కువ పెట్టాడు అనుకో, నీ మొహానికి బాణం ఎక్కువ పెట్టడవచ్చా అని రెండు మొక్కలు కెలుకు. దాంతో వాడికి హుషారు తగ్గిపోతుంది. నీ వీలున్నంత వరకు వాడిని మానసికంగా నిరుత్సాహపరచు. మా వైపు రాబోతున్నటువంటి మా మేనమామ సైన్యాన్ని తన వైపు లాక్కున్నాడు ఆ దుర్మార్గుడు. అది కృత్రిమమే కదా, అది కుట్రే కదా, ఆ కుట్రకి ప్రతిగా నువ్వు కూడా ఈ మాత్రం సాయం చెయ్యి. అనగానే శభాష్, ఈ మాత్రం చేస్తాను నేను మీకు. యుద్ధరంగంలో సైనికులతో సాయం చేయలేను, కానీ మాట సాయం గ్యారంటీగా చేస్తాను. నా మాటతో వాడి తాట తీస్తాను, వాడి తేట తీరిపోతుంది. ఇదే ఈ పూట నీకు ఇస్తున్న మాట అని శల్యుడు, మహాత్మా నీకు ఆ వరమిచ్చాక మరొక కథ చెబుతున్నా విను. యుద్ధమునకు వెళ్లేవాడు ఈ కథ వింటే విజయం పొందుతాడు. అందుకని పూర్వకాలంలో పౌరాణికులు ఈ కథ చెప్పేవారు. శల్యుడు ధర్మాత్ముడని ముందే చెప్పానుగా, ఆయన పురాణం చెప్పాడు. ఈ పురాణ కథ వింటే యుద్ధరంగానికి వెడుతున్న నీకు విజయం వస్తుంది. విను, పూర్వం ఒకనొకప్పుడు ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాడు కపటోపాయంతో, వెనక నుంచి కొట్టి చంపాడు. ఆ వృత్రుణ్ణి చంపిన పాపం వల్ల ఆయనకి బ్రహ్మహత్యా పాపం, మిత్రహత్యా పాపం చుట్టుకున్నాయి. ఆ పాపం తట్టుకోలేక నల్లగా అయిపోయాడు ఆయన. ఆ పాపం ఆయన పట్టుకోవటం వల్ల ఇంద్రుడు బంగారపు రంగులో ఉండే ఇంద్రుడు నల్లగా అయిపోయాడు. సింహాసనాన్ని విడిచి అబ్బో ఈ భయంకర పాపం తట్టుకోలేను అని హిమాలయ పర్వతంలో నిషధము అని పేరు కలిగినటువంటి ఒక శిఖరం ఉంది, ఆ పర్వత శిఖరానికి వెళ్ళాడు. ఆ పర్వత శిఖరం మీద ఓ పెద్ద విశాలమైన చెరువు ఉంది. ఆ చెరువులో తామర తూడులో దాక్కున్నట్ట. 1000 ఏళ్లపాటు పూర్తిగా ఆయన ఏం చేశాడు? ఈ మిత్రహత్య బ్రహ్మహత్య పాపం వల్ల నల్లగా అయిపోయి స్వర్గ సామ్రాజ్యం విడిచిపెట్టి తామర తూడులో దాక్కున్నాడు.
ఆయన అలా దాక్కుంటే ఈలోపు దేవతలంతా ఇంద్రుడు మయమైపోయాడు, స్వర్గానికి ఒక అధిపతి కావాలి, ఎవరు స్వర్గానికి అధిపతిగా ఉంటారని భావించి భూలోకం నుంచి అప్పుడే స్వర్గానికి వస్తున్నాడు ఒక ఆయన. ఆయన పేరు నహుషుడు, గొప్ప చక్రవర్తి, యయాతి మహారాజు గారి తండ్రి. ఆయన 99 అశ్వమేధ యాగాలు చేశాడు, 100 అశ్వమేధ యాగాలు చేసిన వాడు ఇంద్ర పదవికి అర్హుడవుతాడు. ఒక్కటి తక్కువగా ఈయన 100 చేశాడు. పోన్లే, ఈయనకి పార్లమెంట్లో ఫుల్ మెజారిటీకి ఒక్క సీటే కదా తక్కువ ఉంది, 100కి ఒకటి తక్కువే కదా. మనం కావాలంటే మూదువాణి ఓటుతో ఈయన నెగ్గిద్దాం అని అందరూ వచ్చి దేవతలు వచ్చి ప్రార్థించి, ఓ నహుష, ప్రస్తుతం మా ఇంద్రుడు మాకు కనబడకుండా మాయమైపోయాడు, ఆ సింహాసనం మీద నువ్వు కొంతకాలం ఉండి మమ్మల్ని పరిపాలించనగానే నేను మానవ మాత్రుణ్ణి, నేను మిమ్మల్ని పరిపాలిస్తూ ఉంటే రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే మీరు నా మెడబట్టుకు గెంటుతారేమో, కాబట్టి నేను పరిపాలనకు ఒప్పుకోవాలంటే మీరు నాకు కొన్ని వరాలు ఇవ్వాలన్నట్ట. ఏమిటన్నారు వాళ్ళు, మీ అందరి దగ్గర ఉన్న తేజస్సు శక్తి సగం సగం నాకు ధారపోసేయండి, అంటే ముక్కోటి దేవతల శక్తులు సగం శక్తులు నాకు వస్తాయి, అప్పుడు నేను మిమ్మల్ని అదుపులో పెట్టగలుగుతాను. తర్వాత రెండోది, నా మాటకి ఎప్పుడు ఎదురు చెప్పవు, నేనేం చెబితే అది చేస్తామని మాట ఇవ్వండి అనగానే వాళ్ళు తథాస్తు అని తమ శక్తులు సగం ధారపోశారు. దాంతో ఈయనకి అపారమైనటువంటి దేవలోకపు శక్తి వచ్చింది. ఆ దివ్య శక్తులు పుచ్చుకుని వాళ్ళు ఏమన్నారు, నీ మాటకి వ్యతిరేకంగా వెళ్ళమని మన వరం కూడా ఇచ్చారు కదా, అది కూడా పుచ్చుకుని సింహాసనం ఎక్కి పరిపాలించాడు. కొంతకాలం ధర్మంగానే పరిపాలించాట. నిజంగా ఆయనంతటి మహాత్ముడు లేడు, ఆ ఇంద్రుడి కంటే ఈంద్రుడే బాగున్నాడు అనుకున్నారట వాళ్ళు. కానీ కొంతకాలం పోయాక వీడికి వచ్చింది కర్మయోగం. అహంకారం అంటారుగా, ప్రతివాడికి ఎక్కడో చోట వస్తుంది అహంకారం. ఒక రోజున ఇంద్రుడి భార్య శచీదేవి కంటపడింది. పరమసుందరీమణి అని శచిని చూడగానే ఎవరావిడ అన్నాడు దేవతల్ని. పాత ఇంద్రుడి గారు ఉన్నారే పురంధరుడు, ఆ పురంధరుడి గారి భార్య అండి అన్నారట. ఆ ఇంద్రుడి పేరు పురంధరుడు. భవిష్యత్తులో ఇంద్రుడు బలిచక్రవర్తి అవుతాడనమాట. బలిచక్రవర్తి ఇంద్రసేనుడు, అంటే రాబోయే ఇంద్రుడు ఇంద్రసేనుడు. ప్రస్తుతం ఉన్న ఇంద్రుడు పురంధరుడు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఇంద్రుడు ఉంటాడు, ఒక్కొక్క మనువు కాలంలో ఒక్కొక్క ఇంద్రుడు ఉంటాడు. ఒక ఆయన ఉన్నాడు అనుకోండి స్వయంభూ అనేవాడు, ఆ కాలంలో ఊర్జితుడు అనేవాడు మనువు ఇంద్రుడు అనమాట. అలాగే గజేంద్ర మోక్షం జరిగింది కదా, నాలుగవ మనువు తామస మనువు కాలంలో, ఆ తామస మనువు కాలంలో ఉన్న ఇంద్రుడి పేరు త్రిశిఖుడు అని పేరు. కాబట్టి ఇంద్ర పదవి కూడా పదవది, ఇంద్రుడు అంటున్నాం కానీ అది పదవి అనమాట. మనం ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఎలా అంటున్నాం, అలాగే ఇంద్ర అనేది కూడా ఒక పదవి. ఆ పదవిలో ఉన్నవాడి పేరు కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడున్న మన ఇంద్రుడి గారి పేరు ఏంటనమాట, పురంధర. అందుకే హనుమంతుడు సుందరకాండలో రాముణ్ణి పురంధర సమోబలే పురంధరుడితో సమానమైన బలం కలిగిన వాడు అంటాడు. ఆ పురంధరుడు భార్య అండి శచీదేవండి అన్నారట దేవతలు. నేనిప్పుడు ఇంద్రుణ్ణి కదా, ఇంద్రుడి సింహాసనం మీద కూర్చున్నప్పుడు నేనే ఇంద్రుణ్ణి, కాబట్టి ఆవిడ నా భార్య అవ్వాలే అన్నట్ట. వాళ్ళు బుర్రకొక్కుని, ఇదేం ధర్మం అండి, ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటే మిమ్మల్ని ప్రధానమంత్రి అంటారు కానీ పాత ప్రధానమంత్రి గారి భార్య మీకు భార్య అవ్వాలంటే ధర్మం ఎలా అవుతుందండి అన్నారు వాళ్ళు. అది నాకు తెలియదు, నా ధర్మం నా ధర్మమే, నేను ఇంద్ర పదవిలో ఉన్నాను గనక ఇంద్రుడి వస్తువులన్నీ నావే, అవును కదా, అందుకే నాకు వజ్రం ఇచ్చారు మీరు, సింహాసనం ఇచ్చారు, ఉద్యానవనం ఇచ్చారు, అప్సరసలు నృత్యాలు ఇచ్చారు, అలాగే ఇంద్రుడి భార్య శచీదేవి కూడా నాకు భార్య అవ్వాలి. ఏం చేస్తారో తెలియదు, ఆవిడ పట్టుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టండి, ఆమె లేకుండా నేను ఉండలేను, కామాతురుణ్ణి అయిపోయాను అన్నట్ట. వాళ్ళు ఎన్ని చెప్పినా వినకపోతే వాళ్ళు వెళ్ళి, అమ్మ ఇక తప్పదు వెళ్ళి ఆయనకి భార్యవు అనగానే అప్పుడు ఆవిడ కంగారు పడి కష్టకాలంలో బృహస్పతిని గురువుగారిని పిలిచి గురువుగారు రక్షించండి అంది. అప్పుడు గురువుగారు అన్నారు, వీడికి పోయే కాలం వచ్చింది, మీ ఇంద్రుడు ఎక్కడున్నాడు నేను ఎలాగో నిషద పర్వతం దగ్గర దాక్కున్నాడని తెలిసింది, వాడిని నేను తీసుకొస్తాలే, కానీ ముందు వీడిని గెంటాలి, వీడిని గెంటిన తర్వాత ఆ ఇంద్రుడిని తీసుకొచ్చి ఆ ఇంద్రుడికి పాపం పోగొట్టడానికి యజ్ఞం చేసి ఆ యజ్ఞ ఫలంతో వాడిని శుద్ధి చేసి వాడిని ఈ సింహాసనం మీద కూర్చోబెడతాను. కూర్చోబెట్టాలంటే ముందు ఈ గవర్నమెంట్ పడిపోవాలి, ఈ గవర్నమెంట్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి పడగొట్టాలి. మన వల్ల కాదు అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే, ఎందుకంటే దేవతల సగం శక్తులు వాడికి ఇచ్చారు, ఇప్పుడు వాడిని మనం ఏం చేయలేము, వీడిని పడగొట్టే ఒక గొప్ప ఉపాయం నా దగ్గర ఉన్నది అని ఆవిడకు సలహా ఇచ్చేట. ఆవిడది విని వెంటనే ఆ నహుషుణ్ణి పిలిచి, కొత్త ఇంద్ర, ఓ నూతన దేవేంద్ర, నేను నిన్ను వరించడానికి వరించి తరించడానికి అంగీకరించాను, కాకపోతే రేపే పెళ్లి అనగానే, రేపేనా పెళ్లి, ఆ ఎంత బ్రహ్మాండమైన వార్త చెప్పావు, బ్రహ్మానందమైన వార్త చెప్పావు, ఖచ్చితంగా రేపు వస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను, కొత్తగా కావాలంటే మళ్ళీ తాళి కడతాను అనగానే, తాళి మాట అలా ఉండి ఈ వైకుంఠ వాళ్ళు నుంచి కిందకి దారిపోతావరా బాబు అనుకునేవిడ. కానీ ఇక్కడ ఇంకో షరత్ అందిట, నువ్వు ఎన్ని షరతులు పెట్టినా వాటిని పరిపాలిస్తాను, నాకు కావలసింది నీ పొందన్నట్ట. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా, పూర్వం ఇంద్రుడు పెళ్లికి ఐరావతం అనే ఏనుగు మీద వచ్చాడు, ఐరావతం మీదో విమానాల మీదో పల్లకీల మీదో గుర్రాల మీదో రథాల మీదో అందరూ వస్తారు. నువ్వు అలా కాదు, కొత్త వాహనం మీద రావాలి. అనగాని ఏమిటా వాహనం అని అడిగిన, సప్త ఋషులున్నారే వాళ్లతో పాటుగా మహాత్ములైన ఋషులందరినీ కలుపుకో. బ్రహ్మ ఋషులు, దేవ ఋషులు, సప్త ఋషులు, వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు, ఇలాంటి మహానుభావులందరినీ వెనక ముందు పల్లకి మొయ్యమను. ఆ ఋషులు పల్లకి వస్తూ ఉంటే అందులో కూర్చుని నువ్వు నా దగ్గరికి వచ్చి నా మెళ్ళలో తాళి కట్టాలంది. గొప్ప మాట చెప్పావు. అందరూ మామూలు మనుషుల చేత పల్లకి మోయించుకుని వస్తారు. నేను ఋషులని, బ్రాహ్మణోత్తముల్ని పల్లకి మొయ్యమని బ్రహ్మ రథం పట్టించుకుని వస్తాను. ఇది బ్రహ్మరథం పట్టడం అన్నట్ట. పోయే కాలం వచ్చి వీడికి వెంటనే సభలోకి వచ్చి రేపు నేను శచిని పెళ్లి చేసుకోవాలి, శుచిగా స్నానం చేసి శచీదేవిని పెళ్లి చేసుకోవడానికి పల్లకి ఎక్కుతాను, ఆ పల్లకిని మీరు మొయ్యండి అన్నాడు ఋషులతోటి. వాళ్ళంతా ముందే ఒప్పుకున్నారుగా, నువ్వేం చెప్పినా చేస్తావని. అలాగేనండి అన్నారట. తెల్లబోతున్నా బాధపడుతున్నా లోపల ఒప్పుకున్నారు. ఇంకేముంది, అగస్త్యుడు మొదలైన ఋషులంతా ముందు, వెనక వైపు వశిష్ఠ, వామదేవ, జాబాలి వంటి ఋషులు వెనక మొయ్యడం మొదలెట్టారు. అత్రి, భృగు, కుత్స, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, మార్కండేయాది మహానుభావులు వస్తున్నారట పల్లకి. సరిగ్గా వీడి ఎడంకాల దగ్గర ఈ అగస్త్యుడు ఉన్నాడు. అందులో అగస్త్యుడంటే సముద్రం తాగేసిన మహాత్ముడు. ఆయన కొంచెం పొట్టిగా ఉండడం వల్ల అందరిలా కాకుండా అటు ఇటు తప్పటడుగులు వేస్తున్నట్ట. ఈయన ఒళ్ళు మండిపోయింది. ఏ సరిగ్గా పల్లకి నడపరే, తొందరగా వెళ్ళండి, ముహూర్తానికి వేళ దాటిపోతుంది, స్పీడ్గా నడపండి, ట్రాఫిక్ జామ్ లేకపోయినా ఆ మాత్రం నడవలేకపోతున్నారా అన్నట్ట. మేము ఎప్పుడన్నా పల్లకి వస్తే కదటయ్య బాబు, ఏదో యజ్ఞాలు చేసాం, నీకోసం మోస్తున్నాం, కంగారు పడకో అన్నారు అప్పటికీ వాళ్ళు. అయినా వీడు కామాత్రుడు కదా, తొందరగా వెళ్ళాలి, ఆవిడ్ని పొందాలనే కోరికతోటి తట్టుకోలేక ఈ వీళ్ళు మెల్లగా వెడుతుంటే ఉద్రేకంతో ఎడంకాలెత్తి అగస్త్యుడు ఒక్క తన్ను తన్ని నెత్తి మీద సర్ప సర్ప అన్నట్ట. అంటే నడు నడు అన్నాడు, స్పీడ్గా నడు అన్నాడు. సర్ప అనే శబ్దం సంస్కృతంలో నడు అని. దాంతో ఆయన ఒళ్ళు మండిపోయింది. నెత్తి మీద తన్ని సర్ప అంటవట్రా, సర్పమైపో అన్నాడంతే. ధామ్ అనే శబ్దంతో వాడు భూలోకంలో కొండ చెలవై పడ్డాడు. మీకు అరణ్య పర్వంలో చెప్పారు కదా, నహుష ప్రశ్నలు కదా, కాబట్టి వెనక్కి వెళ్ళక్కర్లే. పతనం అలా మొదలవుతుందన్నమాట. కొంతకాలం పోయాక అహంకారం పెరిగితే మహానుభావులు తోలికెళ్ళడం, వాళ్ళని తిట్టడం, తద్వారా పతనం అయిపోతారు. అప్పుడు ఇంద్రుణ్ణి మళ్ళీ బృహస్పతి వెళ్ళి తీసుకొచ్చి అంబాయాగం అనే ఒక యజ్ఞం చేసి అమ్మవారి అనుగ్రహంతో అతని పాపం పోగొట్టి అతన్ని వెళ్ళి ఇంద్రుణ్ణి చేశాడు. నువ్వు కూడా ఆనాడు ఇంద్రుడు తాత్కాలికంగా పాపం వల్ల ఎక్కడో నిషద పర్వతంలో తామరతుడులో దక్కున్నాడు. తర్వాత గురువుగారి కటాక్షంతో సింహాసనం మీదకి వెళ్ళాడు. నువ్వు పాపాత్ముడివి కాకపోయినా పుణ్యాత్ముడివైనా పూర్వకర్మ వల్ల తాత్కాలికంగా రాజ్యం పోగొట్టుకున్నావు. ఇంద్రుడు చెరువులో దక్కుంటే నువ్వు అడవుల్లో దక్కున్నావు. నర్తనశాలతో కూడినటువంటి విరాటరాజు గారి నగరంలో దక్కున్నావు. నీకు మళ్ళీ ఆ ఇంద్రుడిలాగే తిరిగి సింహాసనం పొందే యోగం వస్తుంది. ఆయన సురేంద్రుడు, నువ్వు నరేంద్రుడి అవుతావు. నీకేం పర్వాలేదు, నేను చెబుతున్నాను. ఈ కథ నీకెందుకు చెప్పానో తెలుసినా ధర్మరాజా, యుద్ధరంగానికి వెళ్లే ముందు ఈ కథ విన్నవాళ్ళకి యుద్ధంలో విజయం వస్తుంది అని ఒకప్పుడు మహానుభావుడైన నారదుడు ఈ కథను నాకు చెప్పాడు, అందుకే ఈ కథ నీకు చెప్పానన్నాడు ఆయన. ఇందులో ఇంకో గొప్పతనం అర్థమవుతుంది మీకు. ఇందులో ఉన్న ఒక అపూర్వ రహస్యం, నిజానికి శల్యుడు ఇప్పుడు దుర్యోధనుడికి సాయం వెళ్ళాలి. దుర్యోధనుడికి సాయం వెళ్ళాడంటే మేనల్లుడిని చంపాలి. కానీ మేనల్లుడికి కథ చెప్పాడు. ఎందుకు చెప్పాడు? అల్లుడు నీకు విజయం కలగాలి, నీకు విజయం కలగడం అంటే నీ చేతిలో నేను చావాలి, నేను చచ్చినా పర్వాలేదు, నీకు విజయం కావాలని చెప్పడం అనమాట. అసలు ఇంత గొప్పవాళ్ళు ఎక్కడుంటారండి? ధర్మం కోసమేమో దుర్యోధనుడి వైపు ఎడుతున్నాడు. కానీ నేను బ్రతికి 10 కాలాలు రాజ్యం చేయాలనే కోరిక లేదు. ఎందుకంటే శల్యుణ్ణి ఈ ప్రపంచంలో ఎవడూ చంపలేడు. శల్యుడికి ఒక వరం ఉంది తెలుసు కదా, ఆయనకి ఆయుధం వల్ల, సామాన్యుల వల్ల చావు లేదు, మామూలు ఆయుధాలతో చావడం. ఆయన్ని చంపాలంటే ధర్మం, తపస్సు, సత్యం ఈ మూడు నిత్యం తప్పని మహానుభావుడి చేతులనే చావు ఉంది. ఆ మహాత్ముడు మొత్తం పాండవులలో ధర్మరాజే. ఏ భీముడి గతకు కూడా చావట, భీముడి గతతో కూడా చావలేదు ఆయన, కానీ ధర్మరాజు చేతిలో చచ్చిపోయాడు చివరికి. అంటే ధర్మబలంతో చావాలి. ధర్మబలంతో చావాలంటే ధర్మరాజుకి విజయం కలిగించేటటువంటి ఒక కథ చెప్పాలి. అందుకని ఈ కథ చెప్పి, ఈ కథ నువ్వు విన్నావు, నీకు విజయం తథ్యం, నాకు పోయే కాలం తథ్యం చెప్పుకున్నాడు ఆయన. దీవించి మేనల్లుణ్ణి, నీకు శుభమని వెళ్ళిపోయాడు ఆయన. ఈ విధంగా శల్యుడు చిట్ట చివరి చెప్పాడు అనమాట. ఫలశ్రుతి శల్యుడు చెప్పాడు, నాకు ఆశ్చర్యం ఇది. ఈ కథని శల్యుడు పోయిన నారదుడి ద్వారా విన్నాడు. ఆఖ్యానమింద్ర విజయం యయిదం నియత పఠేత్ ధూత పాప్మా జతస్వర్గ పరత్రేహ చ మోదతే సర్వత్ర జయమాప్నోతి న కదాచిత్ పరాజయం.
ఇంద్ర విజయం అని పేరు కలిగిన ఈ కథని శ్రద్ధతో మధ్యలో ఫోను టింగు అనిపించకుండా వింటే, మళ్ళీ అలా వింటే ఈ ఫలితం రాదట. టింగు టింగ్ అని ఫోను మోగకుండా శ్రద్ధాశక్తులతో ఎవడు వింటాడో, ఎవడు చదువుతాడో అటువంటి వాడు ధూత పాపమ, వాడి పాపములు ఈ క్షణం వరకు చేసిన పాపాలు మీ పాపాలు పోయాయి, మీరు చల్ల ఆన్ చేయకుండా విన్నారు కనుక. సుస్పష్టంగా ఇక్కడ చెప్పాడు ధూత పాపం అంటే ఆ క్షణం వరకు వారు చేసిన మహాపాపాలు పోయాయి, కొత్త పాపాలు మళ్ళీ బయటకు వెళ్ళాక చేసుకుని రేపు మళ్లీ రావచ్చు. జితస్వర్గ, స్వర్గమును జయిస్తారు అంటే వాడు తప్పక స్వర్గానికి వెడతాడు, నరకానికి వెళ్ళాడు. పరత్ర ఇహచ మోదతే, ఇహ ఈ లోకములోను పర పైలోకంలోను ఈ రెండు చోట్ల కూడా సుఖాలు అనుభవిస్తాడు. ఇహపరములు రెండూ ఇచ్చే గొప్ప కథట. ఈ కథని వింటే ఇహం పరం రెండు వస్తాయని సుస్పష్టముగా నారదుడు చెప్పాడు, నేను నీకు చెబుతున్నాను. ఇంకా మూడో మాట, సర్వత్ర జయం మాప్నోతి, అంతటా విజయం లభిస్తుంది, ఎక్కడికెడినా వాడికి విజయమే. న కదాచిత్ పరాజయం, ఇంకా వాడికి పరాజయం ఉండదు. ఏదన్నా ఒక కోర్టు కేసో ఓ యాక్సిడెంట్ కేసో ఇలాంటి గందరగోళాలు జరిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఈ కథ వింటే కష్టములు తొలగుతాయి, శుభములు వస్తాయి, విజయం లభిస్తుంది, పాపములు నశిస్తాయి, పుణ్యములు వస్తాయి అని ఇంత సుస్పష్టంగా చెప్పి శల్యుడు హస్తిని గడిపోయాడు. ఇంకా ఆయన అలా వెళ్ళాడో లేదో, శ్రీకృష్ణ పరమాత్మ తమ్ముడు సాత్యకి కృతవర్మేమో అక్షౌహిణి సైన్యంతో కౌరవులకి సాయంగా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నేను పాండవులకి సాయంగా వెళ్ళాలి, నా గురువు అర్జునుడి యొక్క రుణం తీర్చుకోవాలి అని అన్నగారైన కృష్ణుడికి నమస్కరించి ఒక అక్షౌహిణి యాదవ సైన్యం తీసుకుని తన సైన్యంతో పాండవుల దగ్గరకు ఆయన వచ్చాడు. అంటే యాదవ సైన్యం రెండుగా తీలిపోయింది, ఒకటి కృతవర్మ, ఒకటి సాత్యకి, రెండు అక్షౌహిణీల సైన్యం అలా వచ్చింది. ఈ రెండు అక్షౌహిణీల సైన్యం పోయాయి మొత్తం. ఇప్పుడు మొట్టమొదట పాండవులకి సాయంగా వచ్చిన వాడు సాత్యకి, ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు. అక్షౌహిణి అంటే ఏమిటో తెలుసుకోండి ముందు. 21,870 రథాలుంటాయి. ఎన్ని? 21,870 రథాలు ఉండాలి. టోటల్ కలపండి 21,879. నోట్ చేసుకోండి, మీకు ఎంత ఉన్నాయో తెలిసిపోతుంది. 21,870 రథాలు. ఏనుగులు కూడా 21,870 అన్ని ఏనుగులు ఉండాలి. గుర్రములు 65,610 గుర్రాలు. 65,610 టోటల్ కలపండి, అది కూడా మళ్ళీ 9 అవుతుంది. అందుకే వాళ్ళు అలా నియమం పెట్టారు ఆ రోజులు అక్షౌహిణికి. ఇంకా కాల్బలం, కాలినడకన యుద్ధం చేసేవాళ్ళు 1,09,350. 1,09,350 కలపండి, మళ్ళీ టోటల్ 9. ఇది ఒక అక్షౌహిణి అంటే. మొత్తం కలిపితే తెలిసిపోతుంది మీకు, 21,870, 65,610, 1,09,350. అంటే 1,09,000 రెండుతో గుణించినంత వస్తుందన్నమాట. ఇటువంటిది ఒక అక్షౌహిణి. మొత్తం ఎన్ని అక్షౌహిణీలు పాల్గొన్నాయి ఈ లెక్కన మనకి? 18 అక్షౌహిణీలు పాల్గొన్నాయి. అనగా ఇంచుమించుగా 18×36 దాదాపు ఒక 40,00,000కి ఇంచుమించుగా దగ్గరకు వస్తాయి. కానీ ధర్మరాజు గారు చివరి 71 కోట్ల మంది చచ్చిపోయారంటే ఏంటి మనకు అనుమానం రాదా? అక్షౌహిణి అంటే యుద్ధంలో పాల్గొనే సైనికులు వీళ్ళు. సైనికులు కాకుండా, గుర్రములు కాకుండా, మళ్ళీ ఎంతమంది సారథులు ఉన్నారో అంతకి 12 రెట్ల మంది సారథులు కూడా ఉండాలి. అంటే ఎన్ని రథములు ఉన్నాయో దానికి 12 రెట్ల మంది సారథుల్ని రెడీగా పెట్టుకోవాలి. సారథులు చచ్చిపోతూ ఉంటారు కదా. ఎన్ని ఏనుగులు ఉన్నాయో దానికి 30 రెట్లు మంది మావటి వాళ్ళు ఉండాలి. ఇది కాకుండా ఏనుగులకి, గుర్రాలకి సేవలు చేసేవాళ్ళు, దాణాలు పెట్టేవాళ్ళు, వాళ్ళు దీనికి రెట్టింపు ఉండాలి. మళ్ళీ ఈ 18 అక్షౌహిణీలకి 3 రెట్లు ఇంతమంది వీళ్ళు ఉండాలి. ఇది కాకుండా వంట చేసేవాళ్ళు, వంట చేసిన తర్వాత వడ్డించేవాళ్ళు, ఆ విస్తరాకుల పెంటెత్తేవాళ్ళు, టెంట్ వేసేవాళ్ళు, మళ్ళీ ఈ టెంట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవాళ్ళు, వీళ్ళకి రాత్రిపూట రకరకాల సుగంధ ద్రవ్యాలు అందించేవాళ్ళు, ఇవంతా జనం ఒకటి కాదు. ఓ పెద్ద యుద్ధం అంటే మాటలా. యుద్ధానికి వెళ్ళేవాడు అంటే ఒక మిలిటరీ వాళ్ళే కాదు కదా. ఆ మిలిటరీ వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు, వైద్యం చేసేవాళ్ళు, రకరకాల క్రీడలు, రాత్రిపూటట సూర్యాస్తమయం అయ్యాక టెంట్లోకి వచ్చేవారు. హాయిగా టెంట్లోకి రాగానే వాళ్ళు స్నానాలు చేసేసి పెర్ఫ్యూమ్స్ కొట్టుకుని ఈ భోజనాలు వచ్చేలోపు ఎవరికి ఎత్తు వస్తే అనమాట, నాటకాలు చూసేవాళ్ళు నాటకాలు చూసేవాళ్ళు, నృత్యం చూసేవాళ్ళు నృత్యం చూసేవాళ్ళు, అదొక పెద్ద సంగీత సభలు, సాహిత్య సభలు, లలిత కళలు, పురాణాలు, హరికథలు, బుర్రకథలు, బుర్ర తిరిగిపోతుంది ఇదంతా వింటే. మీరు ఎంత ఉంది వ్యవస్థ అంతా. అందువల్లే ఎంతమంది జనముతో కూడినంతా పోయింది చివరికి. ఏదో కొద్ది మంది ముక్కడి మోక తప్ప 70 కోట్ల మంది పోయారట మొత్తం యుద్ధంలో. వరల్డ్ వార్ కదా అది. మరి ఒక మూర్ఖుడు అన్నాడు,
ఆ రోజుల్లో ప్రపంచ జనాభా ఆనాటికి, ఇది 1960లో ఒక అతను తిరిగి వ్యాఖ్య రాశాడు భారతానికి, భారతం బొంకండి లేకపోతే ఆనాటికి భారతదేశ జనాభా 1960 మనకు అంత జనం లేరట, అందుకని మన భారత జనాభా ఇంత లేరు కదా, ఇంతమంది ఎక్కడ చచ్చిపోయారండి అంటాడు. ఇప్పుడు భారత జనాభా ఎంత? 120 కోట్లు వచ్చింది. ఆనాటికి ప్రపంచ యుద్ధం, అది మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి, ఎక్కడ స్పెయిన్ కదా, అలాగే కాలిఫోర్నియా నుంచి వచ్చారు కదా, ఇంకో చోట నుంచి వచ్చారు కదా, అంతమంది సైనికులు తోడం పెద్ద గొప్ప. చచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలం జనాభా తగ్గుతారు. జనాభాను ఎప్పుడు మన కాలంలో ఉన్న కాస్త జనాభానో లేకపోతే పెద్ద జనాభానో బట్టి చూడకూడదు. ప్రతి కాలములో జనం విశృంఖలంగా పెరుగుతారు, పెరిగినప్పుడు యుద్ధాలు వస్తాయి. ఎప్పుడైనా భూమండలంలో 200 కోట్లు జనాభా దాటిందంటే క్రమంగా ఏదో ఒకనాడు ఒక భయంకర యుద్ధం వస్తుందట. ఆ యుద్ధంలో జనాభా తగ్గుతారట, మొత్తం జనాభా అంతా మూడో వంతుకు పోతారు, ప్రతి నలుగురిలో ముగ్గురు పోతారు. నుండి రేపొద్దు రాబోయే పాతికాళ్లలో భవిష్య పురాణంలో చెప్పారు, రాబోయే పాతికాళ్లలో మనం ఇలా ఉంటాం అనుకోద్దు, ప్రతి నలుగురిలో ముగ్గురు పోయి ఒక్కరే మిగులుతారు. ఆ ముగ్గురులో ముగ్గురు పోయి ఒకళ్ళు మిగులుతారన్ననే ఆ ఒక్కళ్ళు మీరు గ్యారంటీగా ఉంటారు. భారతం వింటున్నారు కనుక, మహాభారతం విన్నవాడికి ఈ కథ విన్నారు కదా. అందుకని అంటే నేను చెప్పేది 100 ఏళ్ళు నిండి వాళ్ళని పక్కరెట్టేయండి, మళ్ళాగా యంగర్ జనరేషన్ ఉంటారు చూశారు, అలాంటి వాళ్ళు మాత్రం గ్యారంటీగా రాబోయే పాతికేళ్లే కదా, ఆ మాత్రం పాతికేళ్ళు ఉండేటండి. గ్యారంటీగా మీరు కూడా ఉంటారు, అప్పుడు నేను పురాణం చెబుతాను. మీరు మీ వారిని వెంట పెట్టుకుని టింగురం గారు వద్దురు కానీ మీకు సీట్ ఎట్టే పెడతాను, కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉందరు కానీ. భగవంతుని కథలు శ్రద్ధగా విన్నవాళ్ళు యుద్ధరంగంలో అకాల మరణం పొందరని, వారికి సుఖంగా మరణం వస్తుందని శాస్త్రం చెప్తోంది. ఏది శ్రద్ధతో వింటే, భక్తితో విన్న ప్రతి వ్యక్తికి తత్ఫలితం ఉంటుంది. కాబట్టి ఇది ఒక భయంకరమైనటువంటి యుద్ధం కనుక అంతమంది సైనికులు వచ్చారు. ఇంతకీ మొత్తం మీద సాత్యకి ఒక అక్షౌహిణితో పాండవుల దగ్గరికి వచ్చాడు. చేదిరాజు దృష్టకేతుడు అంటే శిశుపాలుడి యొక్క కొడుకు, శిశుపాలుడి కొడుకు ధర్మరాజు గారికి సాయంగా ఒక అక్షౌహిణి సైన్యంతో వాడు వచ్చాడు. వాడు కూడా ఈ అక్షౌహిణి అంటే ఇందాక చెప్పినట్టుగా 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 కాల్బలంతో శిశుపాల పుత్రుడు దృష్టకేతుడు చేదిరాజు వచ్చాడు. అంటే శిశుపాలుడు కృష్ణుడి చేతిలో చచ్చిపోయినా కొడుకు మాత్రం కృష్ణ భక్తుడు. అన్నిటికీ మించి కుంతీదేవి చెల్లెలే కదా శిశుపాలుడి తల్లి అంటే, అందువల్ల కుంతీదేవి అతనికి పెద్దమ్మ, వరసకి అమ్మమ్మ అవుతుంది అనమాట, పెద్దమ్మమ్మ. అందుకని ఆ భక్తితో కూడా ఆయన వచ్చాడు. ఇంకా జరాసంధుని కొడుకు మగధ దేశపు రాజు సహదేవుడు, వాడి పేరు కూడా జరాసంధుడి కొడుకు పేరు కూడా సహదేవుడు, మాగధ సహదేవుడు అంటారు. ఆయన కూడా ధర్మరాజు మీద కృష్ణుడి మీద ఉన్న భక్తితో ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు. అంటే తండ్రులు పాపాత్ములైనా, తండ్రులు పాండవుల వల్ల చచ్చిపోయినా కొడుకులు మాత్రం ధర్మం వైపు నిలబడ్డారు. ఇక్కడ దానికి ఉదాహరణ అదే, శిశుపాల పుత్రుడు దృష్టకేతుడు పాండవులకు సాయం వచ్చాడు, జరాసంధ పుత్రుడు మాగధ సహదేవుడు అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు. ఇంకా 5 సోదరులు కలిగిన కేకయ్య రాజులు ఒక్కొక్కరు కలిపి ఒక్కొక్క అక్షౌహిణితో వచ్చారు. అక్కడికి వాళ్ళంతా కూడా కలిపి మొత్తం ఎంతమైంది అనమాట, ఇప్పటివరకు మనకి సాత్యకి, చేదిరాజు, జరాసంధ పుత్రుడు, కేకయ్యపోతులు 5 వీళ్ళంతా 4 ఒక్కొక్క అక్షౌహిణి, 4 అక్షౌహిణీల సైన్యం అక్కడికి వచ్చిందనమాట. ఇంకా తర్వాత ద్రుపద మహారాజు గారు 5వ వాడు ద్రుపదుడు, ఆయన కూడా తన సైన్యం పాంచాల సైన్యాన్ని, పంజాబ్ అనమాట, పంజాబ్ని ఆ రోజుల్లో పాంచాలం అంటారు. పంజాబ్ అంటే తూర్పు పంజాబ్ పశ్చిమ పంజాబ్ కలిపి ఉండేవి, ఇప్పుడంటే ఈస్ట్ పంజాబ్ పాకిస్తాన్ లో కలిపింది కదా. పాకిస్తాన్ అంటే ఏమిటి, పి అంటే PAKISTAN, అదొక ఎబ్రివేషన్. పి పంజాబ్, ఏ ఆఫ్ఘనిస్తాన్, కే కాశ్మీర్, ఇలా కలిపేసుకున్నారు వాళ్ళు, కలిపి పాకిస్తాన్ అని పేరెట్టారు. తెలుసుకో మీకు విషయం, నేను మీలాంటి వాళ్ళకి హిస్టరీ చెప్పక్కర్లా, అయినా తెలుసుకోవాల్సిన అవసరం మీకుంది కనుక. ఈ విధంగా ఐ అంటే ఇస్లామాబాద్, ఇవన్నీ కలుపుకున్నారు, అక్కడ ఇస్తాంబుల్ అని ఒకటి ఉన్నది, ఇవన్నీ కలిపేసుకున్నారు అనమాట, అందులోకి కలుపుకుని పెట్టుకున్నది. ఆనాటి పాంచాల దేశం సువిశాల దేశం. ఆయన కూడా తన కొడుకు దృష్టజ్యుమ్నుని, శిఖండిని, తన తమ్ముళ్ళని, వీళ్ళందరినీ వెంట పెట్టుకుని ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు అక్కడికి, 5 అక్షౌహిణీలు. ఇంకా విరాట్ రాజు గారికి పర్వతరాజులు కొందరున్నారు, పార్వతీయులు అంటారు. ఈ పర్వతరాజులు తన సోదరులు, తన కొడుకులు, వీళ్లతో కలిపి ఒక అక్షౌహిణి సైన్యంతో విరాటుడు వచ్చాడు. పాండ్యదేశపు రాజు అంటే తమిళనాడు పక్కనే ఉందిగా, పాండ్యం అంటే పాండ్యదేశపు రాజు దక్షిణాది నుంచి ఏకైక దాక్షిణాత్యుడు, మొత్తం సౌత్ ఇండియాలో ఒక పాండ్యరాజు గారు మాత్రమే పాండవులకి సాయంగా వెళ్ళాడు. మన వాళ్ళు ఆంధ్రులు కౌరవులకి సాయంగా వెళ్ళారు, అదే విచిత్రం అని. ఏపీ ఆ రోజున అవిభక్తమైనటువంటి ఆంధ్ర సామ్రాజ్యం అటు వెళ్ళిపోయింది మొత్తం. సరే ఏమైతేనండి, ఆ కాలం వేరు ఆ విధానం వేరు, ఎందుకు ఎవరు ఎవరి సత్ప్రయోజనం వాళ్ళకు ఉంటాయి కదా, ఎవరెవరితో ఏ గవర్నమెంట్తో కలుస్తారో తెలియదుగా, మరి ఎలియన్స్ అంటారు. ఆ రకంగా పాండ్యరాజు గారు ఆయన కూడా ఒక కక్షోణి సైన్యంతో వెళ్ళారు. ఆంధ్రులు ఎలా వెళ్ళారని కానీ అంత తుమ్ముతున్నారు ఏంటండి, అంటే మనకు అపశకునం కోసమా? మొత్తం మీద మహానుభావులైనటువంటి వాళ్ళంతా అటు వెళ్ళారు. ఏడు అక్షౌహిణి సైన్యం వచ్చింది. మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తే సాత్యకి ఒక అక్షౌహిణి, దృష్టకేతుడు ఒక అక్షౌహిణి, మాగధ సహదేవుడు ఒక అక్షౌహిణి, కేకయరాజులు ఒక అక్షౌహిణి, ద్రుపదుడు మరొక అక్షౌహిణి, విరాట్ రాజు గారు పర్వత సైన్యం కలిపి ఒక అక్షౌహిణి, పాండ్యరాజు గారు ఒక అక్షౌహిణి, మొత్తం పాండవుల యొక్క పక్షంలో ఏడు అక్షౌహిణీల సైన్యం ఈ విధంగా చేరింది. ఈలోపు అక్కడ కౌరవ పక్షంలో మొట్టమొదట కౌరవుల వైపు చేరినవాడు భగదత్తుడు, నరకాసురుడి కొడుకు, నరకాసుర పుత్రుడు. నిజానికి భగదత్తుడికి పాండురాజు గారికి స్నేహమే, కానీ ఈ భగదత్తుడికి మొదటి నుంచి పాండురాజుతో ఉన్న స్నేహం పాండవులతో లేదు గనక కశ్యక్కువ. అందులో కృష్ణుడి మీద వాళ్ళ నాన్నకి వాడికి ఉన్నటువంటి పగవల్లైతేనే వాడు దుర్యోధనుడి వైపు ఒక అక్షౌహిణి సైన్యంతో వెళ్ళాడు. అంటే అస్సాము నుంచి భగదత్తుడు ఒక సైన్యంతో ఒక అక్షౌహిణితో వచ్చాడనమాట. ఇప్పుడు అస్సాములో గౌహతి అంటున్నాం కదా, ఆ గౌహతిని పరిపాలించిన వాళ్ళు అనమాట ఈ నరకాసురుడు వాళ్ళు. ఆ గౌహతిని గోహతి అనేవారు. దానికి అసమ దేశము, కామరూప దేశము అని పేరు. ఈ గౌహతిని పూర్వం ప్రాగ్జ్యోతిషపురం అనేవారు అనమాట. అక్కడి నుంచి ఆయన ఒక అక్షౌహిణితో వచ్చాడు. భూరిశ్రవుడు అనగా మీకు ముందుతో పూర్వం చెప్పాను, దేవాపి, శంతనుడు, బాహ్లికుడు ముగ్గురు అన్నదమ్ములు. అందులో దేవాపి చిన్నప్పుడే అడవికి వెళ్ళిపోయాడు, రెండోవాడు శంతనుడు రాజయ్యాడు, శంతనుడు కొడుకు భీష్ముడు. ఆ భీష్ముడి తర్వాత విచిత్ర వీర్యుడు పుట్టుకొచ్చారు చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు కొడుకులే ఈ ధృతరాష్ట్రుడును పాండురాజు. ఆ శంతనుడి తమ్ముడి పేరు బాహ్లికుడు, ఆ బాహ్లికుడు కొడుకు సోమదత్తుడు. అంటే సోమదత్తుడు భీష్ముడికి తమ్ముడు అవుతాడనమాట. ఆ సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడు. ఈ భూరిశ్రవుడు అనేవాడు మొదటి నుంచి దుర్యోధన పక్షపాతి. నిజానికి కౌరవులకి పాండవులకి మధ్యలో వాళ్ళది దగ్గర సంబంధమే కదా. వాడు బాహ్లికుడు అనేవాడు శంతనుడికి సొంత తమ్ముడు, అంటే భీష్ముడికి బాబయ్య, ధృతరాష్ట్రుడికి చిన్నతాత, పాండురాజుకి చిన్నతాతే. అయినప్పటికీ ఆ బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు వీళ్ళు ముగ్గురు కూడా కౌరవుల వైపే చేరిపోయారు అటువే పక్షపాతంతో. ఆ భూరిశ్రవుడు ఒక సైన్యంతో, ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు. మద్రరాజు శల్యుడు ఒక అక్షౌహిణితో వెళ్ళాడు. కాంభోజరాజు సుదక్షిణుడు అనేవాడు ఒకడున్నాడు. ఈయన విష్ణుమూర్తి ఆలయాన్ని కట్టాడు తన కాలంలో. ఆ విష్ణుమూర్తి ఆలయం ఎప్పటికి కూడా ఉంది. దాన్ని ఇప్పుడు మనం కంబోడియా అంటున్నామే, కంబోడియా అని పూర్వం కాంభోజ దేశం అనేవారు. కంబోడియా, కంపూచియా, 1000 ఎకరాల స్థలంలో విష్ణుమూర్తి ఆలయం కట్టాడు వీడు. చివరి కాలంలో కర్మగాలి కృష్ణుడి మీదే ద్వేషంతో ఇటు వచ్చాడు. కానీ కట్టిన గుడి వాడిదే, అందుకే చచ్చాక వాడు వైకుంఠానికి పోయాడు. ఇప్పుడు ఆ గుడి కాంబోడియాలో ఉంది. మనందరం సరదాగా ఎప్పుడన్నా ఎవరి డబ్బులు వాళ్లే పెట్టుకుని, ఎవరి ఖర్చులు వాళ్లే, ఎవరి బాధ వాడే పడితే నేను వచ్చి చూపిస్తాను. మళ్ళీ ఆర్గనైజేషన్ నా మీద పెడితే ఈ బాధలు నేను పడలేకపోతున్నాను. కాబట్టి ఆ కాంబోడియాలో 1000 ఎకరాల స్థలంలో అద్భుతమైన ఆలయం ఉందన్నమాట. నిజానికి టిక్కెట్లు మనం పెట్టుకుని మన డబ్బులు మన దగ్గర ఉంటే కష్టం ఉండదండి. ఈ రోజుల్లో అక్కడ మంచి హోటల్స్ కూడా ఉన్నాయట, అన్నీ బాగున్నాయట. ఆలయం మాత్రం ఒకసారి లోపలికి అడుగు పెడితే కనీసం 3 రోజులు పడుతుంది చూడటానికి, మినిమం 3 డేస్. అపూర్వ శిల్ప సంపదతో ఉన్నది. 5000 సంవత్సరాల క్రితం కట్టిన గుడి అనమాట. అప్పుడు ఈ సుదక్షిణుడు అక్కడ ఉండేవాడు. ఆ సుదక్షిణుడు అనేవాడు కాంబోజరాజు ఒక అక్షౌహిణి సైన్యంతో ఆ కాంబోడియా నుంచి మన ఇండియాకు వచ్చాడు. ఇంకా సింధు సౌవీరులతో కలిసి, ఇప్పుడు సింధు పాకిస్తాన్లో ఉంది కదా, ఆ సింధు సౌవీరులతో కలిసి జయద్రథుడు లేక సైంధవుడు అని పిలువబడేటటువంటి కౌరవుల యొక్క భావమరిది, వాడు ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు. మహిష్మతి ప్రభు, మహిష్మతి దేశం ఇప్పుడు మనకి మధ్యప్రదేశ్లో ఉంది, ఓంకార క్షేత్రానికి వెళ్లే చోటు ఉంది మహిష్మతి. ఈ మహిష్మతి రాజుగారు నీలుడు అనేవాడు ఒక అక్షౌహిణి సైన్యంతో వాడొచ్చాడు. ఇక కృతవర్మ తన భోజ సైన్యంతో, యాదవుల యొక్క సేనాధిపతి ఆయన ముందే వచ్చాడు, ఆయన ఒక అక్షౌహిణితో. విందుడు, అనువిందుడు అనే ద్రణదమ్ములున్నారు. కుంతీదేవి యొక్క చెల్లెళ్లలో ఒక ఆవిడ ఉన్నది, ఆవిడని పూర్వకాలంలో అవంతీ దేశపు రాజుగారు పెళ్లి చేసుకున్నాడు. కుంతీదేవి సొంత చెల్లెలు, అంటే వసుదేవుడి చెల్లెలు, ఆవిడ అవంతీ రాజుగారిని పెళ్లి చేసుకుంది. అవంతి అంటే ఇప్పుడు మనం ఉజ్జయిని అంటున్నాం కదా, ఆ ఉజ్జయిని అవంతి అంటారు. అవంతిపురాధీశ్వరుడికి 2 కొడుకులు పుట్టారు. అంటే కుంతీదేవికి స్వయముగా చెల్లెలు కొడుకులు, పాండవులకి కజిన్స్ పిండి కొడుకులు అనమాట. వాళ్ళు విందానువిందులు, ఎప్పుడు ఒకే రథం మీద ఉంటారు కవలలు వాళ్ళు.
సుందోపసుందుల్లాగా ఈ విందారు విందులు ఒకే రథం మీద ఉండి యుద్ధం చేస్తారు, పరాక్రమవంతులు. వాళ్ళకి కృష్ణుడంటే పగ అందుకని కృష్ణద్వేషం వల్ల సొంత పెద్దమ్మ కొడుకులైన ఈ పాండవుల్ని విడిచిపెట్టి వాళ్ళు కూడా కౌరవుల వైపు ఒక అక్షౌహిణి సైన్యంతో చేరారు. ఇంకా ఇది కాకుండా వివిధ దిక్కుల నుంచి వచ్చినటువంటి కలగోరగంప సైన్యం ఒక అక్షౌహిణి, మూడు అక్షౌహిణీలు వెరసి, భగదత్తుడు, భూరిశ్రవుడు, శల్యుడు, సుదక్షిణుడు, జయద్రథుడు, నీలుడు, కృతవర్మ, విందాను విందులు ఎనిమిది అక్షౌహిణీలు. ఈ కలగోరగంప సైన్యం మూడు అక్షౌహిణీలతో కలిసి కౌరవ సైన్యం 11 అక్షౌహిణీలకు చేరింది. వాళ్ళందరినీ ఒక్కచోట ఉంచకూడదు కదా, ఒకే చోట ఎంతమంది ఉండడానికి స్థలం లేదు. అందుకని హస్తినాపురం దగ్గర, వారణావతం దగ్గర, ఇంద్రప్రస్థం దగ్గర ఇలా తలోచోట పెట్టి యుద్ధ సమయంలో కురుక్షేత్రానికి రావడానికి సిద్ధంగా ఉండండి అన్నాడు. వాళ్ళందరికీ భోజనాది ఏర్పాట్లు చేశాడు. ఎంత మహాసైన్యంకి భోజనం ఖర్చు, ఎంత మిలిటరీ ఖర్చు ఎక్కువైపోయింది అప్పుడు. ఇలా అటు 11 ఇటు 7 అక్షౌహిణీల సైన్యం యుద్ధానికి సంసిద్ధం అయ్యింది. అసలు ఏం అద్భుతమైన ఘట్టం అండి. అందుకే భారతం అన్నారు దాన్ని. భారతంలో ఎవరు ఎవరు ఏ ఏ సైన్యంతో వచ్చారో అది వింటూ ఉంటే, వాళ్ళ ఒక ప్రణాళికలు వింటూ ఉంటే యుద్ధరంగం ఎలా ఉండాలో తెలుస్తుంది అనమాట. మొత్తం మీద సంధి కుదురుతుందనే ఊహ ఎవరికీ లేదు ఆ రోజుల్లో. కౌరవులకి ఇష్టం లేదు, పాండవులకి ఇష్టం ఉన్నా ధర్మరాజు లాంటి వాళ్ళకి అది కుదరదు, కష్టం. ఈ విధంగా అయ్యాక ఆ సమయంలో ద్రుపద మహారాజు గారు నిన్న చెప్పుకున్నాక పురోహితుడు పంపాడని ఆ పురోహితుడు రాయవరానికి వచ్చాడు. వచ్చి పాండవులు నానాయాత్ర పడ్డారు, మీ కుట్ర వల్ల పడిన యాతనలు అన్నీ ఎన్ని కావు దుర్యోధనాదులారా, సభలో భీష్ముడు లాంటి వాళ్ళు వింటూ ఉండగా చెప్పాను, చిన్నప్పటి నుంచి మీరు రకరకాల పాపాలు చేశారు, అది ప్రపంచానికి తెలుసు, జరిగిందేదో జరిగింది, ఎప్పటికైనా మించిపోయింది లేదు, పాండవులు తమ రాజ్యం ఇమ్మన్నారు, అంతా ఇవ్వడం ఇష్టం లేకపోతే కొంత సామ్రాజ్యమైన ఇమ్మన్నారు, ఇస్తే మీరు సుఖంగా ఉంటారు, ఇస్తే బాగుంటారు, లేదే చస్తారు. ఇదే ముక్కన్నాడు. ద్రుపద రాయబారి గారు కొంచెం పొల్ల విరిచినట్టే మాట్లాడతాడు. ఆయన కఠినంగా చెప్పాడు, ఇచ్చారా సుఖంగా ఉంటారు, ఇవ్వరా ఇక మీకు పోయే కాలం తప్పదు అనగానే భీష్ముడు లేచి, నీ వాక్యము విప్రస్వాభావికమై ఇట్లు శృతికి పరుషం బైనన్ భావ్యంప కార్యమున ఎందే విధమున సభకు నిల్త ఇష్టం బగునే. నీ వాక్యం, నీ విప్రస్వభావం, విప్రులు ఎప్పుడు ఇలా ఉన్నదన్నట్టుగా కొండబద్దలు కొట్టినట్టే చెబుతారు, లౌక్యం తెలియదు. అలా లౌక్యం లేకుండా కొంచెం కఠినంగానే వినడానికి చెవికి కఠినంగా అనిపించే మాటలే చెప్పావు, అయినా ధర్మమే, అది మా సభకి ఆనందమే కలిగించింది, కాబట్టి మేము సంతోషిస్తున్నాం, స్వాగతిస్తున్నాం నీ మాటల్ని. ధృతరాష్ట్ర, నీ కొడుకుతో నీకెందుకు గాని పాండవులకి రాజ్యం ఇచ్చామనుకో, హాయిగా సుఖంగా ఉంటాం. నీకు నీ కొడుకుల కంటే పాండవుల వల్ల ఎక్కువ లాభం ఉంటుంది, వాళ్లే నీకు ఎక్కువ సేవ చేస్తారు. రేపు పొద్దున్న నువ్వు తెచ్చాక వాళ్ళు పిండం పెడతారనుకో, వీళ్లే పిండం పెడతారు, గండం వచ్చినా పిండం పెట్టినా వాళ్లే పెట్టాలి పాండవులే అనగానే కర్ణుడు లేచి పళ్ళు పటపట కొరికి, ఈ ముసలాడితోటి వస్తుంది అసలు మొదటి నుంచి నాకు, అసలు రిటైర్ అయిపోయిన వాళ్ళని ఎక్కడో పద్మాకర్ గారి పురాణాలకు పంపించక ఈ సభలోకి తీసుకురాకూడదు, వాడు దృష్టిలో అంత లోకం అయిపోయాం పురాణాలంటే ముసలాళ్ళు అంటే. పెద్దవాళ్ళు ఎంత జ్ఞానులు, పెద్దవాళ్ల ద్వారానే మనం జ్ఞానం తెలుసుకోవాలి. కర్ణుడు మూర్ఖుడు కదా, ఎందుకో తెలియదు కానీ వృద్ధులంటే కోపం అండి అతనికి. ఎప్పుడు మీరు చూడండి, శిశుపాలుడు ఒకడు వీడొకడు, వృద్ధుల బుద్ధులు సంచలింపే, ముసలాళ్ళకి బుద్ధులు సంచలిస్తాయంటాడు, ముసలాళ్ళు అంటాడు, మాట్లాడితే ముసలాళ్ళు అంటాడు. వాళ్ళు ఎంత కష్టపడి ఆ స్థాయినానికి వచ్చారు, వాళ్ళకి ఎంత అనుభవం ఉంటుంది, అసలు వయస్సుకి గౌరవం ఇవ్వాలని శాస్త్రం. ఎందుకంటే ఇప్పుడు ఎదురుగుండా ఉన్న వాళ్ళలో కొందరు పెద్దలు ఉంటారు, వాళ్ళకి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న అనుభవం ఉంటుంది, దానివల్ల ఎప్పుడూ కూడా నాయన నువ్వు ఇలా చేస్తే నష్టపోతావురా, మేము ఎన్నో వ్యాపారాలు చూసాం, మనుషులు చూసాం అని మనకి పనికొచ్చేవి చెబుతారు. ఎక్కడో పాపాత్ముల్ని పక్కన పెడితే సాధారణంగా పెద్దలు ఎప్పుడూ కూడా మనలాంటి వాళ్ళం బాగుపడాలని మంచి మాటలు చెబుతారు. వింటే బాగుపడతాం, లేకపోతే పోతాం, ఏముంది అంతే కదా. దానివల్ల ఎప్పుడూ పెద్దల మాట వినాలి. ఈ మూర్ఖుడు కదా వీడు వెండో, ఈ ముసలి వాళ్ళని సభలోకి తీసుకొచ్చి మనం చేయజేతారా లేనిపోయిన ఇబ్బందులు పొందుతున్నాం. పాండవులు సమయభంగం చేశారు అంటే అజ్ఞాతవాసం ముగియకుండానే మనకు కనబడ్డారు, కాబట్టి మళ్ళీ వాళ్ళు అరణ్యవాసం చేయాలి, అజ్ఞాతవాసం చేయాలి. అలా పలక్కకుండా ఈ భీష్ముడు ఎంతసేపు వాళ్ళకి రాజ్యం ఇమ్మంటాడు, ఎంత పక్షపాతం అనగానే భీష్ముడు చర్రును లేచి, మళ్ళీ ఇదే పాట పాడతావా, పాడిందే పాటరా పాచిపడదాసరి అన్నట్టుగా, ఏమిట్రా ఈ వాగుడు నువ్వు, నేనేం చెప్పాను, ఆనాడే వాళ్ళకి అజ్ఞాతవాసం పూర్తయిందని చెప్పాను, అయినప్పటికీ కూడా వినిపించుకోకుండా ఇలాగే మాడతావు, దుర్యోధన చెడిపోతావు ఈ మూర్ఖుడి మాట విని, నిన్నగాక మొన్న ఈ దౌర్భాగ్యుడు ఒక్క అర్జునుడితో యుద్ధం చేయలేక ఉత్తర గోగ్రహణంలో చావు దెబ్బలు తిని పారిపోయాడు, అయినా నీకు సిగ్గులేదు, వాడిని నమ్ముకుంటావు. అంత పూర్వమే చిత్రసేనుడిని గంధర్వుడు నిన్ను చావుగొట్టినప్పుడు అప్పుడు పారిపోయాడు, అప్పుడు నిన్ను విడిపించింది చివరికి అర్జునాదులే. ఇవి గ్రహించు,
అనగానే ధృతరాష్ట్రుడి భీముడికి భీష్ముడికి నమస్కరించి, మీరు పెద్దలు లేచి నిలబడి మాట్లాడడం ధర్మం కాదు కూర్చోండి అని నమస్కరించి కర్ణుడికేసి మాటలను బట్టి ఎవరెక్కడున్నారో కనిపెడతాడు అంటే కళ్ళు లేవు కానీ చెవులు బాగా ఉన్నాయి వీడికి, అందుకని పావు చెవులు బాబోయ్ కర్ణ అని కర్ణునికేసి తిరిగి, మహానుభావుడు మా అందరికీ కూడా పితామహుడు ఆయన, ఆయన లేకపోతే మా వంశమే లేదు, అటువంటి పుణ్యాత్ముడిని నోటికొచ్చినట్లు మాట్లాడడం ధర్మం కాదు, పెద్దలు చెప్పినప్పుడు మనకి ఇష్టం లేకపోయినా నోరు మాత్రం పారేసుకోకూడదు, నేను ఆయన చెప్పినట్టే వింటాను అని పురోహితునికేసి తిరిగి, అయ్యా మీకు నమస్కరిస్తున్నాం, ఈ సభలో పెద్దలు చాలామంది ఉన్నారు, మీకు తెలుసు కదా భీష్ముడు ద్రోణుడు లాంటి వాళ్ళు ఉత్తములు, వీళ్లతో చర్చించి ఆఖరణ మేమంతా కలిసి ఒక చట్టం చేస్తాం, ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయాన్ని చాలా తొందరలోనే ఎవరో ఒకరి ద్వారా ఆ ద్రుపదరాజు గారికి నేను అందజేస్తాను, ప్రస్తుతం మీరు మా కానుకలు గుచ్చుకుని వెళ్ళండి అని వినయంగా పంపేశాడు. ఆ తర్వాత రాత్రంతా ఆలోచించి సంజయుడిని పిలిచి, సంజయ నా కుమారుడు నా మాట వినడు, కర్ణుడు చూస్తే రెచ్చిపోతున్నాడు, తాతగారులు పెద్దల యొక్క మాటలు మాట వరసొక్కడే మూర్ఖులు వెండల్లా, మా పెద్ద తండ్రి భీష్ముడు వాళ్ళకి చేదైపోయాడు, నాక కొడుకును అదుపులో పెట్టే శక్తి లేదు, ప్రస్తుతం నువ్వు వెళ్ళి సంధులు గిందులు పక్కన పెట్టు, పాండవుల్ని నీ చాకచక్యంతో చల్లార్చు, ధర్మరాజు దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి, ధర్మరాజా నువ్వు మాత్రం ఏ పరిస్థితుల్లో యుద్ధం చేయొద్దు, అవసరమైతే భిక్షాన్నంతో బతుకు అని నేను చెప్పానని చెప్పన్నట్ట. సంజయుడు ఎగాదిగా చూసి ఇలాగే చెప్పమంటారా అన్నాడు, ఇలాగే చెప్పన్నాడు ఆయన. వెంటనే సంజయుడు రథం తోలుకుని, మహానుభావుడు సంజయుడు ధర్మాత్ముడు తెలిసిన మీకు, ఆయన చెక్క 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 రథం తోలుకుంటూ బయలుదేరాడు, బయలుదేరి ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ధర్మరాజు గారు సభలో ఉన్నాడు. ఆ సమయంలో ఓ పక్కన కృష్ణుడు, మరో పక్కన అర్జునుడు, ఇంకా హేమహేమీలంతా ఉన్నారు. ఉండగా ధర్మజునికి వినయంగా నమస్కరించి, మహాత్మా నేను నీతో ఏకాంతంగా కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నానంటే నాకు ఏకాంతం కిందే లెక్క, ఎందుకో తెలుసా, ఈ కృష్ణుడు లేనిదే నేను ఎప్పుడూ ఏ పని చేయను, ఆయన నావాడు, ఇప్పుడు ఆయన తప్పన ఇంకెక్కడ ఎవరున్నారు, ఆ ద్రౌపదుడు మా మామగారు, మా శ్రేయోభిలాషి, ఈ విరాటరాజు కావలసిన వాడు, వీళ్ళు తమ్ముళ్ళు, ఈ సాత్యకి ఇంకా నాకు ప్రధాన శిష్యుడు, వీళ్ళంతా నావాళ్లే, కాబట్టి వీళ్ళు ఉన్నా నేనొక్కడే ఉన్నా ఒకటే, వీళ్ళందరూ వింటూ ఉండగానే మా పెదనాన్న ఏం చెప్పాడో మొహమాటం లేకుండా చెప్పన్నట్ట. మీ పెదనాన్నగారు యుద్ధం వల్ల చాలా నష్టాలు వస్తాయని చెప్పారు, ఒకవేళ యుద్ధం తప్పనిసరైనా నిన్ను మాత్రం యుద్ధం చేయొద్దన్నారు. పాలీక కౌరవులు దుశ్శీలత చెడదల చిరేని, ఇదంత గొప్ప మాట అండి. ధృతరాష్ట్రుడు పంపిన సందేశం సంజయుడు ధర్మరాజుతో చెబుతున్నాడు ఇంతమంది వింటూ ఉండగా. పాలీక కౌరవులు దుశ్శీలత చెడదల చిరేని చెప్పెద రుధిరాభీల అన్నంబు కంటెను, రుధిరాభీల అన్నంబున కంటెను మేలుగు భిక్షాన్నమైన మీ నడవడికి. కౌరవులు దుర్మార్గులు, దుశ్శీలురు, మీ వాటా మీకెవరు, పాలు అంటే వాటా, మీ వాటా మీకెవరు, వాళ్ళు చెడిపోతే చెడిపోతారు, వాళ్ళ పాపం వల్ల వాళ్ళు ఎప్పుడూ పోతారులే, అయినా నేను చెబుతున్నది విను, నువ్వు యుద్ధం చేసి మీ తమ్ముళ్ళని చంపి ఆ రక్తపన్నం నువ్వు తినకూడదు, మీ ప్రవర్తన మంచిది, మీరు ధర్మాత్ములు, మీ ధర్మ ప్రవర్తన వల్ల మీరేం చేయాలి, మేలుగు భిక్షాన్నమైన, మీకు మాత్రం భిక్షాన్నమే మంచిది, కాబట్టి మీరు హాయిగా ఏకచక్రపురంలో పాతలవాటు ఉంటుందిగా, అలాగే జోలి పుచ్చుకుని భిక్షాందేహి అని ఇతరుల దగ్గరికి వెళ్ళి అలా భిక్షాన్నంతో బతకండి, ఇది మీ పెద్దనాన్న సందేశం. ఏమండి ఇలా చెబితే అసలు అవతలవాడు ఏమైపోతాడు ఒకసారి ఆలోచించండి. పోనీ ఇందులో మనం ఏమైనా కల్పించి చెబుతున్నది ఉందా? ఈ పద్యం మహాభారతంలో ఉంది, దీనికి సంస్కృత శ్లోకం ఉంది. మీకు రుధిరాభేలాన్నంబున కంటెను అంటే నెత్తురు కూడు తినడం కంటే మేలుగు భిక్షాన్నమైన మీ నడవడికి, మీ ప్రవర్తనకి మాత్రం భిక్షాన్నమే మంచిది, ఇది మీ పెద్దనాన్నగారి సందేశం అనగానే ధర్మరాజు గారు కృష్ణుడికే చూశాట. ఆయనే సమాధానం చెప్పకుండా వెంటనే కృష్ణుడు లేచి, నాయన చాలా గొప్ప అద్భుతమైనటువంటి సంధికి సంబంధించిన వార్తను ఉదిచ్చావు, ఇప్పుడే తెలుస్తోంది, దీన్ని బట్టి సభాసదులందరికీ మా మామగారు మా మేనమామ ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి, అక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఒక చెట్టు ఉంది, అక్కడ సుయోధనుడనే చెట్టు ఉంది, ఇక్కడ ధర్మరాజు అనే ఓ చెట్టు ఉంది, అది చెట్టే ఇది చెట్టే, కాకపోతే ఆ చెట్టుకి ఈ చెట్టుకి తేడా తెలుసా, సుయోధనో మన్యుమయ మహాద్రుమః, సుయోధనో మన్యుమయో మహాద్రుమః స్కంధః కర్ణః శకునిస్తస్య శాఖాః దుశ్శాసనః పుష్పఫలే సమృద్ధే మూలం
రాజా ధృతరాష్ట్ర అమనీషీ. దుర్యోధనుడు క్రోధమయమైన చెట్టు, నిత్యం కోపంతో పాపాలు చేసే ఒక దౌర్భాగ్య చెట్టు, కోపిష్టి చెట్టు దుర్యోధనుడు. దుర్యోధనుడు అనేవాడు ఒక చెట్టుట, ఆ చెట్టుకి క్రోధమే మూలం. మరి చెట్టుకి బోధి ఉండాలి కదా, చుట్టూత ఒక స్కంధం ఉండాలి. చెట్టు ఎక్కాలంటే చెట్టు చుట్టూత పెద్ద కైవారం ఉంటుంది, దాన్ని చెట్టు బోధి అంటాం. ఆ బోధి దుర్యోధనుడనే కోపిష్టి చెట్టుకి, పాపిష్టివాడైన కర్ణుడే బోధే స్కంధం. ఇంకా కొమ్మలో శకుని వాడి కొడుకులు, ఆ శకుని యొక్క బుద్ధులు పాచికలు ఇవన్నీ దాని శాఖలు అన్నమాట కొమ్మలు. ఇంకా దానికి పువ్వులు పళ్ళు ఎవరు, దుశ్శాసనుడు వాడి కొడుకులు, వీడు దానికి పువ్వులు పళ్ళు సమృద్ధిగా ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా దీనికి మూలం వేరు, ఈ చెట్టుకు వేరుండాలి. ఆ వేరు మూర్ఖుడైన ధృతరాష్ట్రుడు, అమనీషి ధృతరాష్ట్ర, తెలివితేటలు లేని ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు దానికి మూలం. ఆ మూలంతో కోపిష్టివాడైన దుర్యోధనుడైన ఓ చెట్టు పెరిగింది. ఆ చెట్టు చుట్టూ ఉండే బోధి కర్ణుడు, కొమ్మలు శకుని, ఇంకా దానికి పువ్వులు పళ్ళు సమృద్ధి ఎవరు అంటే దుశ్శాసనాదులు. ఇంకా మావేపు కూడా ఒక అద్భుతమైన చెట్టు ఉన్నది, ఆయన అది ధర్మమయమైన చెట్టు. యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమః స్కంధః అర్జునః భీమసేనోస్య శఖాః మాద్రీపుత్రౌ పుష్పఫలే సమృద్ధే మూలం త్వకం బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ. ఈ ధర్మరాజు గారు ఒక ధర్మమయమైన చెట్టు, ఇది ధర్మమయమైన చెట్టు ధర్మరాజు. ఈ ధర్మరాజు అనే చెట్టుకి బోధి అర్జునుడు, అక్కడ కర్ణుడు ఇక్కడ అర్జునుడు బోధే. అక్కడ కొమ్మలెవరు, శకుని వాడు కొడుకులు, ఇక్కడ భీమసేనుడు దీనికి శాఖ, ఆయన సంతానం ఆయన యొక్క మిత్రులును. ఇంకా దీనికి పువ్వులు పళ్ళు మాద్రీపుత్రులు అంటే నకుల సహదేవులు. అక్కడెవరో దుశ్శాసనుడును వాడి సంతానం ఆ తమ్ముళ్ళు, వాళ్ళు దానికి పువ్వులు పళ్ళు, దీనికి పువ్వులు పళ్ళు మహాత్ములైన కవలలు. ఇంకా దానికి వేరు ఎవరని చెప్పాడు ఇందాక, దుర్యోధనుడు అనే చెట్టుకు వేరు, దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడు పాపాత్ముడు. కానీ ఇక్కడ అలా కాదు, దీనికి మూలం ఒక్కడు కాదు, నేను బ్రహ్మదేవుడు బ్రాహ్మణులు మేమంతా దీనికి వేళ్ళు. సాక్షాత్తు కృష్ణుట, వేద పండితులుట, సాక్షాత్తు బ్రహ్మదేవుట. అంటే ఎంత పవిత్రం ఈ చెట్టు ఒకసారి ఆలు ఇంతకే. ఇంకా ఎవడు చెప్పగలడండి స్పష్టంగా, భగవంతుడు నేనే దానికి మూలం ఆ చెట్టుకి, నేను లేకపోతే ఆ చెట్టు లేదన్నాడు. అక్కడ దుర్యోధనుడికి ఏమని చెప్పాడు, ధృతరాష్ట్రుడు లేకపోతే నీ చెట్టు లేదు, వాడొక్కడే నీకు దిక్కు. కానీ ఇక్కడ అలా కదరా పిచ్చాడని చెప్పాడు. సంజయ, ఇప్పుడు ధర్మరాజు గారి మాటలు విను. అనగానే ధర్మరాజు లేచి, పెదనాన్నంటే మాకు ఎప్పుడూ గౌరవమే, తండ్రి పోయాక మమ్మల్ని పెంచి పెద్ద చేశాడని మేము ఆయనకు నమస్కరించామని చెప్పు. అంత మాత్రం చేత, మేము చేవ చచ్చి మాత్రం లేము, సంధే కోరతాం, యుద్ధం జరగకూడదు, యుద్ధం అంటూ జరిగితే అటు ఇటు నష్టమే. అయినా మాకుంకుడు మిండిది ఒక్క కొండు మీరనుచు. ఓ చోట ఇంట్లో పెద్ద కుడుము వేశారట, కుడుములని వంట తెలుసు కదా మీకు, ఆవిరి కుడుములని వేస్తారు, ఇప్పటికి కూడా వేస్తారు. ఇప్పటి మాటలు చెప్పాలంటే పోనీ కుడు అంటే కనీసం ఇడ్లీ అనుకోండి. పూర్వం ఏం చేసేవారంటే ఒక గిన్నెకి పైన గుడ్డ కట్టి దాని మీద పిండితోటి ఓ దెబ్బరొట్లే వేసేవారు, ఆవిరి మీద ఉడుకుతుంది, దానికి మాత్రమే కుడుము అని పేరు అనమాట. మినప్పిండిలో బియ్యపురవ్వ కలిపి ఒక కుడు వేసేవారు ఆవిడ కుడుము. అంత ఆవిరి కుడు వేసాక కుడుమంతా మేము తింటాం, అందులో గుడ్డకి ఇంత ముక్కలు ఉంటాయి కదా, దానికి వక్క అని పేరు అనమాట. వక్క అంటే ముక్క. కుడుము మేము తీసుకుంటాం, గుడ్డ కంటుకున్నటువంటి ఆ పెసర పెసర ఉంటుంది, ఆ ముక్కలు మీరు తినండి అని మా పెదనాన్ని ఇప్పుడు సందేశం పంపాడు మాకు. వాడేమో కుడుము తింటట, మేమేమో నాక్కోవాలా కింద, ఆ గుడ్డను హక్కోవాలా, ముక్క మాక చెక్క మీక. ఆహాహా, ఎంత చక్కగా పలికేవు నాయన, అది కుదరదని చెప్పు. కాకపోతే మేము దురాశాపురులం కాదు, మొత్తం మా రాజ్యం ఇంత పూర్వం యుద్ధంలో జోదంలో ఓడిపోయిన మా రాజ్యం అంతా ఇస్తే ధర్మం, అంతా ఇవ్వకపోయినా మేము ఐదుగురు ఉండడానికి ఐదుగుళ్ళు ఇమ్మంచాలు. కుశస్థలం, వృకస్థలం, వాసంతి, వారణావతం, దాంతో కలిపి ఇంద్రప్రస్థమో ఇంకోటో వాడి ఇష్టం అని చెప్పాడు. ఇంకొకటి ఐదు ఇస్తే చాలు మాకు, ఈ ఐదింటితో మేము బతుకుతాం. ఆ మాత్రమైనా ఇస్తే యుద్ధం జరగదు, అప్పుడు భిక్షాన్నమో రుధిరాన్నమో తర్వాత తేల్చుకుందాం అనగానే సంజయుడు అందరికీ నమస్కరించి, నా మాటలు మిమ్మల్ని ఏం బాధ పెట్టలేదు కదా, కానీ నేను మాట్లాడిన మాటలు నా మాటలు కాస్తుమా, ఈ కృష్ణుడికి భక్తుణ్ణి నేను, నేను చెప్పింది కేవలం రాయివారిని గనక మా రాజుగారి మాటలు అని అక్కడ ఉండి అతని అదృష్టం ఉండే కృష్ణుణ్ణి అర్జునుణ్ణి ఒక ప్రత్యేకంగా అంతఃపురంలో కలుసుకుని ఆ తర్వాత వెళ్ళిపోయాడు. ఎలా కలుసుకున్నాడో తర్వాత చెప్తాడు, ఇప్పుడు చెప్పడది.
ఇక్కడి నుంచి బయలుదేరి మహావేగంగా వెళ్ళిపోయాడు. చీకటి పడుతూ ఉండగా హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు కానీ ఆ రథం వేగంగా నడపడం వల్ల, ధర్మరాజు హెచ్చరిక వల్ల కంపించిపోతోంది శరీరం. పైగా పరమాత్మని దగ్గరగా చూశాడు. ఒక ఆనందం, ఒక ఉద్వేగం, ఒక భయం, ఇవన్నిటితో కలగాపులగంగా వెళ్ళి చీకటి పడిన సమయంలో ధృతరాష్ట్రుడి దగ్గర చేరి, అప్పటికి సభలో లేడు ధృతరాష్ట్రుడు, అంతఃపురంలో ఉన్నాడు. అందుకని అంతఃపురంలో నిత్యం కూడా ఉండే మనిషి కనుక సంజయుడు దర్జాగా లోపలికి వెళ్ళిపోయి, ధర్మరాజు సాధుమూర్తి, పాండవుల క్రోధాగ్నిని ఇంతవరకు ఆయనే ఆపుతున్నాడు, ఇంతవరకు తమ్ములకి అడ్డం పడి ఆయనే ఆపకపోతే ఈపాటికే మీ వారంతా ఎప్పుడో చచ్చేవారు, కానీ ధర్మరాజు గారు ఎంత సాధువు అయినా ఎక్కువ కాలం ఆయన మాటని తమ్ముళ్ళు వినేటట్టు లేరు, వాళ్ళు ఆవేశపురులు. అయినా ధర్మరాజు మాట కాదనలేని బలహీనతతో ఇంతవరకు వాళ్ళు ఆగి ఉన్నారు. ధర్మరాజు కూడా ఎంత శాంతమూర్తి అయినా పరాక్రమహీనుడు కాదు. ఆ శాంతానికి కూడా ఒక హద్దున్నది. ఆ హద్దు దాటాడా మన వాళ్ళంతా యుద్ధంలో మొద్దుల్లో కూలిపోతారు. ఇంకా ఆపడం ఆయన చేతుల్లో కూడా లేదు. కాబట్టి నా మాట విను, అనుజులకు నడ్డపడి ఏమిని చేయగనీమి చూచి మెచ్చితిగాకీవును, సాధురేగనే నిన్ విను తల పొలమునన్ని కాని నిలువదు సుమ్మి. చాలా అత్యద్భుతమైన పద్యాల్లో ఇదోటి. తన తమ్ముళ్ళకి అడ్డం పడ్డాడు, యుద్ధానికి రానివ్వకుండా చూస్తాడు, కాబట్టి ఈ రాజ్యం నాకు దక్కుతుంది అనుకుంటున్నావు నువ్వు పిచ్చాడా, అది కొంతవరకే, ఎంతకాలం అతను తమ్ముళ్ళు ఆపుతాడో నీకు తెలియదు. ఆ ఆపడం అనేది ఇంకా అతని వల్ల కూడా కాదు. ధర్మరాజు సాధు. సాధు అంటే ఏమిటో తెలుసా? ఆబోతు. ఆబోతు చాలా సాత్వికంగా ఉన్నట్టే ఉంటుందిట, కానీ ఎప్పుడైనా దానికి మదం పుట్టి ఆవు కనపడిందంటే, పూర్వం చూసారో ఓళ్ళల్లో ఆబోతులు ఉండేవి, నవయౌవనంలో ఉన్న ఆబోతు హఠాత్తుగా ఆవు కనపడిందంటే ఊరు చివరిదాకా పరిగెడుతుంది, మళ్ళీ ఊరు దాటితే కానీ ఆగదు. సాధు రేగేనే అన్నాడు ఆయన. ఆబోతు రేగిందంటే రేగదు, రేగిందా ఇంకా తల పొలమునన్న కాని నిలువ దిశము, ఊరి పొలిమేర దాకా ఆగదు. ఇదొక అర్థం. ఇంకో అర్థం కూడా, సాతు అంటే వర్తకుల యొక్క బిడారు. పూర్వం మహానుభావులైనటువంటి వర్తకులంతా వ్యాపారానికి వెడుతున్నప్పుడు దారులు ఎక్కడ పడితే ఆగకుండా ఇంకో చోట ఒక పవిత్ర ప్రదేశంలోనే ఆగేవారు. అలాగే ఆయన కూడా ఆ గుంపులాగా ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చి స్థానాల్లో ఆగదు, సమయం చూసుకుని రెచ్చిపోయి పని అయ్యేదాకా ఆగడు, అనగా మీ వాళ్ళ పని పడతాడని ఒక అర్థం. ఇన్ని రకములుగా ఈ పదాన్ని తిక్కన గారు వాడారు. ఆయన రెచ్చేదాకా మాత్రం మనం ఆయన్ని రేగ కొట్టద్దు, సాంత్వన పొరుద్దాం, శాంతుణ్ణి చేద్దాం, ఆయనకి ఎంతో కొంత వాటా ఇద్దాం. ఐదుళ్ళు అడుగుతున్నారు వాళ్ళు, ఆ మాత్రం ఇవ్వలేమా? అన్నయ్యము పుట్టే జోదమున ఎప్పుడా, ఎంతయు చిచ్చువెట్టి కాల్చిన యది నీ ఉపేక్షయ, వశీకృత చిత్తుడు ధర్మసూతి మెత్తని పులి, వశీకృత చిత్తుడు ధర్మసూతి మెత్తని పులి, ఎల్లవారలు నధర్మము నీ పై బెట్టునంతకు, వెనడును కానడు పెదప నీకును నాకు మరల్పవచ్చునే. నువ్వు చేసిన పెద్ద పొరపాటు జోదాన్ని అంగీకరించడం. ఆనాడే అవినీతి పుట్టింది, జోదంలో అవినీతి పుట్టింది. మోసంతో వాళ్ళని లాగారు, వాళ్ళ భార్యను అవమానించారు, అనరాని మాటలు అన్నారు. ఆనాడు నువ్వు ఉపేక్షించావే, ఆ ఉపేక్ష నిప్పులా పెరిగి 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 ఇప్పుడు నీ వంశాన్ని కాల్చేస్తోంది. ధర్మరాజు అంటే ఏమనుకుంటున్నావు? తన ఇంద్రియాలని మనస్సుని అదుపులో పెట్టుకున్నాడు అంటే వశీకృత చిత్తుడు. సాధారణంగా మనస్సు అదుపులో ఉండదు, కానీ వశంలో పెట్టుకున్నాడు. కాబట్టే ఆనాడే భీముడిని వెళ్ళు, వాడు తొడలు విరగొట్టంటే విరగొట్టగలడు. అర్జునుడు నువ్వు అని ఉంటే యుద్ధరంగం లేకుండా సభలోనే మీ వాళ్ళని చంపేవాడు, చంపకుండా ఇంతకాలం అడ్డుపెట్టాడు. ఎందువల్ల? ధర్మాత్ముడు మనస్సుని అదుపులో పెట్టేవాడు. కానీ అలా అదుపులో పెడుతున్నాడు కదా అని ఆయన్ని మీరేదో పిల్లి అనుకోకండి, ఆయన పిల్లి కాదు, మెత్తని పులి. మంచి పులే కానీ సాధువైన పులి, మెత్తగా ఊరుకునే పులి. పులి ఎంతవరకు మెత్తగా ఉంటుంది? ఆకలేసేదాకాని. ఆకలేసిందంటే ఇక అక్కడ పులి రెచ్చిందంటే చీల్చి చెండాడుతుంది. ధర్మరాజు గారు పిల్లి పిల్లి అనుకుంటున్నారు తీపిచ్చాళ్ళు. అందుకే చాలా అందమైన పదం వాడాడు ఇక్కడ సంజయుడు. వాడింది తిక్కన గారైనా, ఆ నోట్లోంచి వచ్చింది సంజయుడి నోట్లోంచి. ధర్మరాజు శాంత స్వభావము కలిగిన, మృదు స్వభావము కలిగిన పులులు. పులుల్లో కూడా క్రూరత్వం లేకుండా ఉండే ఉంటాయి. ఎప్పటి వరకు? తమకి హాని కలగనంత వరకు. ఏ జంతువైనా తన మీదకు వచ్చి తనని చంపేస్తూ ఉంటే పులూరుకుంటుందా? అలా పులిలా విజృంభిస్తాడు. పులి ధర్మరాజు అంటే కానీ మెత్తని పులి ప్రస్తుతానికి. ఇంత మాట అందంగా వాడాడు ఆయన. ఇప్పుడు ఆయన ఎందుకు ఊరుకున్నాడో తెలిసిన, ఆయన ఎన్నో రకాలుగా సంధికి ప్రయత్నిస్తున్నాడు. ఆ సంధికి నువ్వు అంగీకరించక, నీ కొడుకులు అంగీకరించక మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే అప్పుడు లోకం ఏమంటుంది? పరమ దుర్మార్గుడు దుర్యోధనుడు, వాళ్ళ నాన్న అంతకంటే మూర్ఖుడు అని అందరూ మిమ్మల్ని తిడతారు. ప్రపంచం తప్పు మీ మీదకి నెట్టేంత వరకు ఊరుకుంటాడు. ప్రపంచంలో అతనికి సానుభూతి వచ్చిందా, మీరు సంధికి ఒప్పుకోరా, అప్పుడు రెచ్చిపోతాడు ఆయన. ఇక ఆయన రెచ్చిపోవడం మొదలు పెడితే అందరూ నిన్ను తిట్టడం మొదలు పెట్టేదాకా ఆయన, ఆయన నిన్ను తిట్టడం మొదలు పెట్టాక ఇక అప్పుడు యుద్ధానికి వస్తాడు. ఒక్కసారి రేగినటువంటి ధర్మరాజు గారిని నువ్వు నేను ఎవరం ఆపలేము అన్నాడు. కృష్ణుడు కూడా ఆయన ఆపలేడు. కాబట్టి ఎందుకు వచ్చింది, నా మాట విను, సంధి చెయ్యి. ప్రస్తుతం రథం తోలుకొచ్చాను, అందువల్ల చేతులు కళ్ళు కొంచెం ఒణుగుతున్నాయి. అన్నిటికీ మించి నా మనస్సంతా విఫలత్వం పొందింది, కళ్ళు తిరుగుతున్నాయి. ధర్మరాజాదుల యొక్క సభలో నడిచినటువంటి సంభాషణ అంతా నా మనస్సుని కొంచెం ఉణికిస్తోంది. ప్రయాణం, మనస్సు అన్నీ కూడా నా శరీరాన్ని కదిలించాయి. విశ్రాంతి తీసుకుని రేపు మాట్లాడతాను, ప్రస్తుతానికి నేను మాట్లాడలేను అని తన నగరానికి, తన భవనానికి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళగానే అక్కడ ఏం జరిగిందో పూర్తిగా చెప్పకుండా విశ్రాంతిని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నవాడు నాకు ఓపిక్గా లేదు, రేపు వచ్చి విశ్రాంతి తీసుకున్నాక అంటాడు. అని కంగారు వచ్చేసింది, అక్కడ ఏదో జరిగింది బాబోయ్, లేకపోతే ఇంతలా చెప్పడు అని పాపం ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టక అన్నం తినలేక ఎవరక్కడ అని కంచుకిని పిలిచాడు. నిత్యం ధృతరాష్ట్రుడికి రాత్రిపూట సేవలు చేసేటటువంటి కంచుకి అని పేరు కలిగిన ఒక అంతఃపుర పరిచారకుడు ఉన్నాడు. అంతఃపురాల్లో పనిచేసేటటువంటి వాడు కంచుకి అనమాట. వాడిని పిలిచి, విధురుణ్ణి తొందరగా తీసుకురా, నా మనస్సు ఆందోళనతో ఉంది, నాకేదో భయం పట్టుకుంది, వణుకొచ్చేస్తోంది, నా కొడుకులు బతుకున్నారో లేదో చచ్చిపోతారో అని అనిపిస్తోంది అన్నట్ట. అంటే ఈ కంచుకి వెళ్ళి విధురుణ్ణి తీసుకొచ్చాడు. విధురుడు ఆ రాత్రికి రాత్రి వచ్చాడు. రాగానే విధురా విధురా అని పిలిచి పక్కనే కూర్చోబెట్టుకుని, నా మనస్సు మనస్సులో లేదు, వణుకొస్తోంది నాకు, సంజయుడు నన్ను నోటికొచ్చినట్టు తిట్టాడు, నా వల్లే ఈ కౌరవ పాండవులకు యుద్ధం వచ్చిందట, నేను జోదం ఆపలేదట, నేనేం చేద్దును, నేను గుడ్డాన్ని, నా మాటవాడు వినడు, ఆయన నన్ను తిట్టిపోయాడు, పైగా అక్కడ ఇంకా చాలా జరిగాయని అవన్నీ రేపు చెబుతానని అన్నాడు. ఆ చాలా జరిగిందేమిటో తెలియక నాకు వణుకొస్తోంది, నా కొడుకులు బతుకుతారంటావా, యుద్ధం ఆగుతుందంటావా, అసలు యుద్ధం అంటూ వస్తే నా కుమారులకి వాళ్ళకి మధ్యలో ఎవరు విజయం పొందుతారో తెలియటం లేదు, అందుకే నాకు నిద్ర పట్టడంలా. నువ్వు మంచి మాటలతో, నీ హితోక్తులతో, హితోపదేశంతో నా మనస్సుకి శాంతి కలిగించు అనగానే విదురుడు అన్నాడు, నీకు నిద్ర పట్టట్లేదా, నిద్ర ఎవరికి పట్టదో తెలుసా, నీకు పట్టట్లేదంటే నీకు ఇందులో ఏమైనా లక్షణం ఉందేమో అని ముందే కాస్త దెప్పడంతో మొదలెట్టాడు. బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, ఎవడన్నా బలవంతుడు మన మీదకి దండయాత్రకు వస్తే బలవంతుడితో తగాద పెట్టుకున్నావు అనుకోండి, ఇంకా బలహీనుడికి నిద్ర పట్టదు. వాడు బలవంతుడు తంతాడేమో అని భయం కదా, వాడి దగ్గర డబ్బు ఉంది, బలం ఉంది, వాడు తంతాడు అనే భయం ఉన్నప్పుడు బలహీనుడికి నిద్ర పట్టదు. అలా నువ్వు ఎవరైనా బలవంతుడితో తగాద పెట్టుకున్నావా? ఈయనకి పాండవులతో తగాద వస్తుందని తెలుసు, అయినా ఏమంటున్నాడు అనమాట, చెప్పకుండానే చెప్పడం. బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, ధనము కోలు పడిన ఇతడు, బాగా కష్టపడి డబ్బు సంపాదించాక డబ్బంతా పోయిందనుకోండి, ఇవాడికి నిద్ర పడుతుంది, అయ్యో ఎన్నేడు కష్టపడి దాచుకున్నాను బాబోయ్, ఆ చిట్ ఫండ్ వాడి దగ్గర వేశాను, అది చీట్ ఫండ్ అని ఇప్పుడు తెలిసింది అని ఎక్కడి నుంచి నిద్ర పడదు. ఉట్టుట్టి బ్యాంకుల్లో దాచుకుంటే ఆ మధ్యన బ్యాంకులో ఎత్తుకుపోలా, పాపం ఆ ఉట్టుట్టి బ్యాంకులో 10 లక్షలు దాచారట, వాడేమో ఎక్క సంవత్సరానికి 25 రూపాయలు ఇస్తానన్నట్ట, నేను అదేదో 25% ఎవడన్నా ఇస్తాడు అసలు వడ్డీ, మామూలు బ్యాంకులే దిక్కుమాల బ్యాంకులు మనకు 5 గంటే ఇవ్వడంలా, ఇవి బ్యాంకులు కావు మన ప్రాణానికి, ఇవి అటువంటిది అంతంత వడ్డీ వస్తుందని పాపం కొన్ని చోట్ల అలాగా అర్బన్ బ్యాంకుల్లో దాచుకుని ఎందుకు పెరిగిరకుండా పోయారా, పోయిన తర్వాత వాళ్ళు ఏడుస్తారండి. అలాంటి వాళ్ళని చూశాను అనమాట, వాళ్ళు నా దగ్గరకు వచ్చి, గురువు గారండి 10 లక్షలు దాచామండి, పిల్ల పెళ్లికని దాచామండి, బోల్డ్ వడ్డీ వస్తుంది అనుకున్నామండి, వడ్డీ కాదు మొత్తం బుడ్డీ పోయిందండి అని ఈ విధంగా ఏడుస్తూ ఉంటే ఆ డబ్బు బయటికి రావడానికి ఏదైనా మంత్రం చెప్పండి, ఏదైనా విధానం చెప్పండి అని పాపం వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఎంత జాలి వస్తున్నానండి, అసలు ఎందుకు చేస్తారు ఆ పాపిష్టాళ్ళు, ఎవడో దాచుకున్నాడు, అంత మోసం చేసి వాళ్ళ డబ్బులు ఆగేయాలా, ఈ ఎందుకు ఈ చిట్ ఫండ్లు, ఈ దరిద్రం అనకూడదు, కానీ ధర్మముగా చెయ్యాలి లేదా మాట్లాడుకోరుకోవాలి. ఆ దాచుకునే వాళ్ళు ఎక్కువ మంది ఎలాంటి వాళ్ళు తెలిసినా ఆ 10 లక్షలకి లేకపోతే జీవితంలో కూతురికి పెళ్లి చేయలేడు వాడు, లేదా ఇల్లు కట్టుకోలేడు వాడు, భవిష్యత్తులో బతకలేడు, అలాంటి వాళ్ళు మోసం చేస్తారు. పైగా పోనీ 1 కోటి ఈశ్వరుడికో 10 లక్షలు పోతే నష్టమేం లేదు, అలాగదే ఇది మహాపాపం కదా. అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఆ డబ్బు పోయిన వాడు ఎన్నాళ్ళు ఏడుస్తాడు, ఎంత ఉసురు పెడతాడు, ఆ ఉసురు అవతల వాడికి వంశ నాశనం చేస్తుంది తెలుసా మీకు. డబ్బు పోతే సామాన్యుడు ఏడ్చే ఏడుపు ఏమిటో నేను చూశాను కాబట్టి చెబుతున్నాను. నా దగ్గరికి ఎంతో మంది శిష్యులు వచ్చారు అలాగా, ఒక్కొక్కప్పుడు నోటు కూడా లేకుండా, మా వదిన గారికి ఇచ్చానను లేకపోతే మరిదికి ఇచ్చానను, 10 లక్షలండి పోయిందండి రావటం లేదండి ఏడుస్తున్నారు చాలా మంది. కాబట్టి డబ్బు పోతే అది తప్పక ఏడుపే వస్తుందట. ధనముకోలు పడిన ఎత్తడు, డబ్బు పోయినవాడు ఎంత ఏడుస్తాడు, వాడికి నిద్ర పట్టదు. మృచ్చిల వేచువాడు ఇంకొకడికి నిద్ర పట్టదు. ఎవడికో తెలుసా? దొంగాడికి. ఆ ఇంట్లో వాళ్ళంతా ఎప్పుడు నిద్రపోతారా, ఎప్పుడు డబ్బు ఎత్తుకుపోదామా అనుకున్నవాడికి నిద్ర ఏం పడుతుంది? ఉపన్యాసంలో మీకు నిద్ర వస్తుందంటే నా ఉపన్యాసం జోలపాట్లో ఉందని అర్థం. అదే మీ జేబులో ఎవడన్నా ఒకసారి పరిసెత్తుకుపోయాడు అనుకోండి, నిద్రపోతున్నప్పుడు మళ్ళీ రెండో రోజు నిద్రపోతాడు ఏంటి, ఇలా చేపు చేసుకుని ఎవడన్నా పక్కన కూర్చున్నాడు అంటారు. ఈ నిద్రపోతున్న వాడికి ఒకసారి లాగేయండి పర్వాలేదు. నేనల్లా వేదవ్యాసులు గారు అన్నారు, మళ్ళీ నా మీద పడకండి. దొంగతనం చేయాలనుకున్న వాడికి నిద్ర పట్టదు, డబ్బు పోయిన తర్వాత నిద్ర పట్టదు. ముందే చెప్పాడు చూసాడా, డబ్బు పోయిన వాడు ఎలాగో నిద్ర పోడు, ధనము కోల్పోయి పడిన అతడు. ఇక దొంగతనం చేయడానికి పరుసు కొట్టేద్దాం గొలుసు లాగేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి నిద్ర పొరపాటును పట్టదనమాట. ఎందుకని, వాడు దొంగతనం కోసం ఎదురు చూస్తున్నాడు గనక. అందరూ నిద్రపోయాక గాఢంగా అప్పుడొచ్చి ఆ కారో ఆ చెప్పులో ఇంకోటో ఎత్తుకుపోతాడు. కాబట్టి మొత్తం మీద ఈ లోకంలో నిద్ర పట్టని వాళ్ళు వీళ్ళనమాట. ఇంకా నాలుగో వాడు కామాకుల చిత్తుడు, స్త్రీ వ్యామోహంలో ఉన్నవాడు. ఎవరినో ప్రేమించాడు, ఆ స్త్రీ తనకు కావాలి అనుకున్న వాడికి కూడా నిద్ర అట్టది. ఇక హై బాబోయ్ సుందరి, నీ వంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెతికిన లేదు కదా అని పాడుకుంటూ కూర్చుని, ఇక ఎప్పుడు పెళ్లి అవుతుందా, పెళ్లి చేసుకుందాం అనుకుంటే కొంతలో సద్బుద్ధి అది. ఇక నీ చేతిరీతులు ఉంటారు, ఎవలాగైనా ఈవిడిని వశం చేసుకోవాలి అనేటటువంటి ప్రణాళికతో ఇక వీడికి నిద్ర పట్టదు. కామాకుల చిత్తునికి ఎప్పుడు నిద్ర పట్టదు. కామాతురాణం నా భయం నా నిద్ర, వీళ్ళకి నిద్ర ఉండదు అని చెప్పాడు. వరసగా బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, డబ్బు పోయినవాడు, దొంగతనం చేయడానికి ఎదురు చూసేవాడు, కామం కలిగిన వాళ్ళు, వీళ్ళు నిద్రలేక కుందుదురధిప, వీళ్ళకి నిద్ర ఉండదు. ఇందులో నీది ఏ రకమైన కేసు అని అడిగాడు విదురుడు. ఇందులో నువ్వు ఎవరికి చెందినవాడివి? బలవంతుడు పైనెత్తిన బలహీనుడివా, డబ్బు కోల్పోయావా, దొంగతనం చెయ్యాలనుకుంటున్నావా, కామాకుల చిత్తుడివా? ఇంకింత డైరెక్ట్గా అడిగితే ఏమంటాడండి ధృతరాష్ట్రుడు? ఇవేం కాదయ్యా, నేను మరీ అంతలా కనపడుతున్నానా? ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి సంజయుడు వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ఏవో రెండు ముక్కలు అనేసి వెళ్ళాడు. రేపు మిగతా చెబుతానన్నాడు. ఇప్పుడు ధర్మరాజు గారు యుద్ధానికి వస్తాడా రాడా, అతను శాంతంగా ఉంటాడా? నేనేమన్నానంటే నువ్వు యుద్ధం చేయకు, ముష్టి ఎత్తుకు బతుకున్నాను, అలా ముష్టికి పెడతాడనే మాట నాకు చెప్పుంటే ఎంతో సంతుష్టిగా నిద్రపోయేవాడిని. అవేం చెప్పకుండా రేపు చెబుతానన్నాడు. ధర్మరాజు బలవంతుడు కదా, యుద్ధానికి వస్తాడేమోనని బెంగ అందుకని ఏడుస్తున్నానని గానీ ఆయన చిరునవ్వు నవ్వి, ఎంత బేలవి మహారాజా, ఇంత అమాయకుడివా, ధర్మరాజు తనంత తాను అనవసరంగా ఎవరితోనో యుద్ధానికి వస్తాడా? అది నీ కొడుకు బుద్ధి, నీ బుద్ధి. ధర్మరాజు మహాత్ముడు, అతడు ఎప్పుడూ తనంత తాను యుద్ధానికి రాడు. నీ కొడుకులని దారిలో పెట్టు యుద్ధం రాదు. దానికి ఒకటే మార్గం, రాజ్యం నీది. నువ్వు శాసనం చేశావంటే ఆ శాసనం ఎవ్వడూ నిరాకరించడు. కాబట్టి ఎంతో కొంత రాజ్యం వాళ్ళ మహానుభారి, ఇంకా వాళ్ళు యుద్ధానికి రారు అనగానే, అదంతా నా చేతిలో ఉందా, మళ్ళీ ఇంత విని ఇదే మాట అంటాడు వీడు. అందువల్ల అది తర్వాత చూద్దాంలే, రేపు మనం సభలో సంజయుడి మాటలు విని అప్పుడు డిసైడ్ చేద్దాం. ప్రస్తుతం నాకు నిద్ర పట్టడం లేదు కనుక, అశాంతిగా ఉంది కనుక ధర్మ బోధ చెయ్యి అన్నాడు. ఇంత చెబితే ఇది ఎంత విని రేపు నిర్ణయిద్దాం అంటావు, నిర్ణయం తీసుకోవు కానీ ధర్మబోధ చెయ్యి అంటావు, అయినా చెబుతున్నా విను. పరుల యొక్క ధనం పెరుగుతూ ఉంటే ఎవరన్నా డబ్బు సంపాదిస్తున్నారు అనుకోండి, సంతోషించు. వాడు డబ్బు సంపాదించేస్తున్నాడు బాబోయ్, వాడు అరండల్పేట అంతా కొనేస్తున్నాడు బాబోయ్ అనుకుని నువ్వు గనక అరండల్ అరండల్ అనుకుంటే నీ బతుకు కాస్త కిరణ్డూలుకు పోతావు. నువ్వు ఎక్కడికి పోతావో తెలియదు చివరికి. కాబట్టి నాయన, పక్కవాడు ధనము సంపాదిస్తుంటే సంతోషించు. దేవుడు వాడికి అనుగ్రహం ఇచ్చాడు సంపాదిస్తున్నాడు, రేపు పొద్దున నాకు వస్తున్నారుకో. పక్కవాడి ధనమునకు ఏడవరాదు, కీర్తికి అసలు ఏడవకూడదు. అవతల వాడికి కీర్తి వస్తోంది, పేరు వస్తోంది, నువ్వెందుకు ఏడవడం? పద్మాకర్ గారి కీర్తి వచ్చేస్తోందిట, ఆయన పురాణానికి జనం వస్తున్నారట అని ఎవడన్నా ఏడిస్తే ఉన్నవాళ్ళు కూడా పోతారు వాడికి. కాబట్టి ఎవరి అదృష్టం వాడిది, ఎవరికి ఎంత రావాలో అంత వస్తారు. ఒక్కొక్కడికి ఎక్కువ వస్తారు, వాడు తక్కువ వస్తాడు, వాడికి రావాల్సిన కీర్తి వాడికి వస్తాడు. ప్రతి వాడికి ఈ సృష్టిలో భగవంతుడు ఎంతో కొంత కీర్తి ఇస్తాడు. పరధనమునకు పరకీర్తికి ఎప్పుడూ ఈర్ష్య వహించరాదు. ఇంకా కొన్ని పనులు అస్సలు చేయకూడదట. ఇప్పుడు విదురుడు అద్భుతమైన బోధ చేశాడు ఈ సమయంలో దుఃఖంలో ఉన్నవాడికి. అనాస్తిక శ్రద్ధదానహ ఏతత్ పండిత లక్షణం. పండితులంటే ఎవరు? నాస్తికులతో ఎప్పుడు స్నేహం చెయ్యరు, తాము నాస్తికత్వం పొందరు. ఎప్పుడు వేదాలని తిట్టకూడదు. వేదాలకి వ్యతిరేకంగా మాట్లాడేవాడు నాస్తికుడు, ఆ నాస్తికుడు కాడు, నాస్తికులతో స్నేహం కూడా చేయకూడదు. ఎప్పుడు శ్రద్ధగా ప్రపంచంలో ప్రతి చిన్న పనిని, ఇంత పనిని కూడా శ్రద్ధగా చేస్తారు. వీళ్ళు ఎప్పుడు ఏ పనిని చులకనగా చూడరట. ఓ మామిడికాయగా అన్నరట, ఆ మామిడికాయకు కూడా విలువ ఉందంటారు వాళ్ళు. కోపం పొందనివాడు పండితుడంటే, కోపం పొందేవాడు నీచుడంటే, కోపము ఉబ్బును గర్వము ఆపోవకయునికి యును దురభిమానము నిర్వ్యాపారత్వమునను నివి కాపురుష గుణం బులండ్రు కౌరవనాథ. నీచుల యొక్క లక్షణములు ఏమిటి? మొట్టమొదట కోపం. చిటికి పడికి కోపం అనమాట. అన్నం తినడానికి రా అందంటే పెళ్ళం, ఎందుకు రావాలి, అన్నం ఏదంటారు, నేను సున్నం ఏదంటాను అంటాడు. ఈ అన్నిటికీ కోపమే. ఇంకా ఉబ్బు, చీటికి వాడికి రెచ్చిపోతాడు అనమాట, ఆనందం ఎక్కువైపోతుంది వాడికి. ఉబ్బు అంటే ఏమిటనమాట, ఎవరన్నా పొగిడారంటే మీరు చెప్పింది నిజమేనండోయ్. ఉదాహరణకి ఈ అబ్బాయిని మీరు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు అనగానే, మీరు చెప్పింది నిజమే, నేను ఎంత అందంగా ఉన్నాను, నేను అందంగా ఉన్నానా, నేను అందంగా ఉన్నానా అని ఉబ్బిపోతే అది ప్రమాదం. పొంగిపోకూడదు. చిన్న చిన్న పొగడతలకి పొంగకూడదు. అవతలోడు పొగుడుతాడు, వాడి లక్షణం అది. అన్నిటికీ ఆ భగవంతుడు అనుగ్రహం అనుకోవాలి. కోపం పొందకూడదు, పొగిడితే ఉబ్బిపోకూడదు. ఇంకా తర్వాత రెండోది ఏంటి, మూడోది గర్వం. నేనింత గొప్పవాడిని, నాకు డబ్బు ఉంది, పదవి ఉంది, పాండిత్యం ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, వాహనం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని ఎప్పుడు కూడా అహంకరించరాదు. చిన్న కష్టం వస్తే ఆపోకూడదు, ఏడవకూడదు. పొరపాటున లోపలికి వస్తూ ఉంటే గడప కాలికి తగిలిందో దెబ్బ తగిలింది, నాకు గడప తగిలేసింది, ఇంత కష్టపడికి రావట్లేదు బాబోయ్, నాకు దెబ్బ తగిలేసింది, నాకే కష్టాలన్నీ వచ్చేస్తున్నాయండి గురువుగారు ఈ ప్రపంచంలో. ఏ గడప దెబ్బ మాత్రం తగలదా? అందరికీ ఏ ఊళ్ళో ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు కడపలో ఉన్నా గడప తగులుతుంది, తప్పదది, అది సహజం మానవుడికి. చిన్న కష్టం వచ్చి దెబ్బ తగిలితే ఏడుస్తూ కూర్చుంటామా? అలా చీటికి మాటికి ఏడవరాదు. ఈ ఏడుపు అనేది కూడా నీచ లక్షణం. దురభిమానం, తనలో లేనిది గొప్పగా ఊహించుకుని తనను తానే గొప్పవాడిగా భావించడం దురభిమానం. అంటే వాడికి మాట్లాడటం రాదు ఒక్కొక్కడికి. అయినా వాడు ఏమంటాడు తెలుసా, ఏమండి నేను ఎంత బాగా మాట్లాడతానో తెలిసిన అండి అంటాడు. వీడు మాట్లాడితే కంపు, ఒక్కొక్కడు గొంతెత్తి పాడటం మొదలెడితే గాడిదలు కుక్కలు కూడా పరిగెడతాయి. అయినా ఏం పాడానండి గురువుగారు, పొగడనేవండి అంటాడు వీడు. తనలో శక్తి లేకపోయినా ఉన్నది అని భావించి దానికి గర్వపడేవాడున్నాడే, వాడు కూడా ప్రమాదకారుడు. నిర్వ్యాపారత్వం అంటే ఎప్పుడు ఏ పని చెయ్యడు. నిజానికి అసలు అర్థం ఏంటో తెలుసు, వ్యాపారం అంటే వ్యాపారం అంటూ సరి అయిన పని చేయుట. వ్యాపార శబ్దానికి అర్థం పని. అది క్రమంగా ఇప్పుడు మనం ఇంగ్లీష్లో బిజినెస్కి పర్యాయ పదంగా వాడుతున్నాం. అంతేగాని నిజానికి వ్యాపారం అంటే ఏమిటి? పద్మాకర్ గారిది సద్వ్యాపారం అంటే పురాణం చెప్పడం అనే ఒక పని అని అర్థం అనమాట. అలాగే మీరు పురాణం వింటున్నారు, ఇది కూడా వ్యాపారం తెలిసిన. కాబట్టి ఇంతకీ నిర్వ్యాపారత్వము అంటే ఏ పని చేయకుండా ఊరికే పొద్దున సాయంకాలం తిరగడం, అచ్చోసిన ఆబోతుల్లో వీధుల్లో తిరగడం. అచ్చోసిన ఆబోతులు కూడా ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు, పాపం వాటిని లేదు, తినేస్తున్నారు త్వరకాళ్ళు. అందువల్ల ఏమిటి, అవి కాలక్రమంలో ఏం పోతున్నాయో తెలియటం లేదు. అది పక్కన పెడితే మొత్తం మీద పని చెయ్యకుండా ఉట్టినే తినడం తిరగడం, ఇంట్లో వాళ్ళకి బాధ కలిగించడం, చదువు లేకుండా ఉండడం, ఉద్యోగం లేకుండా ఉండడం, ఇవన్నీ ఉంటే వాడికి నిర్వ్యాపారి అని పేరు. అలా ఉండకూడదు ఎప్పుడు. ఇవన్నీ నీచుల యొక్క లక్షణం. ధనమును విద్య యువంశంబును దుర్మతులకు మదంబు వనరించును సజ్జనులైన వారి కడకువయును వినయము నివియ తెచ్చునుర్వీనాథ. కొన్నున్నాయి, అవి పాపాత్ములకి నీచులకి అహంకారం తెస్తాయి, మంచి వాళ్ళకి వినయం తెస్తాయి. డబ్బు, విద్య, మంచి వంశం, ఇవి నీచులకి మదం అన్నమాట. నా దగ్గర డబ్బు ఉంది అని అహంకరిస్తాడు, నా దగ్గర విద్య ఉందని రెచ్చిపోతాడు, నేను మంచి వంశంలో పుట్టాను అని ఎగిరిపోతాడు ఎవడో నీచుడు. అదే సజ్జనులు ఆ విద్యని, ధనాన్ని, వంశాన్ని చూచి రెచ్చిపోక దానిని ప్రజలకు ఉపయోగిస్తారు. ఏకం హన్యాత్ నవాహన్యాత్ ఇషుర్ముక్తో ధనుష్మతః బుద్ధి బుద్ధిమతో సృష్ట హన్యాద్ రాష్ట్రం సరాజకం. ఒక ఆయన బాగా బాణాలు వేస్తాడు, అంటే విల్లుకాళ్ళలో బాణములు బాగా వేసేవాళ్ళలో అరితేరినవాడు. ఒక్కొక్కసారి ఎంత బాగా గురిగా బాణం వేసేవాడైనా బాణం వేస్తే ఆ బాణం గురి తప్పి అవతల వాడిని కొట్టకపోవచ్చు, లేదా కొడితే మహా అయితే ఎవడి మీద వేస్తామో వాణ్ణే చంపుతుంది. ఒక విలుక అని యొక్క బాణము అయితే ఒక వ్యక్తిని చంపుతుంది, లేక ఒక లక్ష్యాన్ని ఛేదిస్తుంది, లేదా ఛేదించకుండా గురి తప్పచ్చు. కానీ తెలివైన వాడు మంచి బుర్రతో ఆలోచించి పనిచేసేవాడు ఉంటాడే, వాడు తలుచుకుంటే ఒక రాష్ట్రం నాశనం చేయగలడు. తెలివితేటలతో దేశాన్ని నాశనం చేయచ్చు. రాష్ట్రం అంటే దేశం అన్నమాట, ఒక రాజ్యం. రాజ్యాన్ని తెలివితేటలతో నాశనం చేయొచ్చు. ఆయుధంతో పడగొట్టలేని దాన్ని బుద్ధితో పడగొట్టచ్చు. పాండవులు బుద్ధిమంతులు, అవసరమైతే యుద్ధం చేయకుండా కూడా మీ వాళ్ళని తగలబెట్టగలిగేంత పండితులని చెప్పకుండా చెప్పాడు అనమాట. చెల్లియుండియు సైరణ చేయునతడు పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు గల భంగినిత్తున తండు పుణ్య పురుషులని చెప్పి రార్యులు కురువరేణ్య. సమర్థత ఉండి శక్తి ఉండి సహించేవాడు గొప్పవాడు. శక్తి లేనివాడు ఎలాగో ఏం చేయలేడుగా. ఒకడు ఎందుకు పనికిరాడు, వాడికి ఓపిక లేదు, వాడిని లాగి పక్కనున్నవాడు గొప్ప మీద కొడితే వీడు ఎదురు తిరగలేడు కనుక, ఓపిక లేదు కనుక నన్ను కొట్టారని ఏడుస్తూ పోతే అది సమర్థత లేనివాడి లక్షణం. ఒక మంచి బలవంతుణ్ణి ఒక సామాన్యుడు దెబ్బ కొట్టాడు, ఆ బలవంతుడు తలుచుకుంటే వీడిని పిండి అవతల పారేస్తాడు. కానీ అప్పుడు కూడా దెబ్బ కొట్టాగా ఎందుకు కొట్టేవరని, ఆయన ఇంకెప్పుడు కొట్టకే అని అవతల వాడిని క్షమించగలిగితే, ఓర్పు వహిస్తే వాడు గొప్పవాడు. ధర్మరాజు దగ్గర పరాక్రమం ఉండి కూడా సహనం ఉన్నది, అందువల్ల అతడు ఉత్తముడు. దుర్యోధనుడి దగ్గర అంత పరాక్రమం లేదు, సహనము లేదు. ఇంకా గొప్పవాడెవడు, పేదవడి దానం చేయటం, తన దగ్గర డబ్బు లేకపోయినా పేదరికంలో ఉన్నప్పటికీ యథాశక్తిగా దానం చేసేవాడు గొప్పవాడు. కోటీశ్వరుడు 100 రూపాయలు వచ్చి ఇదిగోనండి అని దానం చేస్తే అది పెద్ద గొప్ప ఏం కాదు. కానీ ఏ డబ్బు లేని ఒక సామాన్యుడు తన 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలతో బతికేవాడు, ఆ 10 రూపాయలు పట్టుకొచ్చి దానం చేస్తే అది గొప్ప. కాబట్టి పేదరికంలో దానం చేయడం గొప్ప. ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారే, వీళ్ళు పుణ్యపురుషులు అంటారు. కొన్ని వ్యసనముల జోలికి మానవుడు వెళ్ళకూడదు, అందులో రాజులు అసలు వెళ్ళకూడదు, ప్రభుత్వంలో ఉన్నవాడు అసలు వెళ్ళకూడదు. వెల్లది జోదంబు పానంబు వేట పలుకు ప్రల్లదంబును దండంబు పరుసదనము సొమ్ము నిష్ప్రయోజనముగవము సేత అనెడు సప్తవ్యసనముల చనదు తగదు తగుల చన్నదు చన్నదు తగుల అంటే ఇందులోకి ఇరుక్కోకూడదు, నువ్వు ఈ వ్యసనముల జోలికి వెళ్ళకూడదు. అందులో మొదటిది వెల్లది వేశ్యల జోలికి వెళ్ళకూడదు. ధనం పుచ్చుకుని మనుషుల్ని పాడు చేసే వేశ్యలు ఉన్నారే, ఆ వేశ్యావృత్తిలో ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళావా ఇక నిన్నెవడు బాగు తెలియడు, నాశనం తప్పదు. సప్తవ్యసనాలలో మొదటిది వేశ్య. రెండు జోదంబు ఇక పేకాట, ఎంత డబ్బైనా పోతుంది జోదంలో. మూడోది పానంబు తాగుడు. తాగుడు కొంత ధనం పోగొట్టినా ధనం కంటే ముందు మనిషిని నాశనం చేస్తుంది, సిగ్గు ఎగ్గు లేకుండా అనారోగ్యవంతుడికి గురి చేసి వాడిని నాశనం చేస్తుంది. వేట అస్సలు మంచిది కాదు, వేట క్రూరత్వం, దానివల్ల దెబ్బతిన్నవాడే కానీ బాగుపడిన వాడు లేడు. పలుకు ప్రల్లదంబును ఇంకా తర్వాత ఏం చెప్పాడు, మాట జాగ్రత్తగా మాట్లాడకుండా కటువుగా మాట్లాడడం ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు ఇతరుల యొక్క మనస్సు గాయపడేలాగా కఠినంగా పలకూడదట. చీటిగా వాటికి అవతల వాడిని తెగ తిట్టేస్తూ ఉంటే కఠినంగా పలికితే ఇంకా మన దగ్గరికి ఎవడొస్తాడండి కొంతకాలానికి. కటువుగా మాట్లాడకూడదు, అది కూడా సప్తవ్యసనంలో ఒక వ్యసనం అన్నాడు. కటువుగా మాట్లాడడం కూడా వ్యసనమే, అందుకే ప్రేమగా మాట్లాడాలి. రెచ్చిపోతారు కొంతమంది అంతే, అవతల వాళ్ళ వల్ల ఉపకారం తింటూ నీ వ్యవహారం చూస్తాను, నువ్వు నన్ను ఎప్పుడు అవమానించావు అంటాడు. ఏమిటి అవమానించాడు వీడిని, దానికి వాడికి అన్నం పెట్టి ఆదరిస్తేనా, అలాంటి వాళ్ళు కూడా తిడతారు. ఆ కటుత్వం మంచిది కాదు. దండంబు పరుసదనం, దండపారుష్యం అనగా తప్పుకి ఎంత శిక్ష వెయ్యాలో అంతే శిక్ష వెయ్యాలో. కుర్రాడు ఎల్కేజీలో చదువుతున్నాడు, చూచిరాత రాయమంది టీచరు, చూచిరాత రాయలేదు, దాన్ని బట్టి వాడిని పట్టుకుని కర్రతో బాధేస్తావా చంపేస్తావా. వాడికి ఎంత శిక్ష వేయాలో అంతే వెయ్యాలి. నాయన చూచిరాత రాయలేదు గనక, ఒకసారి రాయలేదు కనుక 5 సార్లు రాయమనండి, అంతేగాని 100 సార్లు అనకండి, చచ్చిపోతాడు వాడు. అలాగే సెల్ ఫోన్ తేవద్దన్నా తెచ్చి ఇక్కడ కుయ్యలు అడించాడు ఒకడు, నాయన తేవద్దని చెప్పండి, తెస్తే రేపొద్దున సెల్ ఫోన్ తీసేసుకోండి పర్వాలేదు, దాన్ని గురువు గారికి ప్రజెంటేషన్ ఇస్తే గురువు గారు ఏం చేస్తారంటే పుణ్యాత్ములు ఎవరికైనా దానం ఇచ్చేస్తారు, వాళ్ళు దాన్ని సద్వినియోగం చేస్తారు. అంతేగాని సెల్ ఫోన్ తెస్తావా, నేను అమ్మగడపడని తిట్టేసి కత్తి పెట్టి పొడిచేస్తావా, తప్పు కదా. అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేయకూడదు. అంటే చిన్న తప్పేం కాదు, పురాణ మధ్యలో సెల్ ఫోన్ వాయించడం నిజంగా పెద్ద తప్పే, అయినప్పటికీ ఎక్కువ శిక్ష వేయకూడదు. ఎవరెంత తప్పు చేశారో దానికి తగిన శిక్షే వెయ్యాలి. కఠినంగా శిక్ష విధించడం ఇది చిన్నవాటికి, లేదా పెద్ద తప్పు చేశాడు ఒకడు పరమపాపత్నుడు దొంగ, వాడికి బెయిల్ ఇచ్చి ఎప్పటికీ కేసు కొనసాగిస్తూ వాడికి శిక్ష వేయకపోవడం, ఇది రెండూ దోషమే. అంటే ఎక్కువ శిక్ష వేయకూడదు, అసలు శిక్ష వేయకుండా పాపాత్ముడిని క్షమించకూడదు. దీనికి ఏమని పేరు? దండపౌరుష్యం. ఆఖరిది ఏడోది, సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ముసేత. దీనికి అర్ధదోషణం అని పేరు సంస్కృతంలో. అంటే డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోవటం. ఒక వ్యక్తికి 100 రూపాయలే రోజుకు ఆదాయం, వాడు 100 రూపాయలు తగలబెడితే వాడికి తప్పుడు వ్యసనం ఉన్నట్టు అనమాట. అర్ధదోషణం అనే వ్యసనం ఉంది. 100 రూపాయలు ఉన్నవాడు కనీసం 10 రూపాయలు మిగుల్చుకోవాలి, వీలుంటే సగమైనా మిగల్చాలి. తనకి ఎంత రాబడి వస్తుందో తెలుసుకొని దానిని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టుకుని కొంత నిల్వ చెయ్యాలి. సొమ్ము వచ్చేది ఎంతారు, ఖర్చు అంతా చేసి అప్పులు చేసిపోతే ఎలాగా, ప్రమాదం అది. కాబట్టి 100 రూపాయలు ఉన్నవాడు 10 రూపాయలే దానం చెయ్యాలి, 10 రూపాయలు మిగల్చడానికి చూడాలి. కోటీశ్వరుడు ఉన్నాడు, ఖర్చు పొరపాటున పెట్టడు వాడు. వాడు ఎన్ని పురాణాలు విన్నా 10 రూపాయలు చదివించడు వాడు. ఎందుకు పిసిని కొట్టి పెరిక్కి వీడికి ఎంత డబ్బు ఉంటే ఏమిటి? ఇది అర్ధదోషణం అంటే. ఎందుకు ఏంటండి, వీడికి 10 ఇళ్ళు ఉన్నాయి నాకండి, మాకింత ఐశ్వర్యం ఉందండి, మా ఇంట్లో ఎంతమంది పదవుల్లో ఉన్నారు, ఉంటే ఏమిటి, నువ్వు ఎప్పుడైనా 1 రూపాయి విదిల్చావని బతుక్కి. ఇది అన్నమాట అర్ధదోషణం అంటే. డబ్బు ఎంతో కొంత ఖర్చు పెట్టాలి, తన దగ్గరున్న స్థాయిని బట్టి దానము చెయ్యాలి. స్థాయి దాటి చెయ్యకూడదు. తన డబ్బు ఎంత ఉన్నదో బేరీజు వేసుకుని ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో చూడాలి. అలా ధనమును సక్రమంగా ఖర్చు పెట్టడం ఉత్తమ లక్షణం. అలా లేకపోతే అది ఒక వ్యసనం. ఈ విధంగా వేశ్య, జోదం, తాగుడు, వేట, వాక్పారుష్యం అంటే నోటికి వచ్చినట్టు వాగడం, లేదా ఎక్కువ దండపారుష్యం, ఏడవది అర్ధదోషణం, ఈ సప్తవ్యసనములు మనుషుల్ని సర్వనాశనం చేస్తాయి. ఇందులో ఏదైనా చాలట, అన్ని ప్రమాదమే. తగిన వేషంబు తను దాన పొగడకు నిమి, నొచ్చియును కీడువలుకమి, ఇచ్చి వగవకునికి తనకెంత నడవకయున్న పథము తప్పకుండుట నడవడి గొప్పు చేయు. వేషం ఎప్పుడూ తగినట్టుగా ఉండాలి, అనగా గుళ్ళోకి వెళ్ళినప్పుడు గుళ్ళోకి వెళ్ళినట్టుగా ఉండాలి. చక్కగా పంచేది కట్టుకోవాలి, బొట్టవి పెట్టుకోవాలి, చీర కట్టుకోవాలి. అదే మళ్ళీ సినిమాకి వెళ్ళాం అనుకోండి, అప్పుడు బెత్తిడి గుడ్డ కట్టుకునే వాడు అడిగేవాడు ఉంటాడు. ఎందుకంటే సినిమాకి వచ్చేవాళ్ళు సహజంగా ఎక్కువ మంది అలా వస్తూ ఉంటారు కనుక. అంతేగాని ఆ బెత్తిడి గుడ్డ ఇక్కడ కట్టుకొస్తే ఉపన్యాసాలు ఇబ్బంది కదా. తగిన వేషం తగినట్లుగా ఉండాలి. నేను ఉపన్యాసానికి వస్తున్నాను, చక్కగా పంచి కట్టుకుని కండువా వేసుకొస్తే మీరు వింటారు, కానీ నేను కూడా చక్కగా ఈ షార్ట్ వేసుకొచ్చి లేకపోతే ఇనిషర్ట్ చేసుకొచ్చి టై పెట్టుకుని నెక్కకి సెల్ ఫోన్ చేత్తో పుచ్చుకుని సిగరెట్ నోట్తో పెట్టుకొచ్చి పురాణం చెబుతానంటే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. అంటే ఆనాడు చెప్పాడు మహాభారతంలో, నీ ఇష్టం వచ్చినట్టు ఉండకరాని ఆయన అని. ఆ దరిద్రపు షాట్లు అండి ఏమిటో, నువ్వు బొచ్చు అంతా కనపడుతూ ఉండగా ఎలుగుబంటికి వెళ్ళి ఎంత విసుకొచ్చేస్తుందో, అసహ్యం వేస్తుంది అనమాట నాకు. రామరామ విమానాల్లో ఎక్కిన ఆ పక్కన కూర్చుంటారు కొంతమంది, వాడు దిగిదాకా ఎలుగుబంటి పక్కనే కూర్చున్నట్టు అనిపిస్తుంది అనమాట, జుగుప్సు వస్తుంది అనమాట. ఏమిటో మరి పూర్వకాలంలో తయారయ్యారు మళ్ళీ నేను. ఒకప్పుడు చిన్నప్పుడు లాగులు వేసుకునేవాళ్ళం, చిన్నప్పుడు వేసుకున్నామంటే అర్థం అంది. ఇప్పుడు ఈ వయసులో లాగు వేసుకుని పురాణం చెప్పడం ఏమిటి, వాడు లాగు వేసుకుని విమానం ఎక్కడం ఏమిటి అసలు? అసలు మరీ దారుణం కొన్ని సందర్భాల్లో అయితే. ఒకసారి అయితే విమానంలో నా కర్మయోగం వల్ల మధ్య సీటు వచ్చింది నాకు. ఇటు ఇటు ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఈ ఇద్దరు పాప అమెరికన్స్ అనుకోండి, వాళ్ళ లక్షణాలు అవి. వాళ్ళకి గుడ్డలు ఉన్నాయా అంటే ఉన్నాయి, ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తారు వాళ్ళు. అందుకని పైన లేదు కింద లేదు చిన్న బెత్తడు గుడ్డ కట్టు కూర్చుంటే ఇక నేను ఎక్కడి నుంచి ఇటు చూడలేను ఇటు చూడలేను చూస్తే ప్రమాదం. ఏ ఎవడొచ్చి ఫోటో తీస్తాడో, ఆ ఫోటో తీసుకొచ్చి మళ్ళీ ఏ దరిద్ర ఛానల్కి ఇస్తాడో, వాడక్కడి నుంచి ఏ స్క్రోలింగ్ ఇస్తాడో, ఇంత బాధపడ్డాను లేదని చెప్తున్నాను నేను. అందువల్ల ఎప్పుడు తగిన వేషం ప్రయాణంలో, ప్రయాణంలో ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు లుంగి కట్టుకోండి, ఉపన్యాసానికి వచ్చినప్పుడు ఒక రకంగా ఉండండి. ఆనాడు భారతములో విదురుడు చెప్పాడు, తగిన వేషం సమయమునకు వాతావరణమునకు అన్నిటికీ తగినట్టు ఉండాలి. తనుదాన పొగడుకునిమి, చీటికి వాటికి నేను గొప్పవాడిని నేను గొప్పవాడిని ఎవరు పొగుడుకోకూడదు, పక్కవాళ్ళు పొగడాలి. కానీ నొచ్చియను కీడు బలుకమి, తనకి బాధ కలిగిన ఇతరులకి మాత్రం హాని కలగాలని కోరుకోవద్దు. నీకు బాధ కలిగింది నువ్వు నాశనం అయిపో అనద్దు. ఇంకా ఇచ్చి వగవకునికి, ఎవరికైనా ఏదైనా ఇచ్చాక అనవసరంగా ఇచ్చేశానండి, తొందరపడిపోయానన్నా, మత్తులో 1000 రూపాయలు దానం చేసేసాను, అయ్యో వెయ్యా వెయ్యో, ఇక నేను నుయ్యో గుయ్యో చూసుకుంటాను అనుకోకూడదు. ఓసారి 1000 ఇచ్చి నుయ్యో గుయ్యో అనుకుంటే అలా ఇచ్చి బాధపడకు, ఇచ్చేసావు ఏం చేస్తావు. తనకెంత నడవకయున్న పథము తప్పకుండుట, తనకెంత గతి లేకపోయినా, ఒకవేళ కర్మగాలి కష్టం వచ్చింది, కష్టం వచ్చింది కదానని నీచమైన మార్గంలోకి వెళ్ళకు. ఇప్పుడు రేపు పొద్దున్నకి ఇంట్లో వండుకోవడానికి బియ్యం లేవు కదా అని దొంగతనం చేస్తావా? కాబట్టి తనకి గడవకపోయినా, పూట గడవకపోయినా న్యాయ మార్గం తప్పకూడదు. ఇవి ఉత్తమమైన మార్గములు. ఈ లక్షణములన్నీ, ఇవన్నీ ఎందుకు చెప్పాడు, నువ్వు మంచి అడుగుతున్నావు, ఇవన్నీ పాండవుల్లో ఉన్నాయి. అటువంటి పాండవులతో నీ పిల్లలకు ఐకమత్యం నేర్పితే నీ జాతకం బాగుపడిపోతుంది. అనగానే ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటన్నాడు మళ్ళీ ధృతరాష్ట్రుడు. అప్పుడు విదురుడు ఏమన్నాడు తెలుసా,
ఇంత విని నాకు అర్థమేమి ఏమిటంటావేటయ్యా? ఇప్పటికీ నీకేం అర్థం కాలేదా? దక్కెను రాజ్యమంచు నకట, దక్కింది రాజ్యమని నీ తమ్ముడు రాజ్యం లాగేద్దాం అనుకుంటున్నావా? వాళ్ళ పిల్లల దగ్గర నుంచి ఓ రహస్యం చెప్పనా? ఖచ్చితంగా నేను చెప్పేది నీకు కఠినంగా ఉండొచ్చుగాక, అయినా మంచి మంచిగా చెబుతున్నా విను. గేలమునకు ఇంత మాంసం ముక్క ఎర్ర పెట్టి బెస్తవాడు నీళ్లల్లో గేలం వేస్తాడు. ఈ పిచ్చి చేప ఆ ఎర్రకి ఆ మాంసం ముక్కకి ఆ ఆహారానికి కక్కుర్తి పడి దాన్ని పట్టుకుంటుంది. పట్టుకోగానే ఆహారం కాదు ఇదే ఆహారం అయిపోతుంది. గేలమ్ములు గొంతుకు అడ్డం పడి ఇది ఆహారం తినడానికి వచ్చింది, అవతల వాడికి ఆహారం అయిపోతుంది. అవునా? అలాగే నువ్వేం చేస్తున్నావు, పాండవుల యొక్క రాజ్యం అనే దానిని లాక్కోవాలని చూస్తున్నావు. వాళ్ళ రాజ్యం గేలమ్ములు లాంటిది, వాళ్ళేమి అంత తేలిగ్గా నీకు లొంగరు. ఆ రాజ్యం అనేటటువంటి గేలమ్ములు నీ గొంతుకులోకి ఎడితే నిన్ను నీ వంశాన్ని నాశనం చేస్తుంది, చివరికి నువ్వే తస్తావు చేపలాగా. పరాయి వాళ్ళ సొమ్ము గేలమ్ములు, అది ప్రమాదం, జాగ్రత్త. కాబట్టి నా మాట విను అనగానే ధృతరాష్ట్రుడు ఇంకా నీ మాటలు వినాలి, వింటేగా నాకు మనశ్శాంతి లేదన్నట్ట. అప్పుడు విదురుడు అన్నాడు, ఇది నేను నీకు చివరిగా చెబుతున్న మాట, పరుల ధనమున్నకు విద్యా పరిణతికి తేజమునకు బలమునకు మనం బెరియగ నసహ్యపడు నన్నరుడు తెవులు లేని వేదనం బడు నధిప. ఇతరుల ధనమునకు, ఇతరుల యొక్క విద్య పాండిత్యానికి కీర్తికి, ఇతరులకు అంత ప్రపంచంలో బాగా పేరుస్తున్నా కీర్తి పెరుగుతున్నా లేక ఇతరులకు బలం ఎక్కువగా ఉన్నా మన మనస్సులో దానికి బాధపడడం మొదలు పెడితే రోగం లేకుండా రోగం వస్తుంది. నిజానికి వీడికి ఏ రోగం ఉండదు, కానీ మనస్సులో ఏమిటనమాట, వాడికి డబ్బు పెరిగిపోతుంది బాగోహ ఏ వీడికి నిద్ర పట్టదు అన్న సాయించదు, వాడికి విద్య పెరిగిపోతుంది ఆ విద్యను చూసి ఏడుస్తాడనమాట, వాడికి మార్కులు వచ్చేస్తాయని నాకు రావట్లేదు, వాడికి వస్తేనే నాకు రావట్లేదు నేడిస్తే ఏమవుతుంది, అనారోగ్యం వస్తుంది. వాడికి కీర్తి పెరిగిపోతుంది, వాడికి బలం పెరిగిపోతుంది, వాడికి ఉద్యోగం వస్తుంది అనుకున్నావని నువ్వు ఏడిస్తే నీకేం రాశారు కదా, నీకు చివరికి ఎందుకు పనికిరాని రోగం వస్తుంది. పరులను చూచి ఈర్ష్యపడువాడు తెగులు లేకుండానే తన తేజస్సు కోల్పోయి వేదనపడి బాధపడి నశిస్తాడు. నువ్వు పాండవుల యొక్క కీర్తికి బలానికి ధనానికి అసహ్యపడకు అనగా అప్పుడు ఇంకా చెప్పన్నట్ట. ఇప్పుడు నేను చెప్పను, సనత్సుజాతుడని ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని పిలుస్తాను అని విదురుడు ఒక్కసారి. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని నలుగురు ఉంటారు, వాళ్లలోనే సనక సనందనాథులు అంటారు. అందులో సనత్సుజాతుడిని ప్రార్థించగానే ఆయన వచ్చి చాలాసేపు కూర్చుని విదురుడు వింటూ ఉండగా ఆత్మజ్ఞానాన్ని బోధించి, తత్వజ్ఞానాన్ని బోధించి, ఇది నీ మనస్సులో పెట్టుకుని ఈ ప్రపంచంలో ఉన్నది పరమాత్మయే, ప్రతి ప్రాణి దేవుడనుకో, ఇక మీదట నువ్వు పాండవుల్ని ద్వేషించకు అని బోధించి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే విదురుడు వెళ్ళిపోయాడు. హాయిగా కాసేపు పడుకుని నిద్ర పట్టకపోయినా స్నానం చేసి కొలువు తీర్చాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వాళ్ళంతా కొలువుకు వచ్చారు. దుర్యోధనుడు ముందు సభ తీర్చగానే ధృతరాష్ట్రుడు సింహాసనంలో కూర్చున్నాడు. ఇక సంజయుడు చెప్పే మాటలు, కృష్ణరాయవారం ఇటువంటి వాటితో రేపు యథాప్రకారంగా మళ్ళీ 6:30 కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు.